అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరందశ్రుతిధిరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఈరోజు నుంచి సభాపర్వంలోకి అడుగు పెడుతున్నాం. ఇది పర్వాలలో రెండవ పర్వం. కొన్ని రకాల శారీరక మానసిక దుఃఖాలను తొలగించే పర్వంగా వేదవ్యాసుల వారు దీన్ని అభివర్ణించారు. మానవుడికి ఈ జన్మలోనో పూర్వజన్మలోనో ఎప్పుడో ఒకప్పుడు చేసుకున్న కొన్ని పాపాల వల్ల చెరసాల పాలయ్యే యోగాలు వస్తాయి. ఏ తప్పు చేయకపోయినా కొందరు ఏవో పూర్వకర్మల వల్ల ఈ జన్మలో జైలు పాలైన వాళ్ళు ఉన్నారు. నిజానికి వాడు జైలు పాలవడానికి ఏ తప్పు చేయలేదు. తర్వాత కొంతకాలానికి వాడు విడుదలయ్యాక కూడా వీడే తప్పు చేయలేదనే విషయం లోకానికి తెలుస్తుందట. అయినా ఎందుకు వాడు బందీభూతుడవుతున్నాడంటే, ఎప్పుడో ఒకప్పుడు ఎవరికో నిర్బంధాన్ని ఇచ్చాడు గనక, ఎవరికో ద్రోహం చేశాడు గనక, ఇలా అనవసరంగా జైలు పాలైనటువంటి వాళ్ళని జైలు నుంచి విముక్తి పొందేలా చేసేటటువంటి తద్దోష పరిహారాన్ని ఇచ్చేటటువంటి గొప్ప పర్వం సభాపర్వం. అవమానం ఎక్కువగా ఉండి రాజపూజ్యం తక్కువగా ఉండే జాతకాలు కొన్ని ఉంటాయి. చూశారు లేదు, కొంతమందికి రాజపూజ్యం మూడున్నో అవమానం ఏమో తొమ్మిది ఉంటాయి. అలాంటి వాడు ఈ సభాపర్వం వింటే రాజపూజ్యం కలుగుతుంది, అవమానం తొలగుతుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో తగాదాలు వచ్చి భార్య వల్ల భర్తకు అవమానం, భర్త వల్ల భార్యకు అవమానం ఎక్కువైపోతున్నప్పుడు పూర్వం సభాపర్వాన్ని వినిపించేవారు ఇద్దరిని కూర్చోబెట్టి. అప్పుడు ఆ ఇద్దరికి మధ్యలో తగాదాలు పోయి ఒకడొకడు గౌరవించుకునేవారు. మయుడు అర్జునుడి ద్వారా రక్షితుడైన తర్వాత కృష్ణుడికి అర్జునుడికి నమస్కరించి, మీ అపార కరుణ వల్ల ఖాండవ వనంలో తగలబడి బూడిద కాకుండా నన్ను నేను కాపాడుకోగలిగాను. అర్జున, శ్రీకృష్ణుడు కొంచెం కోపగించినా నువ్వు సమయానికి నన్ను రక్షించావు, అందువల్ల నీకు ప్రత్యేక కృతజ్ఞతలు. కృష్ణుడు కాదంటే నువ్వు మాత్రం నన్ను రక్షిస్తావా? కాబట్టి కృష్ణుడు కూడా అభయం ఇచ్చిన నిన్ను తాననుగ్రహించి నా ప్రాణం తీయకుండా కాపాడాడు, అందువల్ల కృష్ణుడికి నమస్కారం. నిజానికి కృష్ణుడు కావాలనే మయుణ్ణి సంహరించడానికి ఎందుకు ప్రయత్నించాడంటే, మయుణ్ణి అర్జునుడు రక్షిస్తాడని, రక్షిస్తే అర్జునుడికి ఉపయోగం జరుగుతుందని, పాండవులకి మయుని ద్వారా ఒక గొప్ప సత్కారం జరగాలనే ఉద్దేశంతో అలా చేశాడు. ఆ ప్రయత్నం కూడా ఫలించింది. అందుకనే మయుడు ఏమన్నాడు, ఇప్పుడు మీరిద్దరూ నాకు చేసిన ఈ ప్రాణదానానికి మెచ్చుకుని ఏదైనా ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను. నేను దానవ శిల్పిని, నేను తలుచుకుంటే ఈ భూలోకంలో సామాన్య మానవులు పొందలేని అనేక పదార్థాలు ఇవ్వగలను, ఏం కావాలో కోరుకో, కృతజ్ఞతగా చేసుకున్నాను. ఇదేదో నేను రుణం తీర్చుకోవడం కాదు, నువ్వు ప్రాణం కాపాడావు, ప్రాణానికి కృతజ్ఞతగా నీకేదో ఒకటి ఇవ్వాలనుకుంటున్నానగానే నాకేం కోరికలుంటాయి, మా శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెబితే అది చెయ్యి అన్నాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు కొంచెం సేపు ఆలోచించి, ధర్మరాజు గారికి విశ్వకర్మ వల్ల, దేవశిల్పి వల్ల అపూర్వ నగరం వచ్చింది, కానీ ఆ నగరంలో ఉండవలసిన ఆడిటోరియం లేదు, సభావేదిక లేదు. ఒక అద్భుతమైన సభావేదికని నిర్మాణం చేసి దేవసభలో కూడా ఇటువంటి భవనం ఉండకూడదు, అటువంటి గొప్ప భవనాన్ని నిర్మాణం చేయనగానే మయుడు సందేహం లేకుండా అదే పని చేస్తాను. పూర్వం దానవరాజు వృషపరువుడు అని ఉండేవాడు. ఆ వృషపరువుడి కోసం నేను ఒక గొప్ప సభాభవనం నిర్మాణం చేయాలనుకున్నాను. ఇంతలో ఆయన కూతురు శర్మిష్ఠని ఏయాది పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడం, వృషపరువుడు దేవతల చేతులు అకాల మరణం పొందడం, చచ్చిపోవడం వల్ల ఆ సభాభవన నిర్మాణం ఆగిపోయింది. అద్భుతమైన సభాభవనాన్ని నిర్మాణం చెయ్యాలనుకున్న నేను వృషపరువుడు చావడంతో ఈ సామగ్రి సామాన్య మానవులకు అందకూడదనే ఉద్దేశంతో దాన్ని పట్టుకుపోయి బిందు సరము అని పేరు కలిగినటువంటి ఒకనొక సరోవరంలో దాచాను. ఆ బిందు సరోవరం హిమాలయ పర్వతంలో ఉంది, గంగోత్రి దాటి వెళ్ళిపోవాలి అక్కడున్నది, అక్కడ దాచాను. సరోవరంలో ఉంటే ఆ సామగ్రి ఎవరికీ తెలియదు, ఎందుకంటే అందులో అడుగు పెడితే చచ్చూరుకుంటాడు ఎవడన్నా. ఎందువల్ల అది అంత మంచు ముత్త, మీకు చాలాసార్లు చెప్పాను, గంగోత్రి యమునోత్రి ఆ ప్రాంతాలలో, అలాగే అలకనంద మందాకిని పుట్టిన చోట భయంకరమైన చలి, ఒక్క క్షణం అందులో మునిగి పైకొస్తేనే శరీరం ఏమైపోతుంది, గడ్డకట్టేస్తుంది. అటువంటిది బిందు సరంలోకి వెళ్ళి అడుగున మునిగి ఈతలాడి ఆ సామాన్ ఎవడతేగలడు. అందుకని ఎవరికి ఈ సామగ్రి అంతు చిక్కకుండా ఉండడానికి అక్కడ దాచెట్టిన ఈ రాక్షస శిల్పి మయుడు అక్కడే ఆ సామగ్రిని బయటికి తీయించి ఈ ప్రపంచంలో ఇంతకు పూర్వం ఎవ్వరూ ఏనాడు కని విని ఎరగనటువంటి ఒక అపూర్వ సభాభవన నిర్మాణం చేసి ధర్మరాజు గారికి కానుకగా ఇస్తాను. ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. ఇంకొక మాట, కేవలం సభాభవనమే కాకుండా మరొక రెండు వస్తువులు నీకు మీ అన్నయ్య భీముడికి ఇస్తాను. పూర్వం భౌమాదిత్యుడు అని ఒక మహారాజు వైరాగ్యంతో హిమాలయాలలో మహాతపస్సు చేశాడు. ఆ మహారాజు గారు మోక్షానికి వెళ్ళాడు. ఆయన శరీరం విడిచిపెట్టి తన తపశ్శక్తితో విముక్తి పొంది మోక్షానికి వెళ్ళిపోతున్న సమయంలో నేను అక్కడున్నాను. అప్పుడు ఆయన నన్ను పిలిచి, నాకు రెండు వస్తువులుంటే అభిమానం ప్రేమ, ప్రేమాండం కంటే పిచ్చి అన్నమాట, ఈ వస్తువులు లేకుండా ఒక క్షణం ఉండలేను, ఈ వస్తువుల వల్లే నాకు మోక్షం రావడం ఆలస్యమయ్యింది. ఇది కొంచెం జాగ్రత్తగా వినాలి, మనకు కూడా వస్తువుల మీద పిచ్చి ఎక్కువ అయితే మోక్షం రాదు, మళ్ళీ జన్మెత్తుతాం. ఆ జన్మ ఏ జన్మ ఎత్తుతామో తెలియదు. మా ఇల్లు మా ఇల్లు మా ఇల్లు అని చచ్చిపోతే ఇంటి ముందు కాపల కుక్కే పుడతారు తెలుసుగా మీకు. నేను చెప్పలేదు, వేదవ్యాసులు గారు నరకవర్ణనలో వాటిలో భాగవతాది అన్ని పురాణాల్లో చెప్పాడు ఆయన. రోజు ఓ అరండల్పేటలోనో బ్రాడీపేటలోనో నా ఇల్లు అద్భుతంగా ఉంది, నాకు ఈ ఇల్లు కావాలి, ఇల్లు అదల్లేను, ఈ ఇల్లు కోసమని ఉపన్యాసానికి కూడా మానేశాను అనుకున్నాడు అనుకోండి వీడు. ఈ బెంగలో చివరి క్షణంలో ఆ పేటే గుర్తొస్తుంది, దాంతో అరండల్పేటో బ్రాడీపేటో పోయి వీడు బాడీ పోగానే మళ్ళీ అక్కడికి వచ్చి ఆ ఇంటికి కాపలాగా కుక్కయి పుడతాడు. ఆ ఇంటి మీదకి వచ్చి బౌ బౌ అని అరుస్తుంటే ఇంట్లో వాళ్ళకి తెలియదుగా పాపం వీడిని కొడతారు, ఎంగిలి మెతుకులు పెడతారు. ఒరే కష్టపడి ఈ బిల్డింగ్ నేను కట్టానరా, నా కర్మగాలి దీనికి కాపలా కుక్క అయ్యాను, నన్ను గుర్తించండి రా అని అరుస్తట్టువాడు. వాడు ఏమని అరుస్తాడనమాట, లోపల కొడుకునో కూతురునో, కొడుకోయ్ కూతురా ఈ ఇల్లు నాదిరోయ్ నన్ను రానివ్వండి అంటే ఇంట్లో రాని వారు వీధి కుక్క అనుకుంటున్నారు. ఇంకా పెంపుడు కుక్క అయితే కనీసం లోపలికైనా రాగలుగుతుంది. కాబట్టి దేని మీదైనా వ్యామోహం ఉంటే వీధి కుక్క ఆ వీధిలోనే ఆ ఇంటి చుట్టూ తిరుగుతారట. అందుకే మీరు ఒక్కొక్క కుక్కను చూడండి, ఎప్పుడైనా ఎన్నిసార్లు కొట్టిన వాళ్ళు అక్కడికి వస్తుంది. ఎందుకని ఉన్నా తెలియక మనం కుక్క బుద్ధి అనుకుంటున్నాం, కుక్క బుద్ధి కాదు కర్మ, దాని పాతకాలపు సంస్కారం అది. ఆ ఇల్లు అది కట్టించుకుంది పాపం, లోను పెట్టి మరీ కట్టించుకుంది, ఎన్ని కష్టాలు పడింది, ఇప్పుడు ఆ కొంప మీద వ్యామోహం, అందుకని కుక్కయి పుట్టింది. ఎన్నిసార్లు తరం మళ్ళీ అక్కడికే వస్తుంది అనమాట పాపం. ఒక్కొక్క కుక్క అయితే లోపలికి పరిగెడుతుంది, ఎందుకో తెలుసా, అది దాని బెడ్రూమ్, మీకేమో అది తెలియదు. ఈసారి అందుకని కుక్క లోపలికి వచ్చేస్తే ఒకసారి అడగండి ఎందుకైనా మంచిది, మీరెవరు బాబు అని. అది బహు అంటుంది, కొంచెం అర్థం అయితే పర్వాలేదు. అంటే చెబుతున్నప్పుడు హాస్యంగా అనిపించినా ఇది నిజం కూడా. అందువల్ల ఏ వస్తువు మీదనే వ్యామోహం ఉంటే అది మనకి ముక్తికి ప్రతిబంధకమై మళ్ళీ మనకి జన్మ ఇస్తుంది. అందుకే జ్ఞానులు ఎప్పుడూ కూడా చివరి క్షణాలలో గురువుల పాదాల మీదకి దృష్టి పెట్టి, నాకు ఈ వస్తువుల మీదకి వ్యామోహం లేదు బాబు, మళ్ళీ ఎందుకు ఈ దౌర్భాగ్యపు జన్మలు నన్ను పట్టుకుపోయి శాశ్వతంగా పునర్జన్మ లేకుండా చేయంటారు, అది జ్ఞానం ఉన్నవాళ్ళు. అందరికీ ఆ జ్ఞానం వస్తుంది. ఇప్పుడు ఈ రాజర్షి భౌమాదిత్యుడు కూడా, రెండు వస్తువులు నాకు చాలా ఇష్టమైనవి ప్రియమైనవి, వాటి మీద వ్యామోహం, ఆ వ్యామోహం వల్ల నాకు ముక్తి ఆలస్యమయ్యింది, అవి వదిలించుకుంటే నేను బ్రహ్మలోకానికి కడతాను. అందుకే ఎవరికి ఇద్దామా అనుకుంటున్నాను, ఓ మయదానవ నా అదృష్టవశాత్తు నువ్వు కనబడ్డావు, ఈ వస్తువులు నీ చేతిలో పెడుతున్నాను, ఇవి నీకు ఇచ్చేస్తే నేను ముక్తికి పోతాను, వీటిని సద్వినియోగం చెయ్యి అని మయుడి చేతిలో పెట్టి ఆ తర్వాత వెళ్ళిపోయట. అంటే ఈ వస్తువులు వదిలితే గానీ ఆయనకి ముక్తి రాలేదు. ఆనాడు ఆయన నాకు ఇచ్చిన ఆ వస్తువులు ఒకటి శంఖం, ఒకటి గద. ఆ గద బంగారపు కాంతులతో ధగధగ వెలిగిపోతుంటే చాలా బరువైనది, ఓ మాదిరివాడు ఎత్తలేడు. ఏ వేపు చూచినా తన బంగారపు కాంతులు ఈనే అపూర్వ గదని భీముడికి ఇస్తాను. ఇంకా శంఖం దేవతలు భౌమాదిత్యుడికి ఇచ్చారు, దేవతల చేత దత్తం ఇవ్వబడింది గనక ఆ శంఖమునకు దేవదత్తం అని పేరు. ఆ శంఖం నీకు ఇస్తాను. ఆ శంఖం నీ దగ్గర ఉన్నంత వరకు కృష్ణుడిలాగే నువ్వు కూడా అపజయం పొందవ జీవితంలో, ఎప్పుడు విజయం నిన్ను వరిస్తుంది. దేవదత్తమనే శంఖం చేతిలో ఉన్నవాడు విజయుడవుతాడు అని విజయుడి చేతిలో ఆ శంఖం భవిష్యత్తులో పెడతానని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు ధర్మరాజు దగ్గర సెలవు తీసుకుని చాలా కాలమైంది ఇక్కడే ఉండిపోయాను ఇక ద్వారక పెడతానని ఆయన ద్వారకయాత్రకి వెళ్ళాడు. ఈలోప మయుడు బిందుసరమునకు వెళ్ళి మంచి అపూర్వమైన శిల్పకళ తెలిసిన తన యొక్క కింకరుల ద్వారా సభాభవన నిర్మాణం చేశాడు. అది ఆ రోజులలో ఒకేసారి 100,000 మంది కూర్చుని వీక్షించడానికి పనికొచ్చే సభాభవనం. మొబైల్ పైగా అంటే ఎత్తుకుపోవచ్చు ఎక్కడికైనా. అది ధర్మరాజు భూమి మీద ఉన్నంత వరకే ఉంటుంది. ధర్మరాజు శరీరం విడిచిపెట్టాక తిరిగి బిందు సరోవరానికి వెళ్ళిపోతుంది అన్నమాట. దాన్ని ఒక చోట నుంచి చోటకి తీసుకెళ్ళడానికి వీలుగా సభావన భవనం కింద చక్రాలు ఉండేవిట. 8,000 చక్రాలు పెట్టారు. దాన్ని బట్టి ఆలోచించండి, 8,000 బలిష్టమైన ఇనప చక్రాలతో, అవి కూడా కొంచెం గతుకు రోడ్ల మీద కూడా వెళ్ళగలిగేటటువంటి చక్రాలు అమర్చబడిన సభాభవనం. దానిని ఒకసారి రాటలకి బంధిస్తే అక్కడ ఉండిపోతుంది. ఎప్పుడన్నా రాటిలోకి ఉన్నటువంటి సంఖ్యలు తీసేసి తోస్తే మళ్ళీ కదులుతుంది. కాకపోతే ఓ మాదిరివాడు ఆ భవనాన్ని కదిలించలేడు. అటువంటి సభాభవనాన్ని తయారు చేశాడు. తర్వాత ఏం చేశాడు, సభాం అష్టౌ సహస్రాణి కింకరాహ నామ రాక్షసాహ అంతరిక్షచరాహ ఘోరాహ మహాకాయాహ మహాబలాహ. హిమాలయ పర్వతాలలో బిందు సరోవరం దగ్గర ఇంత పెద్ద సభాభవన నిర్మాణం చేశాడు, బానే ఉంది, వారి దాన్ని ఇక్కడికి తీసుకురావద్దు. ఆయన దగ్గర కింకరులు అని పేరు కలిగిన 8,000 మంది రాక్షసులు ఉన్నారు. మీరు వినే ఉంటారు, హనుమంతుడు 80,000 మంది కింకరులు అని పేరు కలిగిన రాక్షసుల్ని చంపాడు రామాయణంలో, సుందరకాండలో, లంకానగరంలో. ఈ కింకరులు అని పేరు కలిగిన ఒక ప్రత్యేక రాక్షస జాతి వాళ్ళు ఉన్నారు. ఏదో కింకరులు అంటే సేవకులు అని కాదు, ఇక్కడ ఆ జాతి వాళ్ళకి బలం ఎక్కువ, ఆకాశంలో తిరిగేవారు. ఆ 80,000 మంది చచ్చిపోయారే వాళ్ళ వంశం వాళ్ళట్టు వీళ్ళు. వీళ్ళు 8,000 మంది ఉన్నారు మయుడి దగ్గర. ఈ 8,000 మందిని పిలిచి, ఒరే ఈ సభాభవనాన్ని భూమి మీద మొయ్యలేం మనం, తొయ్యలేం, ఎందుకంటే హిమాలయ పర్వతాల్లో కొండలు గొట్టలు ఈ చిన్న ఇరుకుదారుల్లో ఎంత భవనం అక్కడ తీసుకెడతాం, మీరు పట్టుకుని మీ మహామహిమతో ఆకాశంలో ఎగిరి దీన్ని తీసుకెళ్లి ఇంద్రప్రస్థం పురం దగ్గర పెట్టండి అన్నాడు. దాంతో 8,000 మంది అంతరిక్షచరులు, ఆకాశంలో ఎగిరేవాళ్లు, ఘోరులు, మహాకాయులు, మహాబలులు, ఆ 8,000 మంది ఆ భవనాన్ని సునాయాసంగా పైకెత్తి అన్ని దిక్కుల్లో ఒక్కొక్కడు ఒక్కొక్కడు చొప్పున పట్టుకున్నారు. ఎంతమంది మొయ్యాల్సి వచ్చిందని, అంత బరువున్న భవనం. ఆ విధంగా చక్రాలతో కూడిన సభాభవనాన్ని వాళ్ళంతా ఆకాశ మార్గంలో మోసుకొచ్చి ధర్మరాజు చెప్పినటువంటి ఒక చోట దాన్ని అట్టే పెట్టారు. వెంటనే ధర్మరాజు అసలు ఆ భవనాన్ని చూడటంతో ఆశ్చర్యం కలిగింది. సువర్ణమయమైన బంగారం, పూర్తిగా బంగారంతో తయారు చేయబడినటువంటి భవనం, పైగా దానికి కిందేమో చక్రాలున్నాయి, విశాలమైనది అది, అనేకమైన సువిధలతో కూడినది, రకరకాలైనటువంటి సౌకర్యాలతో కూడినది. ఆయన మయుణ్ణి అభినందించి లోపలికి వెంటనే వెళ్ళిపోకూడదు శాస్త్ర ప్రకారంగా. గృహప్రవేశానికి ఒక నియమం ఉంది, అందుకని ఒక శుభముహూర్తం పెట్టుకున్నాడు. వీరుడు ధర్మజుడు 10,000 విప్రుల గొప్ప పాయసాహారము భక్తి పెట్టి అందరకు చెరువేయునేసి విస్తారయసుండు ధేనువుల ధర్మమైథిన్ మణిముద్రికాద్యలంకార దుకూల పుష్ప ఫల గంధయుతం బుగ ఇచ్చిలేలతో. ధర్మరాజు గారు శుభముహూర్తం పెట్టించుకున్నాడు. కులపురోహితుడు ధౌమ్యుడు ముహూర్తం పెట్టాక 10,000 మంది బ్రాహ్మణుల్ని వినయముగా భోజనానికి పిలిచాడు. భోజనానికి వినయంగా రండి అని పిలవాలి, అంతేగాని ఏదో రోడ్డు మీద కనబడ్డాడు కదండి, ఏమండి పద్మాకర్ గారు నేను గుర్తున్నాను, రేపు ఇంటి భోజనాలు రెండింటి వచ్చేస్తాడు వీడు, ఎవడైనా అంతే కదా. దానికి ఒక నియమం ఉంది, పిలిచాక కూడా ఒక్కోసారి మర్చిపోవచ్చు, ఏమండి రేపు భోజనానికి పిలిచాను రండి అనాలి. వినయం, ఒక విధానం ఉండాలి, ఒక పవిత్రత ఉండాలి. ఆ పవిత్రత ధర్మరాజు దగ్గర ఉంది కాబట్టి యావజ్జీవితం ధర్మదేవత ఆయన వెంట ఉన్నది. ధర్మరాజు ఎంతో వినయంతో 10,000 మంది బ్రాహ్మణుల్ని భోజనానికి పిలిచి దగ్గరుండి తీసుకొచ్చి కూర్చోబెట్టి పాయసాహారం పెట్టాడు, పవిత్ర పాయసాన్నం పెట్టాడు. అందరికీ తర్వాత ఏం చేశాట, చెరు వేయనేసి అంటే ఒక్కొక్కడికి 1,000 చొప్పున ధేనువులిచ్చాడు, ఆవులిచ్చాడు. మళ్ళీ ఆవులు కూడా ఏదో మామూలు ఆవులు కాదు, వాటి కొమ్ములకి గిట్టలకి వీటన్నిటికీ మణులతో రత్నములతో బంగారముతో తయారు చేయబడిన ఆభరణములను అలంకారం చేసి ఇచ్చాడు. వీటితో పాటుగా పువ్వులు, గంధం, పట్టు వస్త్రాలు ఇచ్చాట. అన్నిటికి మించి ప్రత్యేకంగా దుకూలు అన్నాడు, అంటే పట్టు వస్త్రాలు కూడా ఇచ్చాడనమాట ఆ రోజుల్లో. ఇవన్నీ ఇచ్చి వారి ఆశీర్వచనం స్వీకరించి ఆపై సభాప్రవేశం చేశాడు. ఆ సభాప్రవేశం ఆయన చేసిన శుభముహూర్తం గురించి తెలుసుకున్న భూమండలంలో ఆయనతో మైత్రి ఉన్న రాజులంతా వచ్చారట. వచ్చి మహారాజా గృహప్రవేశ సమయంలో కానుకలు ఇస్తున్నావు అన్నారు. పూర్వం గృహప్రవేశానికి కూడా చదివింపులు ఉండేవి, ఎవరన్నా ఇల్లు కట్టుకుంటే వచ్చి నేను 100, నేను 200 అని ఇచ్చేవన్నమాట. చక్కగా అదొక గొప్ప సంప్రదాయం. ఇప్పటికీ పెళ్లిళ్లలో ఇస్తున్నారు అనుకోండి, కాకపోతే పెళ్లిళ్ళలో ఆ మధ్యన ఒక ఆయన పారిసీలు ఇచ్చాట, ఒక ఆయనకి ఆ పారిసీలు ఇప్పితే లోపల ఇంకో పారిసీలు, అది ఇప్పితే ఇంకో ప్యాకెట్, ఆఖరి లోపల థ్యాంక్స్ అని ఉందిట. ఆయన 100 ఇప్పాడు అనమాట సీల్స్, నేను చూశాను అందుకే చెబుతున్నా. ఆఖరి లోపల చూసినంత కాగితం ముక్క, నన్ను ఆహ్వానించినందులకు కృతజ్ఞతలను ఉందన్నమాట. బొత్తిగా అలాంటివి కూడా చదివించే వాళ్ళు ఉంటారు. కానీ ఈయన అలా కాకుండా ఎక్కడెక్కడ ఉన్నటువంటి రాజులు వచ్చి ఎన్ని రకాల కానుకలు ఇచ్చారో చెప్పారు. మదమాణి మదమాతంగ మదమాతంగ తురంగ కాంచన లసన్ మాణిక్య గాణిక్య సంపదలోలింకొని తెచ్చి ఇచ్చి ముదమొప్పంగాంచిరి అభ్యుదయుల్ ధర్మజు అయ్యుదయాస్తాచల మధ్య మార్కనగ. ఎక్కడెక్కడి నుంచో వచ్చారట. ఉదయ అంటే తూర్పు కొండ నుంచి, అంటే తూర్పు నుంచి, అస్తాచల పడమర నుంచి, సేతు దక్షిణం నుంచి, సీతనగా హిమాచల ప్రదేశం నుంచి, హిమాలయాల నుంచి, ఈ విధంగా తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అనే పేరు లేకుండా అన్ని దిక్కుల నుంచి కూడా ఉన్నటువంటి మహారాజులంతా ధర్మరాజు మీద అభిమానంతో మదించిన మాతంగా ఏనుగులిచ్చారు, తురంగా గుర్రములిచ్చారు, కాంచన బంగారం ఇచ్చారు, మాణిక్య మాణిక్యాలు మణులిచ్చారు, గాణిక్య ఆ రోజుల్లో వేశ్యలు కూడా ఇచ్చేవారట. గణిక అంటే వేశ్య, గాణిక్య సంపద, వేశ్యలు నృత్యం చేసేవాళ్ళు ఉండేవారు ప్రత్యేకంగా, చాలా పవిత్ర చరిత్రలు వాళ్ళు. అటువంటి నర్తకీమణుల్ని ఇచ్చారు. ఇలా రకరకాల కానుకలు దేవతలు ఇంద్రుడికిచ్చినట్టు ఇచ్చి నరేంద్రుడైన రాజేంద్రుడైన ధర్మరాజుని సేవించారు, ఆయన ఆశీర్వచనం పుచ్చుకున్నారు. ఆ సమయంలో ధర్మరాజు గారు పరమ పవిత్రమైన మయసభా భవన ప్రవేశం చేశాడు, గృహప్రవేశం చేశాడని తెలుసుకున్న నారదుడు పర్వతుడు, రైవతుడు, పారిజాతుడు అని పిలువబడే తన మేనల్లుళ్ళు శిష్యుల్ని వెంటబెట్టుకుని ధర్మరాజు గారిని చూడడానికి వచ్చాడు. ధర్మరాజును చూడడానికి నారద మహర్షి అంత గొప్పవాడు వస్తున్నాడు, మనం కూడా వెడదాం, ఏమో ధర్మరాజు గారికి ఆయన ఏం బోధలు చేస్తాడో, సరిగ్గా ఆ బోధలు విన్న వాళ్ళ జీవితం ధన్యమవుతుందనుకుని దేవతలు, దేవఋషులు, మాండవ్యాది మహర్షులు అందరు రావడం మొదలెట్టారు. అప్పుడు నారదుడు అన్నాడు, నాయనలారా, దేవతలారా, మీరందరూ వస్తే ధర్మరాజు గారికి నేను చెప్పేటటువంటి సందేశం సక్రమంగా చెప్పలేను, కారణం తెలిసిన మీకు ఎక్కువ ఆనందం ఎక్కువైపోతుంది, నిమిష నిమిషానికి మీరే ప్రశ్నిస్తారు లేదా మీరే ఎక్కువ చప్పట్లు కొడతారు, దాంతో చెప్పేవాడికి ఇబ్బంది, అక్కడ వినే ధర్మరాజు గారికి ఇబ్బంది, ఇది కొద్ది మందికి మాత్రమే చెప్పవలసినటువంటి హితోపదేశం, అందుకని మీరు రావద్దు అని ఆపేసి దేవతల్ని, దేవఋషుల్ని, మహాత్ముల్ని ఆపాడు. కేవలం పర్వత, పారిజాత, రైవత కాదులు కొద్ది మందిని వెంట పెట్టుకుని ధర్మరాజు దగ్గరికి వస్తే ధర్మరాజు గారు అకాలంలో ఒక దేవతామూర్తి, సమస్తలోకాలని ఉద్ధరించేవాడు, వేదవ్యాసునికి కూడా గురువు, దివ్య ఋషి, వైకుంఠవాసి, నిరంతర నారాయణ స్మరణ పరాయణుడు రావడంతో ఆనందంతో పులకించిపోయి తన సింహాసనం మీద కూర్చోబెట్టి కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు చల్లుకుని ఆ తర్వాత, మహాత్మా మీ అనుజ్ఞతో కూర్చుంటానని కూర్చుని నన్ను అనుగ్రహించండి, కర్తవ్యాన్ని ఉపదేశించండి, మీలాంటి మహాత్ములు ఏం చెప్పినా నేను అలాగే విని యావజ్జీవితం నడుచుకుంటాను. మహాత్ములు చెప్పాక మాటకి వ్యతిరేకంగా వెళ్ళకూడదట. కొంతమంది అజ్ఞానులు ఉంటారు, ఎన్ని చెప్పండి వాళ్ళు గురువుగారి మాట వెళ్ళి మరి వాడు సొంత పెత్తనం చేస్తారట, అది పోయే కాలం చేస్తాం. గురువులు చెప్పారు అంటే ఇంక కిక్కురు మనకుండా చేస్తే ఈ జన్మలో తరిస్తాం,
గురువాక్యంతు కర్తవ్యం, నేను మీ మాటని కాదనను, మీరు ఆజ్ఞాపించండి అనగానే ఆయన, నాయన ధర్మజ, సకల ధర్మములు ఎరిగిన వాడివి, జగద్గురువైన కృష్ణుడే నిన్నెప్పటికప్పుడు సరైన త్రోవలో పెడుతూ ఉంటాడు. అటువంటి కృష్ణుడు నిన్ను నడిపిస్తూ ఉంటే నీకు నేను కొత్తగా చెప్పేదేముంది? అయినా కృష్ణుడి యొక్క ఆదేశం ప్రకారం నీకు కొన్ని మాటలు చెప్పడానికి వచ్చాను. ఎప్పుడు కూడా ఉద్యోగంలో నియమించుకునేటప్పుడు ఆ వ్యక్తి పూర్వాపరాలు, వంశము, చరిత్ర ఇవన్నీ చూడాలి. వాడు ఎటువంటి వాడు? కక్కుర్తి మనిష? ఆ వంశంలో ఎవరన్నా దొంగలు ఉన్నారా, లేక ఆ వంశంలో వాళ్ళు కృతజ్ఞులు ఉన్నారా, క్రూరులు ఉన్నారా, ఇవన్నీ తెలుసుకోవాలట. ఇప్పటికి కూడా మీరు చూడండి, కొన్ని ఉద్యోగాలకు వెళ్ళాలంటే గవర్నమెంట్ ఉద్యోగాలకి వీడి బ్యాక్గ్రౌండ్ చూస్తారు, ముఖ్యంగా పోలీసులు ఉద్యోగానికి. వీడి వంశంలో సరైన వాళ్ళు లేరు, దొంగలు ఉన్నారు, జైలుకి వెళ్ళారంటే ఈ ఉద్యోగంలో కొర్రు పెడతారు. ఎందుకంటే ఉత్తమమైనటువంటి పదవులలో నియోగించే ముందు ఈ పాత చరిత్ర ఎందుకు చూడాలి? ఆ లక్షణం వీడి మీద పడే అవకాశం ఉంది. అందుకే ఏమన్నాడు, ఉత్తమ మధ్యమ అధమ నియోగ్యత బుద్ధిని రింగి వారిన ఉత్తమ మధ్యమాధమ నియోగ్యత వారి నియోగించితే నరేంద్రోత్తమ. ఓ మహారాజా, ఎవడు ఉత్తముడో, ఎవడు మధ్యముడో, ఎవడు అధముడో తెలుసుకోవాలి. అధముణ్ణి అధమమైన పనులకే నియోగించాలి, వాడిని పనికి మాలిన పనులకే వినియోగించాలి, మొండిగా చేసే పనులకు వినియోగించాలి. అదే మధ్యముడు, వీడిని సగం నమ్మచ్చు సగం నమ్మకూడదు అనుకోండి, అప్పుడు వాడి చేత అలాంటి పనులు చేసుకోవాలి. నమ్మి నమ్మనట్టు నటించాలి జాగ్రత్తగా, పైకి వాడి దగ్గర నమ్మకం ప్రదర్శించాలి, లోపల మాత్రం ఒక కన్నేసి చూడాలి. ఇంకా ఉత్తములు ఉంటారు, వాళ్ళని నమ్మాలి, వాళ్ళని సరిగ్గా ఉత్తమ కార్యాలకు నియోగించాలి. అనగా ధనానికి సంబంధించిన విషయంలో ఎప్పుడు ఉత్తములనే నియోగించాలి. ప్రాణం పోయినా అక్కడి నుంచి పైసా వాడు ఎత్తుకు వెళ్ళడు అనే నమ్మకం ఉంటే వాడిని గొప్ప గొప్ప సంపదలకి సంబంధించిన, ఖజానాలకి సంబంధించిన ఉద్యోగాల్లో పెట్టాలి. వాడు ప్రాణం పోయినా లంచానికి లొంగడనమాట. ఇంకా మధ్యములను ఉంటారు, ఎటు వీలుంటే అటు పోతారు. అటువంటి వాళ్ళని కాస్త వాళ్ళ ప్రాణాపాయ స్థితికి పనికొచ్చేటటువంటి ఉద్యోగాల్లో పెట్టాలి. ఇంకా అధములు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు గుమ్మాల దగ్గర కాపలా పెట్టడం ఇలాంటి వారికి లోపలికి మాత్రం రానివ్వకూడదు. ఎవరు ఎటువంటి వాళ్ళు తెలుసుకుని వాళ్ళని అలాంటి ఉద్యోగాల్లోనే నియమిస్తున్నావా? అనర్హులకి రిజర్వేషన్ పేరుతోటి అక్షర ముక్క రాని వాడికి ఉద్యోగం ఇస్తే, పేనుకు పెత్తనం ఇస్తే వాడు మొత్తం తలంతా కొరుకుతాడు. కాబట్టి ఎక్కడైనా సరే విద్య ఇదే ముఖ్యమైనది. విద్య లేని వాడికి ఉట్టిన ఒక్క మార్కు వచ్చింది అనుకోండి, వాడికి తీసుకెళ్ళి బలాత్కారంగా ఉద్యోగిస్తాడు, ఏం చేస్తాడు? చాలా కాలం క్రితం నేను చోటకి వెళ్ళాను, వెళ్ళి ఈ సంతకం పెట్టాను. ఆయన అంటాడు, నేను ఎక్కడ పెట్టాలా సంతకం, పేడతాడు చేసేసావు అన్నాడు. నీది ఎక్కడ గొడవరా బాబు, నువ్వేమో అంత గొప్ప ర్యాంకులో ఉన్నావు, నువ్వు సంతకం పెడితే గానీ నాకేమో ఇంకా కార్డు రాదు. ఆ కార్డు రావాలంటే వీడు సంతకం పెట్టంటే నేను ఎక్కడ పెట్టినా అంటాడు. ఏంటండి అంటే వాడికి ఎక్కడ సంతకం పెట్టాలో, ఎక్కడ స్టాంప్ వేయాలో తెలియదు. పాపం ప్యూన్ వచ్చి అటెండర్ అతను బాగా చదువుకున్నవాడు, ఏమండి మీరు ఇక్కడ పెట్టాలండి అని అక్కడ స్టాంప్ వేసి చూపించాక, ఇక్కడ పెట్టాలా ఈ విషయం ఇది సెపరేటీ అంటాడు నన్ను. నేను 8వ తరగతి చదువుతున్నాను, నేనేం చెప్పను, నేనేమో స్కాలర్షిప్ వస్తుంది నాకు, దానికోసం నేనేదో పెట్టాను అక్కడ, ఆ MRO సర్టిఫికేట్ కావాలి. పెట్టవలసిన వాడేమో అలాంటి మాటలు మాట్లాడతాడు, అసలు స్టాంప్ వేసేవాడు అద్భుతంగా మాట్లాడతాడు. కాబట్టి మనం చెప్పొచ్చేది ఏంటంటే, ఇక్కడ నేనే తిట్టడానికి అంటల్లా, కాస్త కొస్త అవగాహన ఉన్నవాడిని పెట్టాలి, శాస్త్ర నియమం అది. దాని మీద అవగాహన లేకపోతే వాడు ఏం చేస్తాడండి, నన్ను తీసుకెళ్లి ఏదో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వేస్తే నేనే ఇరిగేషన్ అవుతుంది, ఇరిటేషన్ తప్ప నాకు. ఎవరిని ఎందులో పెట్టాలో అక్కడ పెట్టాలి, అది జ్ఞానం అంటే. కాబట్టి నువ్వు ఎవరు ఎందుకు పనికొస్తారో తెలుసుకుని విద్య యోగ్యతలను బట్టి ఉద్యోగాలు ఇవ్వకపోతే నీ రాజ్యం విధ్వంసం అవుతుంది. అప్పుడు రాజ్యంలో ప్రతివాడు పిచ్చి పిచ్చి పనులు చేస్తాడు, ఏం చేయాలో తెలియదు. అప్పుడు ఈ ప్లాస్టిక్ బియ్యాలు ఇవి తయారవుతాయి, లంచగొండులు తయారవుతారు, పనికి మాలిన వాళ్ళు తయారవుతారు, రెండ్రెళ్ళు నాలుగు అండం రాని వాళ్ళని తీసుకెళ్లి ఉపాధ్యాయులుగా పెట్టావనుకోండి నువ్వు, ఏమిటి ఉపయోగం చెప్పండి మీరు? నిజమే, అందరినీ ప్రోత్సహించాలి, కానీ ప్రోత్సహించాలంటే వాడిలో ప్రతిభని రేకెత్తించాలి. ప్రతిభ లేని వాడిని తీసుకెళ్ళి అందులో కూర్చోబెడితే వాడు ఎక్కడ కూకుని కోకో ఎండి కోకో ఎండి రెండ్రెళ్ళు నాలుగో ఆరో తెలియటం లేదు అంటే, నా ఎలిమెంటరీ స్కూల్లో ఇలాంటి అనుభవాలు పొంది పొంది విసిగిపోయి ఉన్నాను నేను కూడా. రెండ్రెళ్ళు నాలుగు అన్నాను నేను, రెండ్రెళ్ళు నాలుగు అని ఎవడు చెప్పాడు, కూకోయండి కూకోయండి రెండ్రెళ్ళు ఆరు అంట కదా సినిమా వచ్చింది అంటుంది ఆవిడ. సినిమా రెండ్రెళ్ళు ఆరు అని వస్తే అది ఆరు ప్రామాణికమా? చాలా ఆగ్రహం కలుగుతుంది తెలుసు. ఒక్కోసారి మాబోటి వాళ్ళకు కూడా ఏం చేయలేని స్థితి ఇప్పుడు ప్రస్తుతం కలిగాం, కానీ ఆ రోజుల్లో కాబట్టి నారదుడు ఇలాంటి పిచ్చి వాళ్ళని ఉద్యోగంలో నియమించకు, ఎవరిని ఎలా నియమించాలో అలా నియమించు. తర్వాత రెండోది, జీతములు మాత్రం సక్రమంగా ఇయ్యి. తనకి నెల అయ్యేసరికి జీతము రాకపోతే ఆ ప్రభువుని ఎంత గొప్పవాడైనా పనిచేసేవాడు పడగొట్టేస్తాడు. యోగ్యులను నియమించు, జీతాలు సక్రమంగా వచ్చేలా చెయ్యి, జీతాలు ఇచ్చే చోట లంచగొండులు పెట్టకం. మళ్ళీ వాళ్ళు లంచం పుచ్చుకుని 10 రూపాయలు ఇచ్చే జీతంతో మళ్ళీ 1 రూపాయి వీళ్ళు ఆగితే వాళ్ళ గొళ్ళు మడుతుంది. ముఖ్యంగా సైనికులకు మాత్రం జీతంలో కొర్రు పెట్టకూడదు. యుద్ధరంగంలో చచ్చిపోయిన సైనికుల కుటుంబాలకి చక్కని సంపద ఇచ్చి ఆదరించాలి. అప్పుడు ఏమనుకుంటారు, ధర్మరాజు గారి సైనికులు ఎవరైనా చచ్చిపోతే కుటుంబానికి బాధ ఉండదు, వాళ్ళు రోడ్డున పడరు అనే ఉద్దేశంతో నీ కోసం ప్రాణమిచ్చే సైనికులు పెరుగుతారు. ఎంత గొప్ప మాట నారదుడు చెప్పింది. ఇది ఈ చెప్పింది ఏదో కృష్ణుడు చెప్పడం కాదు, ఒక సద్గురువు ఋషి చెప్పిన మాట. ఋషులు అలా చెప్పి రాజుల్ని సరైన మార్గంలో పెట్టారు. ముఖ్యంగా చెప్పాడు ఆయన, నీ సైనికులలో యుద్ధంలో కానీ లేక విధి నిర్వహణలో కానీ ఎవరైనా చచ్చిపోతే వెంటనే ఆ కుటుంబం అందరినీ ఆదుకో, వాళ్ళకి భోజన వసతి కల్పించు. అప్పుడు ప్రజలు గౌరవించి సైనికులుగా చేరుతారు. సైనికులు చచ్చిపోతారు, వాళ్ళకి పింఛన్ ఇవ్వరు. రాజకీయ నాయకులు ఎంపీలు ఎంబీఎల్ఏలు మాత్రం బాగా డబ్బులు జీతాలు పెంచుకుంటారు. అప్పుడు సైనికులు ఏం కాపాడతారండి? పాపం కాపాడేది బోర్డర్ దగ్గర, వాళ్ల దగ్గర. అటు సూర్యుడు ఇటు పొడిచిన సేనాధిపతుల మీద అభాండం వెయ్యకూడదన్నాడు నారదుడు. ఇప్పుడు మన వాళ్ళు చేస్తున్న దౌర్భాగ్య పని అదే. పదవు లేదు కదా అని ఏకంగా మన సైన్య నాయకుడి మీద వాడు లంచగొండ అన్నామంటే ఎంత ప్రమాదం! చాలా పొరపాటు, అలా చేయకూడదు. ఈ ప్రస్తుత కాలంలో సేనా నాయకులు మనల్ని ఎంత కాపాడుతున్నారో తెలుసా? ఇటు వాయుసేన కానీ అటు ఆసేన కానీ ఏ సేన అయినా సరే వాళ్ళు ప్రాణాలకి తెగించి పాకిస్తాన్ బోర్డర్ దగ్గర మనల్ని కాపాడుతుంటే మనం దర్జాగా కూర్చుని పురాణాలు వింటున్నాం, ఇంత అన్నం తింటున్నాం, మన వ్యాపారాలు మన ఉద్యోగాలు చేసుకుంటున్నాం. అక్కడ సైనికులే లేకపోతే ఇక్కడ మనం ఒక్క క్షణం ఎవరూ ఏ పని చేయలేము. అటువంటిది నిన్నగాక మొన్న వాడు ఎవడో కాంగ్రెస్ ఎంపీ నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. అలా మాట్లాడకూడదు, పిచ్చవాకుడు అక్కకూడదు. పార్టీలు వేరు, రాజకీయాలు వేరు, వాటితో మనకి సంబంధం లేదు. మనకి సైనికులు, దేశభక్తులు వాళ్ళు. అందులో ఉన్నటువంటి వాళ్ళు మన కోసం ప్రాణం ఇస్తున్నారు. అందుకని సైనికులు ఎప్పుడూ తిట్టకూడదు, వాళ్ళని రక్షించాలి, వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, వాళ్ళని జాగ్రత్తగా గౌరవించాలి. అలా గౌరవిస్తే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? దేశం కోసం ప్రాణం ఇస్తారు, రక్షిస్తారు. ఇది నారదుడు చెప్పాడు. నేను చెప్పాను అనుకోకండి, నారదుడు చెప్పిన మాట యథాతథంగా చెబుతున్నాను. మనం అలాంటివి ధైర్యంగా చెప్పుకోవాలి. ఇప్పుడు ఇంకో మాట చెప్పాడు, రాజు కళ్ళు మూసుకుని ఇంట్లో కూర్చోకూడదు. ఎవడో సర్వే చేసి నువ్వు గొప్పవాడు అంటే నమ్మకు, నువ్వు స్వయముగా నమ్మకమైనటువంటి వ్యక్తుల్ని, విశ్వాసపాత్రుడైన వారిని ఊరూరు తిప్పి నిజంగా నీ ప్రవర్తన ప్రజలు పొగుడుతున్నారా తిడుతున్నారా, నీ వల్ల ప్రజలకి నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా, ఇలాంటివి ఎప్పటికప్పుడు వార్తలు సేకరించు. వార్త ఎంద జగము వర్తిల్లుచున్నది, అదియులేని నాడ అఖిల జనులు అంధకార మగ్నులగుదురు కావున వార్త నిర్వహింపవలయుపతికి. ఈ జగత్తంతా వార్త మీదే నడుస్తోంది. ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం రాజుకి ఉంది, ప్రజలకి ఉంది. ఏమోలో ఏం జరుగుతుందో తెలుసుకుంటే కష్టం వస్తే వెంటనే ప్రజలు సంసిద్ధంగా ఉంటారు ఆ కష్టం నుంచి బయటపడడానికి. లాభం వస్తే దాన్ని అందరికీ పంచిపెట్టడానికి సిద్ధపడతారు. వార్త లేకపోతే జనులు కటిక చీకట్లో బ్రతికేటటువంటి వ్యక్తులు అవుతారు. ఎక్కడ ఏ మూల ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందట. ఎంత గొప్పవాడైనా సన్యాసి అయినా తెలుసుకోవాలి. అందువల్ల వార్త నిర్వహింపవలయుపతికి, రాజన్నవాడు ఎప్పటికప్పుడు వార్తలను సేకరించాలి. ఎట్టి పరిస్థితులలో అసలు కొంతమందితో స్నేహం చేయకూడదు, మహారాజు అసలు చేయకూడదు. నాస్తిక్యం అనృతం, నాస్తికవాదులతో స్నేహం చేయకూడదు. నాస్తికులు చాలా ప్రమాదకారులు. అసలు దేశంలో కమ్యూనిస్టు పార్టీ అనేది లేకుండా చేసి పరిగేయాలని ఆ రోజుల్లో నారదుడు చెప్పాడు, నేను చెప్పలేదు. అనృతం, అసత్యం ఆడే వాళ్ళని దగ్గరికి రానివ్వకూడదు. సోమరితనంతో ఉన్నవాడి దగ్గరికి రానివ్వకూడదు. చెయ్యవలసిన పనిని రాజు ఎక్కువ కాలం ఆలోచించకూడదు, మరీ దీర్ఘంగా. అలా ఆలోచించి ఆలోచించి ఎప్పటికీ ఎడతెరగదు. ఏడాదైనా పని అవ్వకపోతే ఉపయోగం ఉంది? మరీ తొందరపడి చర్య తీసుకోకూడదట, మరీ ఆలస్యంగానూ చేయకూడదు. చకచక ఆలోచిస్తూ సరి అయిన నిర్ణయం తీసుకోవాలి. దీర్ఘ నిద్ర పనికిరాదు. నీచులతో స్నేహం అసలు పనికిరాదు. అన్నిటికంటే ఇంకోటి తెలుసా, మనకంటే తక్కువ స్థాయిలో నీచత్వంతో ఉండి పిచ్చి పనులు చేసేవాళ్ళు సాయంకాలం అయ్యేసరికి వీధుల్లో చేరి సెల్ ఫోన్లు మాట్లాడుకుంటూ ఉద్యోగాలు మానేసి తల్లిదండ్రులు పీడిస్తూ దరిద్ర పనులు చేస్తూ రోడ్డు అమ్మడా తిరిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంక వాళ్ళకి ఏం పని ఉంటుంది? నలుగురు కలవడం. ఈ పిచ్చ సాంగత్యం వల్ల దరిద్రపు వ్యసనాలకు గురైన వాడికి పురాణం ఉండదు, గురువు ఉండదు, అమ్మ ఉండదు, అయ్యి ఉండడు. అలా అలా తిరిగి తిరిగి భ్రష్టులైపోతారు. గుణనిధి లాంటి వాళ్ళు అన్నమాట వీళ్ళు. అలాంటి వాళ్లతో మాట వరసకు కూడా స్నేహం చేయకూడదు పొమ్మన్నారంతే. ఇలా ఈ ప్రమాదాల నుంచి బయటపడు సుమ అనగానే ధర్మరాజు మీరు చెప్పినట్టే చేస్తానండి అని మయసభని దగ్గరుండి చూపించగానే నారదుడి తెల్లబోయి మయుడు చాలా అద్భుతంగా సభాభవన నిర్మాణం చేశాడు సుమ అన్నట్ట. మహాత్మా, ఇలాంటి సభలు ఇంకెక్కడనో ఉన్నాయా, ఇదే నా కోసం కట్టాడా అని అడిగాడు ధర్మరాజు, వినయముగా అడిగాడు. అప్పుడు నారదుడు, నేను సత్యం చెబుతున్నాను, ఇంద్రసభ చూశాను, అపూర్వ సభ, సుధర్మా సభ అంటారు, దానిని కృష్ణుడికి ఆయన ఇచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో సభాభవనం కూడా కట్టుకున్నాడు. ఆ ఇంద్రసభ కాని వరుణ సభ కాని ఈశ్వరానుగ్రహంతో ఎంతో సంపద పొందిన కుబేరుడి సభ కాని యమధర్మరాజు గారి సభ కాని ఇవేవి నీ మయ సభకి సాటిరావు. బ్రహ్మసభ చూశాను, బ్రహ్మసభని దేనితోటి పోల్చలేము, కానీ తక్కిన సభలేవి కూడా నీ సభ అంత గొప్పగా లేవు. నీ సభ చాలా బాగున్నది, ఎన్ని సౌకర్యాలు, ఏమి సంపద, నీ మీద విశేషమైన ప్రేమతో మయుడు, అది కూడా కృష్ణుడి అనుగ్రహం ఉండడం వల్ల నిర్మాణం చేయటం వల్లే ఈ సభాభవనం ఇంత గొప్పదయ్యింది. ఈ సభాభవనం పాపాత్ములకి ఈర్ష్య కూడా కలిగిస్తుందనుకో, కొంత నష్టము ఉంది, దానివల్ల మన ఇల్లు బాగా కట్టుకున్నాక పనికి మన వాళ్ళకి చూపించకూడదు, వాడి లోపలికి వచ్చి లోపల లోపల కుళ్ళిపోతాడు, పైకి బాగానే ఉంటాడు. కానీ అందువల్ల ఈ సభాభవనం కొందరికి కన్నెర రవ్వచ్చు, ఏమైనా జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు అసలు విషయం చెబుతున్నాను, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలిసిన, మీ నాన్నగారు పాండు మహారాజు గారు ప్రస్తుతం యమసభలో కూర్చుని యముడికి అతిథిగా యముడికి ధర్మాలు చెబుతున్నాడు, అంటే యమధర్మరాజు గారికి కూడా ధర్మ సూచనలు ఇస్తున్నట్టు ఆయన. ఆ మహాత్ముడు నన్ను నీ దగ్గరికి పంపాడు. పూర్వం హరిశ్చంద్రుడనే మహారాజు ఇక్ష్వాకు వంశస్థుడు రాజసూయాగం చేశాడు, ప్రజల చేత గొప్ప ప్రశంస పొందాడు, ఆ తర్వాత శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు. మళ్ళీ ఎవరు అంత గొప్పగా రాజసూయాగం చేయలేకపోయారు, చేద్దామనుకుని మధ్యలో భంగపడ్డారు. నా కుమారుడు ధర్మరాజు సమర్థుడు, ఆయన కూడా శరీరంతో స్వర్గానికి రాగలిగే అర్హత ఉన్నవాడు, అతడిని రాజసూయ యాగం చెయ్యమని ప్రోత్సాహపరుచు అని మీ నాన్న పాండురాజు నన్ను ప్రేరేపిస్తే నేను ఇక్కడికి వచ్చాను అనగానే ఒక క్షణకాలం తెల్లబోయాడు. హరిశ్చంద్రుడు శరీరంతో స్వర్గానికి ఎలా వెళ్ళాడు అంటే, ఆయన రాజసూయాగం చేశాడు, రాజసూయాగం చేయగానే ఎవరికైనా సరే బాగా హింస కలుగుతుంది, ఘోర యుద్ధం దొరుకుతుంది, యుద్ధం జరిగింది, ప్రజానష్టం అయ్యింది. ఆ తర్వాత విశ్వామిత్రుడు ఆ హరిశ్చంద్రుడిని పరీక్షించాడు, పరీక్షలో హరిశ్చంద్రుడు నెగ్గాడు, మాట వరకు కూడా అసత్యం ఆడలేదు, సత్యమే పలికాడు. తన సత్యంతో, తన రాజసూయాగ మహాఫలితంతో శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు. అనగానే ఓహో, సత్యంతో స్వర్గమును జయించవచ్చన్నమాట అనగానే, అవునాయన దాంతోపాటు నేను చెప్పిన మాట గుర్తుపెట్టుకో, నువ్వు రాజసూయయాగం చెయ్యగలవు, ఇది మీ నాన్న కోరిక, ఆయన కోరిక తీర్చడం నీ ధర్మం అని ఆశీర్వదించి తన దారిని తాను అదృశ్యమైపోయాడు. ధర్మరాజు గారు, నారదుడు చెప్పాడు కేవలం ప్రేమ వల్ల, ఎలాగో చెప్పడు కానీ ప్రేమ వల్ల నన్ను ప్రోత్సాహపరిచాడా, నిజంగా నాకు రాజసూయాగం చేసే శక్తి ఉందా అనుకుని వెంటనే అప్పటికప్పుడు కొంతమంది ఆత్మీయుల్ని పిలిచి, ఆత్మీయులారా మీరు మహావేగంగా వెళ్ళండి, ద్వారకా నగరానికి వెళ్ళండి, శ్రీకృష్ణ పరమాత్మ పాదాలకు నమస్కరించి నేను రమ్మన్నానని చెప్పి ఇక్కడికి వెంటనే తీసుకురండి అనగానే వాళ్ళు మహావేగంగా వెళ్ళారు, స్వామివారికి చెప్పారు. ధర్మరాజు పిలిచాడనగానే అన్నీ తెలిసిన పరమాత్మ హుటాహుటిని వచ్చేశాడు, ఎక్కడ దారిలో ఒక్క ప్రయాణంలో ఆపుదలు లేకుండా వచ్చాట. అంటే రథం ఎక్కాక ఒకసారి ఆగలిగా మధ్యలో అన్బ్రేకబుల్ జర్నీ అనమాట అది. ఈ విధంగా ఏకధాటిని వచ్చేశాడు ఆయన. రాగానే కృష్ణుడిని గౌరవించి కూర్చోబెట్టి ఆత్మీయులైన కొంతమందితో కలిసి కూర్చుని ఆ తర్వాత నారదుడు నన్ను రాజసూయాగం చేయమన్నాడు. మా నాన్నగారు చెప్పారు కాబట్టి చెప్పాడా, నిజంగా ఆ సామర్థ్యం నాకుందా, అసలు అది చెయ్యొచ్చా చెయ్యకూడదా, మాకు గురువు, దైవం, బంధువు సమస్తం నువ్వే, నువ్వు ఎలా చెబితే అలా నడుచుకుంటాం, గీచిన గీటు పొరపాటును కూడా దాటను అని చెప్పేశాడు ధర్మరాజు. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, ఈ ప్రపంచంలో హరిశ్చంద్రుడి తర్వాత మళ్లీ రాజసూయాగం చేసే అదృష్టం నీకే ఉంది, పైగా ఆనాటి కంటే ఈనాటి స్థితులు ఇంకా నీకు అనుకూలంగా ఉన్నాయి, అప్పుడు హరిశ్చంద్రుడికి వ్యతిరేకులు ఎక్కువ ఉన్నారు, ఇప్పుడు నీకు వ్యతిరేకులు ఉన్నప్పటికీ మిత్రులు కూడా అంతమందే ఉన్నారు, హరిశ్చంద్రుడికి విశ్వామిత్రుడు లాంటి ఒక మహానుభావుడి పరీక్ష ఉన్నది, నీకు ఆ పరీక్ష లేదు కాబట్టి నువ్వు నెగ్గగలవు, కానీ ప్రస్తుతానికి నువ్వు రాజసూయాగం చేయడానికి ఒక గొప్ప అడ్డంకి ఉన్నది, పరమ దుర్మార్గుడు బృహద్రథ మహారాజు గారు కుమారుడు మగధదేశాధిపతి జరాసంధుడనే ఒక వీరుడున్నాడు, వాడు బ్రతికున్నంత వరకు రాజసూయాగం చేయడం అసంభవం, రాజసూయం అంటే అర్థం ఏమిటి? ప్రపంచంలో ఉన్న రాజులందరినీ మన వైపు తిప్పుకోవాలి. అందులో కొంతమంది బంధువులు అనుకోండి, బంధువులు ఎలాగో నువ్వు రాజసూయాగం చేయి మేము నీకు అనుకూలురము అంటారు. కొంతమంది అంత తేలిగ్గా ఒప్పుకోరు, అప్పుడు వాళ్లతో యుద్ధం చేసి జయించి వాళ్ళని పాదాక్రాంతుల్ని చేసుకోవాలి. అవతల వాడిని నయానో భయానో బంధుత్వంతోనో లేక మైత్రితోనో మన వశం చేసుకుంటే, వాళ్ళందరూ మన యజ్ఞానికి రావడానికి ఒప్పుకుంటే అప్పుడు మనం రాజసూయాగం చెయ్యాలి. నీకు ద్రుపదుడు మామగారు కాబట్టి నీ ఆధిపత్యాన్ని అంగీకరిస్తాడు. శిశుపాలుడు నువ్వంటే చాలా అభిమానం కలిగిన వాడు, వాడు ఒప్పుకుంటాడు. దుర్యోధనాదులకి నీవంటే అసూయ ఉన్నప్పటికీ ధృతరాష్ట్ర భీష్మ ద్రోణాదులు అందరూ ఒప్పిస్తారు. కాబట్టి వాడితోటి ఇప్పుడు సమస్య కాదు. ఇక ఎటొచ్చెటిపోయిన కొంతమంది యుద్ధం చేస్తే ఓడిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ల గురించి అసలు ఆలోచించక్కర్లా. ఇప్పుడు మహాబలవంతుడు జరాసంధుడు, ఆ జరాసంధుడిని ఒక్కడిని చంపు అనగానే తెల్లబోయి ధర్మరాజు జరాసంధుడు అంత బలశాల, వాడి కథ ఏమిటి కమామిషి ఏమిటి అన్నట్ట. అయితే చెబుతున్నా విను, చాలా కాలం క్రితం నేను కంసుడు అని పేరు కలిగిన ఒక రాక్షసుణ్ణి సంహరించాను. సంహరించి మధురా నగరాన్ని పరిపాలిస్తూ ఉండగా ఈ జరాసంధుడు 18 పర్యాయములు నా మీదకి దండయాత్రకొచ్చాడు. అందులో 17 వాడి సైన్యాన్ని చంపాం, వాడిని వదిలేశాం. 18వ దుర్మార్గుడు ఒక భయంకరుడైనటువంటి సైన్యంతో 2 సోదరులతో కలిసి నా మీదకి దండయాత్రకు వచ్చాడు. జరాసంధుడికి 2 మిత్రులున్నారు, ఒకడి పేరు హంసుడు, ఒకడు పేరు డెభకుడు. ఈ హంస డెభకులు అనేవాళ్ళిద్దరికీ బ్రహ్మదేవుడు ఒక వరం ఇచ్చాట. ఏమని? మీ ఇద్దరిని ఎవ్వరూ యుద్ధంలో చంపలేరు, మీ అంతటా మీరు ఆత్మహత్య చేసుకుంటే తప్ప మీకు వేరే చావు రాదు. మీ ఇద్దరిలో ఎవరైనా ఒకడు చచ్చిపోయిన వార్త తెలిస్తే రెండో వాళ్ళు ఆత్మహత్య చేసుకు చచ్చిపోతారు, ఇది మీకు నేను ఇస్తున్న శాపం అన్నట్ట బ్రహ్మ. దాంతో వీళ్ళిద్దరికీ ఇతరుల చేతిలో చావు లేదు, ఆయుధముతో చావురు వాళ్ళు. ఆయుధము చేత చావని హంసటిభకులు అనేవాళ్ళు తనకు అండగా ఉండగా జరాసంధుడు నా మీదకి దండయాత్రకు వచ్చాడు. ఏకదాటిన 1 సంవత్సర కాలం పాటు మా పౌరుల్ని చాలా హింసించారు వాళ్ళు. అప్పుడే నేను ద్వారకానగర నిర్మాణం చేసి మా వాళ్ళని అక్కడ చేర్చవలసి వచ్చింది. అయినా ఆ దుర్మార్గుడు ఆ మధురానగరంలో మిగిలిన కొంతమంది వృద్ధుల్ని పీడించాడు. అప్పుడు నేను బాగా ఆలోచించాను, మా యాదవుల చేతిలో వీళ్ళు చావరు, పైగా ఆయుధాల వల్ల చావని హంసటిభకులు ఈ జరాసంధుడికి అండగా ఉన్నారు, వీళ్ళని ఎలా చంపడం అని బాగా ఆలోచించి బ్రహ్మ వాళ్ళకిచ్చిన వరం నాకు తెలుసు గనక ఒక రోజున బాగా ఇష్టుడైన హంసుడు అనేటటువంటి వాడికి బాగా ఆత్మీయుడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నట్ట. ఆ వ్యక్తి రూపాన్ని తానే కృష్ణుడు ధరించి అంటే మారువేషం వేసుకుని డెభకుడి దగ్గరికి వెళ్ళాడు. డెభకుడు, ఓ హంసమిత్ర, మా సోదరుడు బాగానే ఉన్నాడా, ఎందుకు ఇక్కడికి వచ్చావంటే, ఏం చెప్పనయ్యా, హంసుడికి నేను ఎప్పుడు సేవ చేస్తానా, పరమ పరిచారకుణ్ణా, అయినా నేనే దుఃఖం తట్టుకోలేక ఇక్కడికి వచ్చాను. హంసుడు హఠాత్తుగా గుండెపోటు చచ్చిపోయాడు, యుద్ధంలో శత్రువులతో యుద్ధం చేయడానికి సంసిద్ధుడై భోజనం చేస్తుండగా చచ్చిపోయాడు, దుర్మరణం పాలయ్యాడు, మహావీరుడు ఆయుధం చేత చావకుండా గుండెపోటుతో చచ్చిపోయాడని చెప్పట్టిన. ఇంకా డెభకుడు దుఃఖపరితుడైపోయాడు. అనవర్రతం భూయిష్ఠుడగు హంసుడులే, నిజగంబులోని జీవనమది ఏల నాకనుచు వారి నిమగ్న శరీరుడై, క్షణంబున డెభకుండు మృత్యుగతి పొందే, ఘనంబుగనక్కడం వినిమృతుడై ఏ హంసుడతి వీరుడు తద్గత సౌహృదంబునన్. వెంటనే ఈ డెభకుడు, అయ్యయ్యో, నాకెంతో ఇష్టుడు ప్రాణమైన నా సోదరుడు, నా మిత్రుడు, నా సర్వస్వం హంసుడు హఠాత్తుగా చచ్చిపోయాడా, గుండెపోటుతో దుర్మరణం పాలైపోయాడా, ఇంకా నా సోదరుడు ఆ మిత్రుడు లేకపోతే నేను బతకలేను, వాడు నాకు సోదరుడు మిత్రుడు ప్రాణం దైవం, వాడు లేని బతికెందుకు అని ఆ పక్కనే ఉన్న నీళ్లల్లో దూకి ముక్కుకి కాళ్ళకి చేతులకి పట్టీ వేసుకున్నట్టు లోపలికి ఊపిరి వెళ్లకుండా చేసి కాళ్ళకి చేతులకి సంకెళ్ళు వేయించేసుకుని అందులో దూకి తెచ్చట. ఈ డెభకుడు చచ్చిపోయిన తర్వాత వాడి శవం పైకి తేలింది. అప్పుడు భటులంతా అరే రే వీడు చచ్చిపోయాడని ఆ శవాన్ని పట్టుకెళ్ళి ఊరేగింపుగా దహనం చేయబోతుంటే అప్పుడు హంసుడు అక్కడికి వచ్చాడు. ఇదేమిటి, డెబ్బకుడు నీళ్లలో దూకి చచ్చిపోయాడా, పైగా నేను చచ్చాననే వార్త విని చచ్చాడనే, బతిగా ఉన్నానే అని ఆ శరీరాన్ని చూచి వీడు లేకపోతే నేను బతకలేనని వెంటనే వాడు విషం తాగి వాడు చచ్చిపోయాడు. ఈ విధంగా తెలివితేటలతో ఆయుధము వల్ల చావని హంస డెబ్బకుల్ని ఆ రోజున మీకోసం సంహరింపజేశాను. లేకపోతే వాళ్లే బతుకుంటే మీకు భవిష్యత్తులో గొప్ప ముప్పు వచ్చేది. ఎందుకంటే వాళ్ళు ఆయుధాల వల్ల చావరు గనక. ఆ హంసడిబకులు చావగానే జరాసంధుడికి రెక్కలు దిగినట్టయింది. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత కొంతకాలానికి నువ్వు చస్తావని ఆకాశవాణి వాడితో పలికిందిట. అందుకని అయ్యో నాకు ఆత్మీయులు ఆయుధముల వల్ల మరణము లేని హంసటి భగతులు మోసం వల్ల చచ్చిపోయారు, ఇక నాకు చావు వస్తుందేమో అని అప్పటి నుంచి వాడికి కొద్దిగా భయం పట్టుకుంది. అయినా వాడు క్రూరుడు, పరాక్రమవంతుడు. అటువంటి ఆ దుర్మార్గుణ్ణి మనం చంపాలి. వాడిని చంపితే రాజసూయాగం ఇంచుమించుగా అయిపోయినట్టే. అనగానే భీముడు లేచి, అన్నయ్య ఇంకెందుకు ఆలస్యం, శ్రీకృష్ణుడు మన ఆత్మీయుడు బంధువు, నన్ను పంపించు, ఈ క్షణమే నేను వెళ్ళి మల్లయుద్ధంలో వాణ్ణి వధిస్తాను, ఈ అర్జునుడు కూడా నాకు సాయం ఉంటాడు అనగానే కృష్ణుడు సరైన మాట అన్నావు. ఇక్కడ నీకు కూడా ఒక రహస్యం చెప్పాలి. హంసడిబకులకి ఎలా అయితే ఆయుధముల వల్ల చావు లేదో అలాగే జరాసంధుడికి కూడా అస్త్రశస్త్రాల వల్ల చావు లేదు. శివుడు వాడికి ఆ వరం ఇచ్చాడు. వాడు ఉగ్రమైన భైరవ పూజ చేశాడు ఆ దుర్మార్గుడు. వాడు ఎటువంటి వాడో తెలిసిన, భూమి మీద 16,000 మంది రాజుల్ని జయించి ఆ రాజుల్ని చెరసాల్లో పెట్టాట. రోజుకొక రాజుగారి తలకాయ నరికేయటం, ఆ మనిషిని ఇలా మొండెం పట్టుకుని తలకిందులుగా తిప్పి ఆ తల నరికేసిన తర్వాత ఆ రక్తంతో శివలింగాన్ని అభిషేకం చేస్తున్నాడు. ఉగ్రాచార భైరవ పూజ, ఈ ఉగ్రమైన క్షుద్రమైన భైరవ పూజతో శివుణ్ణి మెప్పిస్తున్నాడు. ఇప్పటికీ వాడు ఆ యజ్ఞం మొదలెట్టి 1 సంవత్సరం అయింది. అంటే 365 మంది రాజులు చచ్చిపోయారు. ఇలా వాడు 10 ఏళ్ల పాటు యజ్ఞం చేస్తాడు. ఈ 10 ఏళ్లలో చావగా మిగిలిన వాళ్ళు ఉంటారుగా, ఆఖరిన పూర్ణాహుతి కింద అందరినీ ఒకేసారి నరికేస్తాట. 16,000 మందిలో ఇప్పటికీ 365 మంది పోయారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా రోజుకు ఒక్కొక్కళ్ళని చొప్పున శివలింగం దగ్గరికి వెళ్ళడం, అక్కడ వాళ్ళ కాళ్ళు ఇలా పట్టుకుని పైకి ఎత్తడం, తల నరకడం, ఆ మొండెం అలా పట్టుకోవడం, కొబ్బరి మొండం పట్టుకున్నట్టుగా. మనం కొబ్బరి బండలు నరికి ఆ నీళ్లతో అభిషేకం చేయటంలా వాడు అలా చేస్తున్నాడు. భయంకరమైన భైరవ పూజ, ఉగ్ర పూజ. ఈ ఉగ్ర పూజతో శివుణ్ణి మెప్పించడం మాట ఎలా ఉన్నా లోకానికి ద్రోహం చేస్తున్నాడు. ఒకనొకప్పుడు కాలభైరవుడు వాడు అభిషేకానికి మెచ్చుకుని, నీకు ఆయుధాల వల్ల చావుండదురా, చస్తే నువ్వు మల్లయుద్ధంలోనే చస్తావన్నట్ట. కాబట్టి వాడిని మల్లయుద్ధంలోనే చంపాలి. మల్లయుద్ధం చేసి జరాసంధుణ్ణి చంపగలిగే వీరాధి వీరుడు భీముడు అక్కడే. కాబట్టి మేము ముగ్గురం వెడతాం, ఈ అర్జునుడి భుజబలం, నా నీతిబలం, భీముడి భుజబలం, ఈ మూడు కలిస్తే జరాసంధుడు దుర్మరణం పాలవుతాడు. వాడు ఎన్ని తిప్పలు పెట్టాడు, నా వెంట పడ్డాడు, మా వాళ్ళని ఏడిపించాడు, వాడికి జడిసి చివరికి నేను ద్వారకకు వెళ్ళాను అని కృష్ణుడు అన్నాడు. అనగానే ధర్మరాజు గారు చిరునవ్వు నవ్వి, కృష్ణ పరమాత్మకి చడుపు ఏమిటి, జరాసంధుణ్ణి ఎవరి చేత చంపించాలో వాళ్ళ చేత చంపించాలి, కాలయవనుడు అనేవాడు ఉన్నాడు, వాడిని ఎవరి చేత చంపించాలో వాడి చేత చంపించాలి. అయినా లౌకికమైన ప్రపంచంలో ఉంటున్నాం గనక, ఈ లోకంలో ఉంటున్నాం కానీ ఆయన అలా నటిస్తున్నాడని తెలుసు గనక, కృష్ణ నిన్ను కూడా మధుర నుంచి ద్వారకకి వెళ్లేలా చేసిన ఈ జరాసంధుడికి అంత బలం ఎలా వచ్చింది అన్నాడు. అప్పుడు ఆయన వాడి జన్మగాథ చెబుతున్నా విను. ఒకప్పుడు మగధ సామ్రాజ్యాన్ని బృహద్రథుడు అని పేరు కలిగిన ఒక రాజు పరిపాలించాడు. అక్షౌహిణీనాం తిస్రూణాం పతిహి సమరదర్పితః రాజా బృహద్రథో నామ మగధాధిపతిహి బలీ. మగధాధిపతి మంచి బలశాలి, బలం కలిగిన వాడు బృహద్రథుడని ఒక రాజు ఉన్నాడు. ఆయనకి 3 అక్షౌహిణుల సైన్యం ఉండేది. ఆ మహాసైన్యంతో యుద్ధంలో ఎంతో మందిని జయించాడు. ఒకప్పుడు కాశీరాజుగారు స్వయంవరం ప్రకటిస్తే ఆయనకి చాలామంది కూతుళ్ళు ఉన్నారు, అందులో ఒక 2 కవల పిల్లలు ఉన్నారు. ఆ కవల పిల్లలు ఈ బృహద్రథుణ్ణి ప్రేమించారు. అందుకే కాశీరాజుగారి స్వయంవరానికి వెళ్ళి ఈ కవల పిల్లల్ని బృహద్రథుడు స్వయంగా దండలు వేసి వరించి తీసుకొచ్చాడు. ఆ 2 కూడా బృహద్రథుణ్ణి ఎంతో ప్రేమగా చూశారు. ఈ కాశీరాజపుత్రికకి సంతానం అంటే చాలా ఇష్టం. వాళ్ళ అక్క చెల్లెళ్ళు కవల పిల్లలు కదా, 2 కలిసి రోజు మనకి వంశం అభివృద్ధి చెందాలి, బృహద్రథుడి వల్ల కొడుకులు పుట్టాలి, ఆ కొడుకుల్ని లాలించాలి అనుకుని కొడుకుల కోసం కావలసినవన్నీ కొనుక్కున్నారట. కానీ ఎప్పటికీ పిల్లలు పుట్టలేదు. దాంతో బృహద్రథుడు సంతానం కోసం ప్రయత్నించి ఎన్నో యజ్ఞాలు చేశాడు. ఆఖరికి పుత్రకామిష్టి కూడా చేశాడు. అయినా వాడి పాపమేమిటో, సంతానం కలగలేదు. అభిషేకాలు చేశాడు, ఆలయాలు కట్టాడు, దానాలు చేశాడు, ధర్మాలు చేశాడు, ఎన్ని చేసినా పిల్లలు పట్టలేదు. ఒకరోజున ఆకాశవాణి, నీవు పూర్వజన్మలో శిశు హత్య చేసిన పాపాత్ముడివి, అందువల్ల ఈ యజ్ఞముల వల్ల నీ పాపం పోవడం లేదు, ఈ పాపం పోగొట్టి నీకు సంతానమిచ్చే శక్తి అడవిలో చండకౌశికుడనే ఒక ఋషికుంది, ఆయన అనుగ్రహిస్తేనే నీకు సంతానం కలుగుతుంది, లేకపోతే కలగదన్నదట. వెంటనే వీడు, ఓహో, పిల్లలు లేకపోవడానికి నా పూర్వకర్మ ఒకటి కారణం అన్నమాట అని వెంటనే తన భార్యలిద్దరినీ వెంట పెట్టుకుని మగధ సామ్రాజ్యానికి దగ్గరలో ఉన్నటువంటి కేకారణ్యంలోకి వెళ్ళాడు. ఆ విపినాంతరంబున నిరంతర నిష్ఠ అనంత మోక్షకాంక్ష విధి ఒక్క బాల సహకార మహీజము క్రింద ఉజ్వలత్పావక తేజుడై తపముపాయక చేయుచునున్న ధన్యు కాక్షీవతుగాంచే గౌతము అఖిల్బిషమానసు చండకౌశికును. ఆ అడవిలో ఒక మామిడి చెట్టు కింద కఠోర దీక్షతో గౌతమ వంశములో పుట్టిన కాక్షీవతుడు అనేటటువంటి వాడి కొడుకైన చండకౌశికుడనే ఋషి కనపడ్డాడు. పూర్వం గౌతమ మహర్షి ఒక దాసీదాన్ని పెళ్లి చేసుకున్నాడు. ఆ రోజుల్లో మహర్షులు కొంతమంది దాసీ వాళ్ళు అయినప్పటికీ వాళ్ళ యొక్క భక్తికి మెచ్చుకుని వాళ్ళకి సంతానం ఇచ్చేవారు. ఇప్పుడు మనకు విదురుడు పుట్టల అలాగా. అలాగే గౌతమ మహర్షికి ఈ కాక్షీవతి అని పేరు కలిగిన ఒక దాసీదాని ద్వారా కాక్షీవతుడు అనేవాడు ఒకడు పుట్టాడు, ఒక సంకర జాతి వాడు. అతని కొడుకు చండకౌశికుడు. అతడు పుట్టుకతోటే వైరాగ్యం, ప్రబలమైన వైరాగ్యాన్ని స్వీకరించి, అంటే మళ్ళీ మామూలు వైరాగ్యం కాదు, కొంతమంది వైరాగ్యం అంటారు అడవి కడతారు లేకపోతే సన్యాసం పుచ్చుకుంటారు, నాలుగు రోజులు వేక మళ్ళీ పెళ్లి సంబంధం రాగానే ఇంటికి వచ్చేస్తారు. వీడు అలా కాకుండా ప్రబల వైరాగ్యంతో చెట్టు కింద కూర్చుని తపస్సు చేస్తున్నాడు. అది బాల సహకారం, మరీ పెద్దది కాదు చిన్నది కాదు, ఒక తీయ మామిడి చెట్టు అనమాట. అటువంటి చెట్టు కింద కూర్చుని తపస్సు చేస్తూ ఉండగా ఆయన్ని చూచి సందేహము లేదు, ఎంత కఠోర తపస్సు చేస్తున్న ఏతడే చండకౌశికుడు, మా దూతలు చెప్పారు అనుకుని ఆయన దగ్గరికి వెళ్ళి జపం చేస్తున్న వాడికి దండం పెట్టకూడదు కనుక జపం అయ్యేదాకా ఉన్నట్ట. జపం తన్నాభివాదయేత్తు, ఎవరైనా జపంలో ఉంటే దండం పెట్టకూడదు, అందుకని జపం అయ్యేదాకా ఆగి జపం పూర్తయ్యాక ఆయన కాళ్ళ మీద పడి, తండ్రి, సంతానం లేక అలమటించిపోతున్నాను, ఎందుకింత సామ్రాజ్యం, ఎన్నుంటే లాభం ఏమిటి, నాకు పిల్ల లేక అన్నట్ట. వెంటనే ఆయన, నాయనా, సంతానము నీకు వచ్చే యోగం లేదు, కానీ నీకు ముక్తి కావాలంటే ఇస్తాను. సంతానం లేకపోతే మోక్షం రాకపోవడం అనేది భ్రమసుమ, మోక్షం ఎవరికి వాళ్ళు పొందొచ్చు, దానికి కొన్ని అనేక మార్గాలున్నాయి. అందులో భాగవతము సప్తాహ దీక్షతో తన పేరు మీదుగా పారాయణ చేయించుకున్నవాడు గ్యారంటీగా మోక్షం పొందుతాడు. అదే పద్మపురాణంలో మహిమ. పద్మపురాణంలో మీకు కిందటి సంవత్సరం చెప్పినట్టు నాకు గుర్తున్నమాట, భాగవతంలో భాగవత మహిమ చెప్పారు. ఎంత నీచుడికైనా ఈ జన్మలోనే పునర్జన్మ లేకుండా చేసి మోక్షం ఇచ్చే శక్తి భాగవతానికి ఉన్నది. ఇలా ఎన్నో కొన్ని ప్రక్రియలున్నాయి మనిషిని ముక్తికి పంపించడానికి. అందుకే చండకౌశికుడు, నీకు ముక్తి కావాలంటే ఇస్తాను, కానీ పిల్లలు వచ్చే యోగం లేదంటే నాకు పిల్లలు తప్ప ముక్తి వద్దుబోమన్నట్ట. వెంటనే ఆయన కళ్ళు మూసుకుని, నువ్వెంత కాళ్ళు పట్టుకున్నావు గనక, నన్ను బ్రతిమాలుతున్నావు గనక, ఇప్పుడు నీకు తప్పక సంతానమిస్తాను అని కళ్ళు మూసుకుని ఒక్కసారి జపం చేశాడు. టక్కున ఆ చెట్టుకున్న ఒక మామిడి పండు ఆయన తొడ మీద పడిందట. సాధారణంగా మామిడి పండు పడాలంటే ఏమవ్వాలి, చిలక పడవాలి, లేదా గాలి వెయ్యాలి, లేదా బాగా ముగ్గిపోతే, మిగల ముగ్గిపోతే ఆ తొడిము నుంచి తనంత తానే తెగి పండు కింద పడుతుంది. ఇప్పుడు ఏమీ జరగకుండా పండు తనంత తాను తొడ మీద పడింది. తస్యైవచ ఆమ్రవృక్షస్య ఛాయాయాం సముపావిశత్ తస్యోపవిష్టస్య మునేహే ఉత్సంగే నిపపాతః అవాతం అసుకాదష్టం ఏకమాత్ర ఫలం కిల. మామిడి చెట్టు కింద కూర్చుని జపం చేస్తున్న ఈయనకి ఆ పైనుంచి ఒక్కే ఫలం, ఏకమాత్ర ఫలం, ఒక్క మామిడి పండు పడింది. అది ఎలా పడిందిట, తొడ మీద పడిందిట. ఎక్కడ పడింది, తొడ మీద. ఆ తొడ మీద ఎలాగా, అవాతం, గాలి వెచ్చకుండా, గాలి వల్ల తెగిపడలా, అసుకాదష్టం, చిలుక చేత కొట్టబడకుండా తనయంత తాను ఆయన జపశక్తి వల్ల పడిందనమాట. ఆయన వెంటనే దాన్ని తీసుకున్నాడు, మంత్రించాడు, నాయనా, ఈ ఫలం నీకు ఇస్తున్నాను, నీ భార్యలతో ఇంటికి వెళ్ళు, శుభముహూర్తం చూసి
దైవ మందిరంలో ఈ పండుని పెట్టి ఆ తర్వాత దీన్ని నీ భార్య చేత తెరిపిస్తే నీకు సత్సంతానం కలుగుతుందన్నాడు. వెంటనే ఆ మునీశ్వరుడికి నమస్కరించి భక్తితో శ్రద్ధతో సేవించి అక్కడి నుంచి ఇంటికి వచ్చి భార్యల చేత స్నానం చేయించి ఈ పండుని కడిగించి దైవ మందిరంలో పెట్టి ఆ తర్వాత ఈయన ఏం చేశాడు, పండుని భార్య చేత తినిపించు అన్నాడు ఋషి, అది మర్చిపోయి దాన్ని సరిగ్గా అడ్డంగా కోశాడు. అందులో టెంకా గింజ ఏం లేని పండు అది, అందువల్ల సరిగ్గా మధ్యలో బంగిరిపిల్లి మామిడికి ఎలా దిగింది అనమాట. దాన్ని చెరొక బద్ద ఇచ్చాడు చెరో భార్యకి, ఇద్దరు భార్యలు కదా మరి, నిష్పక్షపాతంగా ఇచ్చాడు. వాళ్ళు తిన్నారు, తినగానే గర్భం వచ్చింది, వెంటనే పిల్లలు పుట్టారు. ఎలాంటి పిల్లలు, ఒక కన్ను ఒక కాలు ఒక ముక్కు చెరిసగ చీల్చేస్తేలా ఉంటాడు ఒక మనిషి, అలాగ తేగబద్దలు చేల్చబడినట్టుగా చేల్చబడినటువంటి రెండు ముక్కలు పుట్టేట. దాంతో ఈ స్త్రీలు ఆ సమయానికి చెక్కల కింద పుట్టినటువంటి పిల్లల్ని చూచి ఆశ్చర్యపోయి, భర్త కళ్ళేడు దూరంగా ఉన్నాడు, పురిటి సమయంలో భర్త అక్కడ ఉండడుగా, అందుకని వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళిద్దరూ పక్క పక్కన కూర్చుని, ఇదేంటిది ఇలాంటి పిల్లలు ఎక్కడైనా ఉంటారా, సగానికి సగం శరీరం చీలిపోయింది, ఒక కన్ను ఒక చెయ్యి ఒక కాలు ఉన్న ముక్క నాక, ఒక కన్ను ఒక కాలు ఒక చెయ్యి ఉన్న ముక్క నీక, ఇలా మామిడికాయ పెడ చేల్చబడినట్టుగా చేల్చబడి పిల్లలు పుట్టడం ఏమిటి, ఈ పిల్లని మనం ఏం చేసుకుంటాం, మన భర్త ఎంత ఆనందం పొందాడో సంతానం పొందుతున్నామని. ఇప్పుడు ఇటువంటి శకలములు చూచి అతని మనస్సు వికలం అయిపోతుంది, ఛీ ఈ ముక్కలు చచ్చిబడిన ముక్కలు రోడ్డు మీద పారేద్దాం అని వెంటనే వాళ్ళు దాసీల్ని పిలిచి, ఓ దాదులారా, మన నగరానికి నాలుగు రోడ్ల కూడలి ఉంది, చౌరస్తా జంక్షన్ నాలుగు రోడ్లు అక్కడ కలుస్తాయట, అక్కడ ఒక బలి కేంద్రం ఉన్నది. అంటే ప్రతిరోజు ఏం చేస్తారంటే కాకుల కోసం పిచ్చుకల కోసం ఇంకా రకరకాల పక్షుల కోసం అక్కడ పెద్ద చప్ట, ఆ చప్ట మీద ఒక స్తంభం పెట్టి ఆ స్తంభం మీద రోజు నైవేద్యం పెట్టిన అన్నం పెడతారు, దానికి బల్యన్నం అని పేరు. ఇప్పుడు కూడా గుళ్ళల్లో చూడండి మీరు, అన్నం వండి నైవేద్యం పెట్టిదాన్ని అన్ని చోట్ల అన్ని దిక్కుల్లో కాస్త వేరు, దానికి భూత బలి అని పేరు. అయితే వీళ్ళు మహారాజులు కనుక అప్పుడప్పుడు మాంసం ముక్కలు కూడా అక్కడ వేసారట బలులిచ్చి, ఏ మేకలనో కుక్కలనో ఇలాంటి వాటిని. అలాంటి ఆ బలికేంద్రం దగ్గర ఈ ముక్కలు పారేయండి, ఏ కుక్కలో తినేస్తాయి అని ఆ బలికేంద్రం దగ్గరికి పంపితే ఈ దాదులు పట్టుకొచ్చి ఆ బలికేంద్రం ఉన్నటువంటి స్తంభం మీద పెట్టేసి వెళ్ళిపోయారు. అక్కడికి దగ్గరలో జర అని పేరు కలిగిన ఒక రాక్షసి అదృశ్య రూపంలో ఒక మర్రి చెట్టు మీద నివసిస్తోంది. అది రోజు ఏం చేసేదిట, ఈ బల్యన్నం వేసి వెళ్ళిపోగానే అందులో మాంసం కనపడితే మాత్రం తినేసిపోయేది, మెతుకులేమో కాకులకి వాటికి వదిలేసేది. ఎప్పుడూ ఈ నగరంలో వాళ్ళు బలుడిస్తే బావుండు, ఏ మేకపోతులనో గొర్రెపోతులనో దున్నపోతులనో ఇస్తే బావుండు, అవి తిని బతకచ్చు అనుకునేది పాపం. ఈ పూట అది మాంసం కోసం ఎదురు చూస్తోంది, సరిగ్గా దాదులు వచ్చి ఈ మాంస శకలాలు అక్కడ వేసిపోయారు. అది పరుగు పరుగునొచ్చింది, ఓహోహోహో మామూలు మాంసం కాదు మానవ మాంసం, కుర్రాన్ని ఎవన్నో కోసేసి ఇక్కడ పెట్టినట్టున్నారు, ఈ రాజుగారు ఇంతకాలమైంది కానీ నరబలు ఎప్పుడు ఇవ్వలేదే, ఎందుకు నరబలు ఇచ్చాడో అని ఆ రెండు ముక్కలు అలా తీసుకుంది, తీసుకుందో లేదో దాని చేతిలోకి ఆ రెండు అప్పటిదాకా ఇలా అస్తవ్యస్తంగా ఉన్నవి సమానంగా వచ్చేయట, రావడంతో కదిలేయి, కదలగానే తెల్లబోయింది. ఇంతలో ఆ రెక్కలలో ఉన్నటువంటి ముక్కలు దగ్గరికి లాక్కున్నాయి, అంటే వాటి శక్తితో ఆకర్షించుకున్నాయి, దానితో దాని చేతులు కూడా దానికి తెలియకుండానే దగ్గరికి వచ్చేయట. ఆ మాంసం ముక్కల యొక్క బలమైన ఆకర్షణ వల్ల దాని చేతులు దగ్గరికి వచ్చాయి, రాగానే రెండు ముక్కలు టక్కు అతుకుపోయాయి. తే సమానీత మాత్రేతు సకలే పురుషర్షభ ఏకమూర్తి ధరో వేర కుమార సముపద్యత, దాని చేతిలో ఉన్న ముక్కలు రెండు అతుక్కోవడానికి వీలుగా దగ్గర పెట్టడం వల్ల ఆ రెండు అతుక్కుపోయాయి, అందమైన కుర్రాడు తయారయ్యాడు. వాడు చేతిలోకి పిల్లవాడిగా రాగానే ప్రాణం రాగానే ఆ శరీరం అతుక్కుపోగానే పెద్ద పెట్టును ఏడ్చాడు, వాడి ఏడుపుకి మొత్తం రాజగృహం దద్దరిల్లిపోయిందిట, ఆ రాజ మందిరం అంతా దద్దరిల్లిపోయింది. వాడు చూస్తూ ఉండగా కొండంత బరువు అయిపోయాడు, అమ్మ బాబోయన రాక్షసి కూడా వాడిని మోయలేక ఆ బండ మీద పెట్టేసింది, బలిపీఠానికి సంబంధించిన బండరాయి మీద పెట్టింది. బలిపీఠానికి సంబంధించిన బండరాయి మీద నేను కూడా వీడిని మొయ్యలేక కింద పెట్టానంటే వీడు ఎంత బలశాలి, వీడు కొండలా ఉన్నాడు, కొండలా ఉన్నవాడు ఎందుకు ముక్కలుగా పుట్టాడో, ఆ ముక్కలు నా చేతిలోకి రాగానే ఎందుకు అతుక్కుపోయాయో, వీడికి ప్రాణం ఎలా వచ్చిందో అంటూ ఉండగా ఈ ఏడుపు విన్న రాజగృహంలో ఉన్నటువంటి దాదీలు జరాసంధుడి యొక్క తల్లులు అంటే ఆ బృహద్రథుడి భార్యలు వచ్చేశారు. వాళ్లతో పాటు బృహద్రథుడు కూడా ఈ శబ్దానికి అక్కడికి వచ్చాడు. తీరా ఆయన వచ్చి చూడగానే అక్కడ ఈ రాక్షసి కనపడింది,
రాక్షసి అప్పటికి చాలా తెలివైందండోయ్, అది కామరూపిణి. ఈ లోపల ఉన్నటువంటి అంతఃపుర పరిచారకులు, పరిచారికలు, రాజుగారు, రాజుగారి భార్యలు ఇక్కడికి వస్తున్నారు. ఈ పిల్లవాడి ఏడుపు విని వాళ్ళకి ఈ పిల్లాన్ని ఇస్తే నాకు భోజనం వస్తుంది, కానీ రాక్షసి రూపంలో నేను కనబడితే వాళ్ళు భయపడతారు, ఒక్కొక్కసారి నన్ను చంపడానికి ప్రయత్నించవచ్చు లేదా అసహ్యించుకోవచ్చు. ఈ మనుషులకి దేవుడంటే భయం, కానీ దయ్యం అంటే, దేవుడంటే చాలా భక్తి, దయ్యం అంటే భయం. అందువల్ల నేను దయ్యం కింద కాకుండా దైవం కింద కనబడదామని అందమైన స్త్రీ రూపం ధరించింది. అది కామరూపిణి. ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలదు. అందుకని అందమైన రూపం ధరించేసి ఈ పిల్లాన్ని పట్టుకున్నది. ఎంతలో అక్కడికి వచ్చాడు బృహద్రథుడు, అతని భార్యలు వచ్చారు. అప్పుడు ఆమె, అమ్మాయిలు, ఓ మహారాజా, నా మహామహిమతో చచ్చి కింద పడి ఉన్నటువంటి ఈ పిల్లవాడి ముక్కలు దగ్గరికి పెట్టాను, అతుక్కుపోయేవాడు బ్రతికాడు, మీ వంశం నిలబడింది అని రాజుగారి చేతిలో కుర్రాన్ని పెట్టింది. రాజు కూడా ఎత్తలేకపోయాడు. ఆవిడ బలంగా ఉన్నటువంటి ఆ పిల్లవాడిని ఎత్తి చేతిలో పెడుతుంటే మొయ్యలేకపోయాట. పుడితే పుట్టాడు గాని కొడుకు బలే ఉన్నాడండి వీడు, బండగా బలంగాను. ఇలాంటి వాడి వల్ల నా రాజ్యానికి అభివృద్ధి కలుగుతుంది, శత్రువులు నశించిపోతారు అనుకున్నాడు ఆయన. నువ్వెవరివి అన్నాడు. నేను జరా అని పేరు కలిగిన ఒక రాక్షసిని, కామరూపంతో ఇప్పుడు ఈ మానవ స్త్రీ రూపంలో ఉన్నాను, ఇక్కడున్న మర్రి చెట్టు మీద ఉంటాను, మీరు వేసే బల్యన్నంతో మాంసంతో బతుకుతాను, ఈ పూట మీ పిల్లాన్ని బతికించానడగానే నువ్వు రాక్షసివి కాదు, మా పాలిటి దేవతవి, నేను ఎంతమంది దేవతలకు మొక్కానో, ఎంతమందికి అభిషేకం చేశానో, ఒక్కళ్ళు నా కోరిక తీర్చలేదు. ఆ చెండ కౌశికుడు నా కోరిక తీర్చాడు, మామిడి పండు ఇచ్చాడు, ఆ మామిడి పండును రెండుగా కోయడం వల్ల కాబోలు బహుశా నాకు రెండు ముక్కలు పుట్టాయి, ఆ రెండు ముక్కల్ని అతికించి నా వంశాంకురాన్ని బ్రతికించి నాకు అప్పగించిన నువ్వు మా పాలిటి దేవతవి, ఈ రోజు నుంచి నీకు ఇక్కడ గుడి కొడుతున్నాను, అందులో ఉండు, నువ్వు మేం పెట్టే ఆహారం తిను అని ఆవిడకు గుడి కట్టి అందులో జరని ప్రతిష్ఠించి ప్రతి సంవత్సరము తన కొడుకుని బ్రతికించిన ఆ రోజున, అంటే కొడుకు పుట్టినరోజున ఆవిడికి మహోత్సవం చేసేవాట. మగధ సామ్రాజ్యంలో జరా మహోత్సవం జరిగేది. కొంతమంది తమిళనాడులో రావణాసురుడిని పూజించే వాళ్ళు ఉన్నారే, అలాగే ఇక్కడ జరాదేవిని పూజిస్తున్నారన్నమాట. ఆ తర్వాత ఆ బృహద్రథుడు చండకౌశికుణ్ణి పిలిపించాడు. చండకౌశికుడు వచ్చి ప్రేమగా నిమిరి, వీడు సామాన్యుడు కాదు, శివుణ్ణి మెప్పిస్తాడు, భైరవ పూజ చేస్తాడు, వీడిని ఆయుధాలతో ఎవరూ చంపలేరు, కీర్తి పొందుతాడు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోమను, భైరవుణ్ణి పూజించేటప్పుడు ఇతడు రక్తంతో కనుక శివుణ్ణి పూజిస్తే మాత్రం అక్కడి నుంచి వీడికి అంతం మొదలవుతుంది, అప్పుడు మాత్రం వీడిని ఏ దేవత రక్షించలేదు అని చెప్పి చండకౌశికుడు అదృశ్యమైపోయాడు. బృహద్రథుణ్ణి వీడిని పెంచి ఆ తర్వాత పట్టాభిషిక్తుణ్ణి చేసి భార్యలతో పాటు అడవికి వెళ్లి తపస్సు చేసి తన మోక్ష మార్గం చూసుకున్నాడు. అదిగో అలాగా జరచేత సంధింపబడినటువంటి, జరచేత దగ్గరకు చేర్చబడి అతికించబడ్డం వల్ల జరాసంధుడు, జరయా సంధిత, జరాసంధ అని వాడికి పేరు వచ్చింది. ఆ దుర్మార్గుడు మొదట్లో బాగానే ఉన్నా క్రమక్రమంగా క్రూరుడయ్యాడు. వాడికి శిశుపాలుడు, దంతవక్త్రుడు, విదూరథుడు, పౌండ్రక వాసుదేవుడు, కాశీరాజు, ఇంకా వీళ్ళందరూ కాకుండా సాల్వుడు అని పేరు కలిగినటువంటి సౌభక విమానం కలిగిన మరొక వాడు, ఇలాంటి వీరులు ఎంతో మంది స్నేహితులు. ఎంతో పూర్వం నీకు చెప్పినట్టుగా హంసటిభకులనే ఇద్దరు సోదరులు, వీళ్ళందరితో కలిసి వాడు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసేశాడు. ఎంతో మంది రాజుల్ని చెరసాల పాలు చేశాడు. అంతమంది మహారాజుల్ని బంధించి చెరసాలలో పెట్టి వాళ్ల రక్తంతో భైరవ పూజ చేస్తూ ఉగ్రాచారంతో ప్రపంచానికి వినాశనం తెచ్చిపెడుతున్న వాడిని శిక్షించి నువ్వు లోకరక్షణ కావించాలి. రాజసూయాగం యొక్క పరమార్థం అది. నువ్వేం చేస్తావో తెలియదు, ముందు వాడిని సంహరించాలి, అప్పుడు లోకంలో ఉన్న 16,000 మంది రాజులకు విముక్తి. ఆపై తక్కిన వాళ్ళందరినీ జయించడం పెద్ద కష్టము కాదు, యాగం తనంతా తానే హాయిగా సాగుతుంది. నేను నిన్ను మరొక సూచన కూడా చేసి ధైర్యం చెబుతున్నాను. వాడి గురించి నాకు తెలుసు, భీముడి గురించి తెలుసు. నశక్యోసౌరణే జేతుం సర్వైరపి సురాసురై బాహుయుద్ధేన జేతవ్య సయిత్యుపలభామ్యహే. వాడు సురాసురుల చేత కూడా, దేవతల చేత, రాక్షసుల చేత కూడా యుద్ధరంగంలో జయింపబడడు. ఆయుధముల వల్ల సావు ఉండదు, బాహుయుద్ధంలో చస్తాడు. ఆ బాహుయుద్ధంలో కూడా భీముడి వల్లే చస్తాడు వాడు. అందుకే వాడిని పంపించు, నీ వెనక మేం ముగ్గురం ఉన్నాం, మేం ముగ్గురం కలిస్తే జరాసంధుడికి మరణం తప్పదు. బలిమి మెయ్యి పార్థురక్షాబలమును పవన సుత బాహుబలమును నా నిర్మల నీతి బలము నీకు కలుగన సాధ్యంబు కలదే కౌరవనాథ. ఎంతో మహాత్ముడైన ఈ అర్జునుడి బాహుబలం. ఇక పవనసుతుడు భీముడు ఉన్నాడే, ఆయన నిజంగా వాయుపుత్రుడే, అంత బలశాలి. ఆయన యొక్క మల్లయుద్ధానికి కావలసినటువంటి చేతుల శక్తి వీటన్నిటినీ మించి నా నిర్మలమైన నీతి బలం, నా రాజనీతి, ఇవన్నీ కలిసి నీకు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాయి. జరాసంధుణ్ణి మేము ముగ్గురం వధిస్తాం, నీకు రాజసూయాగం చేసే యోగం పడుతుంది, కీర్తి కలుగుతుంది. ఇప్పటికే ఎంతోమంది ఆ దుర్మార్గుడి వల్ల చచ్చిపోయారు, తక్కిన వాళ్ళైనా కాపాడదామనగానే మారు మాట్లాడకుండా వెళ్ళి రమ్మన్నాడు కృష్ణ. ఒక్క మాట గుర్తుపెట్టుకో, మేము పుట్టినప్పటి నుంచి మా అమ్మ శ్రీకృష్ణుడు అనే ఒక మహాత్ముడు ఉన్నాడు, ఆయనే మీకు దిక్కు అని బాల్యం నుంచి నూరిపోసింది. అందుకే నేను ఈ అర్జునుణ్ణి భీముణ్ణి నీకిచ్చి పంపిస్తున్నాను, నీకు ఇల్లడ పెడుతున్నాను, అంటే నీ చేతులు అప్పగిస్తున్నాను. వాళ్ళ బాధ్యత నీది. ధర్మరాజు గారు సర్వ శరణాగతి పొందాడు ఇక్కడ, అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకా మాదేం లేదు, నా తమ్ముళ్ళిద్దరిని నీ చేతిలో పెట్టాను, నువ్వేం చేస్తావు అదే చెయ్యి, నిన్ను నమ్మినవాడు ఎప్పుడూ పాడేవాడు అనగానే ఆయన వెంట పెట్టుకున్నాడు. వెళ్లేటప్పుడు ఆయన ఏమన్నాడు తెలిసినా, అర్జున భీమ, జరాసంధుడి మీదకి ముఖాముఖి యుద్ధానికి వెళ్ళిన వాడెవడు జరాసంధుణ్ణి వధించలేరు, అది వాడికి శివుడిచ్చిన వరం. శివుడు ఒకప్పుడు వాడికి నీ నగరములోకి ఆయుధములతో వచ్చిన వాళ్ళెవ్వరూ కూడా నిన్ను చంపలేరు అని వరమిచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనం ముగ్గురం కనుక ఆయుధాలు పుచ్చుకుని వాడి నగరానికి వెడితే వాడిని చంపలేం. చాలా మంది నన్ను ధర్మ సందేహాలు అడిగారు, ఎందుకండి ఎలాగో భీముడు తన యుద్ధంతో చంపగలడు కదా, అటువంటిప్పుడు పాండవులు మారువేషం లేకుండా డైరెక్ట్గా వెళ్ళొచ్చు కదా అంటే, ఆ నగరం లోపలికి ప్రవేశించేవాడు ఆయుధములతో వెడితే, రాజవేషంతో వెడితే అటువంటి వాడు వాడిని చంపలేడట, జరాసంధుణ్ణి చంపలేడు. అందుకే కృష్ణుడు మారువేషాలు వేయించాడు. మనం ఈ వేషాలలో వెడితే వాడు యుద్ధం చేయడానికి బయటకు వస్తాడు, వాడు యుద్ధానికి వస్తే మనము ఆయుధాలు గ్రహిస్తాం, అప్పుడు వాడిని మనం చంపలేం, మనల్ని వాడు చంపడు, ఆ యుద్ధం ఎప్పటికీ తెమలదు. ఆయుధములు లేకుండా ఒక్కసారి నగరం లోపలికి ప్రవేశించామా, ఇక ఆ తర్వాత వాడు అంతం చూడొచ్చు. మనం లోపలికి వెళ్ళాలి. మరి ఎలా వెళ్ళడం లోపలికి, దానికి కూడా ఒక మార్గం చెబుతాను. ఆయుధం ఉన్నవాడిని, రాజవేషంతో ఉన్నవాడిని వాడు రానివ్వడం, కానీ వాడికి బ్రాహ్మణ భక్తి ఎక్కువ. ఎవడైనా బ్రాహ్మడు వస్తే అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా వాళ్ళని పూజిస్తాడు. ఆ పూజ వల్లే వాడు ఇన్ని పాపాలు చేసినా ఇంకా బతుకున్నాడు. పుణ్యం పుణ్యమే, పాపం పాపమే. ఆ పుణ్యం వాడి రాజ్యాన్ని కాపాడింది. మన ముగ్గురం కపట స్నాతక వేషం వేసుకుందాం, కపట బ్రహ్మచారులు మౌదాం అని ముగ్గురు కూడా కపట బ్రహ్మచారులు అయిపోయారు. అంటే యజ్ఞోపేతాన్ని ఒక్కపోగు వేసుకున్నారు, బ్రహ్మచారులు వేసుకునేటటువంటి లంగోటాలు అవి కట్టుకున్నారు, ఒంటికి రకరకాలైనటువంటి దర్భలు మొదలైనటువంటి ఆభరణాలు ధరించి చేతిలో జపమాల పుచ్చుకుని జపం చేసుకుంటూ బయలుదేరారు. ఈ ముగ్గురు సరిగ్గా నగరద్వారం దగ్గరికి వెళ్ళగానే భీముడు తొందరపడి గడప దాటబోయాడు. ఆగని వెనక్కి లాగేశాట ఆయన, భీమసేన కొంచెం మనకి చాకచక్యం కావాలి. ఈ జరాసంధుడి యొక్క పురమునకు గిరివ్రజము అని పేరు. పట్టణం చుట్టూత 5 కొండలున్నాయి, 5 కొండల మధ్యలో ఉండడం వల్ల గిరివ్రజము అని పేరు వచ్చిందనమాట. గోరథము, ఋషభము, వైహారము, ఋషిపట్టణం, చైత్యక గిరి అని పేర్లు కలిగిన 5 కొండలు ఈ నగరం చుట్టూత ఉన్నాయి. మధ్యలో ఉంది ఈ పట్టణం. ఈ కొండలు 5 మధ్యలో ఉండడం వల్ల, 5 కొండలు ఉండడం వల్ల గిరి వ్రజం, గిరుల యొక్క సమూహము అని పేరు వచ్చింది. ఈ నగరంలోకి ఎవరైనా కొత్తవాడు వచ్చి ప్రవేశిస్తే వెంటనే అదిగో ఆ పైన ఉన్నటువంటి కొండ మీద ఉన్న ఒక పెద్ద డోలు చూసారా, అక్కడ 3 డక్కలున్నాయి. ఆ కొండ పేరు చైత్యక పర్వతం, కొండల్లో ఆఖరి పర్వతం అది. ఇందాకే మీకు చెప్పాను గోరథం, ఋషభం, వైహారం, ఋషి, చైత్యకం అని పేరు కలిగిన 5 కొండగలు. అందులో చైత్యకము అని పేరు కలిగిన కొండ మీద 3 డప్పులున్నాయి. ఆ డప్పులు ఎవడైనా ఈ రాజధాని నగరంలోకి ప్రవేశిస్తే చాలు, ధామ్ని మోగుతాయి. రాజధానికి ఓ పెద్ద ప్రాకారం ఉంది, కాంపౌండ్ వాల్, దానికి ప్రధాన ద్వారం ఉంది, సింహద్వారం. ఆ సింహద్వారం గుండా ఎవడన్నా లోపలికి కాలు పెట్టాడా వెంటనే ఈ డక్క మోగుతుంది. డక్క మోగిందా వాడు ఆయుధాలు గుచ్చుకొస్తాడు. ఆయుధాలతో వాడితో యుద్ధం చేస్తే వాడిని మనం చంపలేం, వాడు మనల్ని చంపలేడు, ఆ యుద్ధం వ్యర్థమవుతుంది. కాబట్టి డక్క మోగకుండా మనం లోపలికి వెళ్ళాలి. ఒకసారి మనం లోపలికి వెళ్ళిపోయి వాణ్ణి ఆయుధం లేకుండా యుద్ధానికి పిలిస్తే వాణ్ణి చంపగలం. అనగానే ఎందుకు మోగుతుంది అన్నాడు భీముడు. అదే చెబుతున్నా విను. ఒకప్పుడు చాలా కాలం క్రితం ఈ పట్టణంలోకి ఒక రాక్షసుడు ఎద్దు వేషం వేసుకొచ్చాడు. ఆ ఎద్దు మానుషాదము అని పిలువబడేది. ఆదము అంటే అధభక్షణే తినేది అని అర్థం. మానుషాదం మనుషుల్ని తినేది. మనుషుల్ని తినేటటువంటి ఒక రాక్షసుడు పెద్ద ఎద్దు రూపం ధరించి ఈ నగరానికి వచ్చి ఈ పౌరుల్ని తినడం మొదలెట్టాడు. అప్పుడు ఈ మహావీరులు బృహద్రథుడు యొక్క పూర్వులు ఆ ఎద్దును చంపేసి తమ పరాక్రమంతో దాని చర్మమంతా చీల్చి అస్థిపంజరాన్ని ఊరవతల పారేసి ఆ చర్మంతో 3 డంకలు తయారు చేశారు. ఆ డంకలు రాజధాని లోపలికి తీసుకెడుతూ ఉండగా చండకౌశిక మహర్షి అక్కడికి వచ్చి ఈ డంకల్ని లోపలికి తీసుకెళ్ళకండి, అక్కడ చైత్యక పర్వతం మీద పెట్టండి, నేను నా తపశ్శక్తితో ఈ డంకకి ఒక గొప్ప అపూర్వమైన ధ్వని ఇస్తాను. ఏమిటా ధ్వని? ఎవరైనా శత్రువులు గనక గడప దాటి మీ నగరంలోకి అడుగు పెట్టారో ఈ డంకలు మోగుతాయి, ఒత్తప్పుడు మోగవు. ఈ విధంగా మీకు శత్రువులు భయం లేకుండా చేస్తాయి. నా తపశ్శక్తి మిమ్మల్ని రక్షిస్తోంది, ఆ డంకలు మిమ్మల్ని రక్షిస్తాయి. ఎవడన్నా రాత్రో అపరాత్రో ఎవడన్నా లోపలికి వచ్చాడంటే వెంటనే డంక మోగిందంటే ఎవడో దొంగడు వచ్చాడని అర్థమైపోతుందిగా, అప్పుడు మీరు వాడిని సంహరించవచ్చు శిక్షించవచ్చు. కాబట్టి ఈ డంకలను అక్కడ పెట్టండి అని చైత్యక పర్వతం మీద ఆ చండకౌశికుడు ఒకప్పుడు పెట్టించాడు. అప్పటి నుంచి ఆ మానుషాదం అనేటటువంటి ఎద్దు యొక్క చర్మముతో తయారు చేయబడిన డంకలు ఆ పైన ఉన్నాయి. మనం లోపలికి వెళ్ళామా అవి మోగుతాయి, మోగితే జరాసంధుడు ఎలర్ట్ అయిపోతాడు, వెంటనే వాడు ఆయుధాలతో వస్తాడు. కాబట్టి ఆ ప్రమాదం రాకుండా ముందు వాటిని పగలగొడదాం. ఈ డంకలు కేవలం గడప దాటితే మాత్రమే మోగుతాయి, ఇంకెక్కడున్నా మోగవు. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం మనం గడప దాటే ముందు వాటిని పగలగొడదాం అని ముగ్గురిని తీసుకెళ్లాడు. పొట్టతో పగలగొట్టండి దీన్ని, చేత్తో కాదన్నట్ట. దానికి కూడా ఒక కారణం ఉంది. చేత్తో పగలగొడితే మళ్లీ జరాసంధుడికి ఆయువు పెరుగుతుంది. అనగానే భీముడు డంక తీసుకుని పొట్ట మీద ఇలా కొట్టాడు, పటక్కన పగిలిపోయింది. రెండోదాన్ని అర్జునుడు పగలగొట్టాడు, అది పగిలింది. శ్రీకృష్ణుడు 3వదాన్ని పగలగొట్టాడు. ఈ ముగ్గురు ఈ విధంగా ముందు డంకలు పగలగొట్టారు. అక్కడికి ఆ డొంకలు కూడా వదిలిపోయింది. డంకలు పగలడంతో ఈ డొంకదారి అంటే లోపలికి ఎవరైనా వెడితే ఇంక మోగేటటువంటి ఆ ధ్వని రాకుండా పోయింది. అందుకే పరమాత్ముడు ఉండాలి. ఇన్ని రకాల ప్రయత్నములతో పాండవుల్ని కాపాడాడు ఆయన. ఆ తర్వాత ఏం చేశారు, గడప దాటబోతూ ఉండగా మళ్లీ కృష్ణుడు అబ్బే మళ్లీ గడప దాటద్దన్నట్ట. ఇందాక అంటే డప్పులు మోగుతాయి గనక మనకి ప్రమాదం గనక గడప దాటద్దన్నావు, మరి ఇప్పుడే అన్నాడు భీముడు. శత్రువుల ఇంటిలోకి కుడికాలు పెట్టి వెళ్ళకూడదు. పద్మాకర్ గారి ఇంట్లోకి వెళ్ళినప్పుడు లేదా హరిప్రసాద్ గారి ఇంట్లోకి వెళ్ళినప్పుడు కుడికాలు పెట్టాలి. వాళ్ళు మహాత్ములు గనక వాళ్ళని 10 కాలాలు చల్లగా ఉండాలని కోరుకుంటాం గనక. అంతేగాని శత్రువుల ఇంట్లోకి ఎప్పుడు కూడా ద్వారం గుండా వెళ్ళకూడదు. ద్వారం గుండా శత్రువుల ఇంట్లోకి వెళితే విజయం తొందరగా లభించదట. అందుకే కదా మీకు గుర్తుందా సుందరకాండలో, అద్వారేణ మహాబాహు ప్రాకారం అభిపుప్పులువే, ద్వారం గుండా వెళ్ళకూడదు గనక లంకానగరంలోకి గోడ దూకెళ్ళాడు ఆయన. గోడ దూకి వెళ్ళామా శత్రువుల ఇంట్లోకి మనలాంటి క్షత్రియులం, ఇక విజయం తప్పదు. అనగానే ఓహో కృష్ణ చెప్పావు కదే అని వీళ్ళు ద్వారం గుండా కాకుండా గోడెక్కి దూకారు. ఆ దూకడంలో కూడా ఎడంకాలు లోపల పెట్టారు. ఎప్పుడు శత్రువుల ఇంట్లో ఎడంకాలు పెట్టాలి. ఈ మధ్యన ఎవడో పురాణం అన్నట్ట, అక్కడి నుంచి ప్రతి వాడి మీద కసి కొద్ది వాడి ఇంట్లో ఎడంకాలు పెట్టడం మొదలెట్టాడు. ఎడంకాలు పెట్టినా మనలో కూడా కృష్ణుడికి భీముడికి అర్జునుడికి ఉన్నంత శక్తి ఉండాలి. అంతేగాని ఎవడ పడితే వాడు ఎడంకాలు పెట్టేసినంత మాత్రం చేత ఏదో అవుతుందని కాదు, కానీ అది ధర్మం కాదు. ఈ విధంగా ఎడమకాలు లోపల పెట్టి వెళ్లారు. అప్పటికించుమించుగా అర్ధరాత్రి అవుతోంది. ఆ సమయంలో పువ్వులు గంధము మొదలైనవి అమ్మేటటువంటి వాళ్ళు దుకాణాలు మూసి లోపల పడుకోబోతూ ఉండగా కృష్ణుడు ఆ తలుపులు బలాత్కారంగా పగలగొట్టించి ఆ పువ్వులు లాక్కుని దండలు తీసుకుని తాను ధరించి భీమ అర్జున ధరించండి అన్నాడు. వాళ్ళ దగ్గర గంధం లాక్కుని ఒంటికి పూసుకున్నాడు. వాళ్ళు తెల్లబోయారు. ఊళ్ళో అందరికీ తెలిసింది, ఎవరో ముగ్గురు కొత్త వాళ్ళు వచ్చారు, పువ్వులకి డబ్బు ఇవ్వడం లేదు, గంధానికి డబ్బు ఇవ్వడం లేదు, తలుపులు మొయ్యబోతూ అంటే బలాత్కారంగా తలుపులు విరగ్గొట్టారు, దౌర్జన్యంగా లాక్కుని వాటిని ధరిస్తున్నారని తెలుసుకుని అందరూ వచ్చి చూచి వీళ్ళు నిజంగా దౌర్జన్యంగా లాక్కున్నా వాళ్ళ మీద కోపం రాలేదట వాళ్ళకి. అంటే వాళ్ళ మీద ఎవరికి ఫిర్యాదు చెయ్యాలనిపించలేదు. లాక్కుంటే లాక్కున్నారులే, భలే ఉన్నారండి వీళ్ళు ఈ బ్రహ్మచారులు, మన సొమ్ము సద్వినియోగం అయింది అంటున్నారట. ఈలోపు ఎవరో బ్రహ్మచారులు ముగ్గురు వచ్చారు అనే విషయం జరాసంధుడికి ఈ కలకలం ద్వారా తెలిసింది. వెంటనే ఆయన ఏం చేశాడు, బ్రాహ్మణులు ఎవరొచ్చినా సరే గౌరవించాలి, ఎవరక్కడ అని కొంతమంది పరివారాన్ని వెంట పెట్టుకుని మధుపర్కం తీసుకొచ్చాడు. తేనె పెరుగు కలిపినటువంటి ఒక గొప్ప అద్భుతమైన ద్రవ్యం పట్టుకొచ్చాడు. ఆ ద్రవ్యాన్ని ముందు ఇవ్వాలి, ఆ తర్వాత బట్టలు ఇవ్వాలి. అవి పట్టుకొచ్చి రండి స్నాతకులారా, స్నాతకుడు అంటే బ్రహ్మచారి అనమాట, ఓ బ్రహ్మచారులారా రండి అంటే అన్నట్టు వాళ్ళు మొరటుగా, ఇంత కటువుగా మొరటుగా మధుపర్కం ఇస్తుంటే వద్దంటారేటి వీళ్ళు అని ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆయనకు అర్థమయ్యింది, వీళ్ళు బ్రహ్మచారుల వేషంలో ఉన్నారు కానీ బ్రహ్మచారులు కారు, ఎవరో శత్రువులు. నిజంగా బ్రాహ్మణులైతే ఒక కొత్త నగరానికి వెళ్ళాక ఆ నగరంలో వాళ్ళు మధుపర్కమిస్తే ప్రీతితో స్వీకరిస్తారు, చేతిలో పొయ్యండని 3 సార్లు పోయించుకుని తాగుతారు. వీళ్ళు మధుపర్కం స్వీకరించడం లేదు, అంటే వీళ్ళు శత్రువులు అయి ఉంటారు. వీళ్ళ చేతులు వీళ్ళ శరీరాలు చూస్తుంటే దృఢంగా యుద్ధం చేసే వాళ్ళల్లా కనపడుతున్నారు, మిలిటరీ వాళ్ళలా కనపడుతున్నారు, కానీ ఎక్కడ బ్రహ్మచారుల్లా కనపడ్డంలా అనుకుని అయినా వీళ్ళ విశేషాలు తెలుసుకుందామనే ఉద్దేశంతో సత్యం వదత కేయూయం సత్యం రాజసు శోభతే చైత్యకస్య గిరే శృంగం భిత్వా కిమిహ ఛద్మనా అద్వారేణ ప్రవిష్టాస్థ నిర్భయా రాజకిల్బిషాత్. మహాత్ములారా, మీ రూపములు చూస్తే నాకు గౌరవం కలుగుతోంది, ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తోంది, సత్యం చెప్పండి ఇంతకీ కేయూయం మీరెవరు? నేను ఇప్పుడే గూఢచారుల ద్వారా విన్నాను, చైత్యక పర్వతం మీదకి వెళ్ళి అక్కడున్న ఢంకాలని చర్మపు ఢంకాలని పగలగొట్టారట. ఎందుకు కపట ప్రవృత్తితో ఆ కొండెక్కి అక్కడున్నటువంటి ఢంకాలు పగలగొట్టారు? మాకు మిత్రులైతే, ఇదే విప్రులైతే మీరు ఈ పని చెయ్యరు. పోనీ అదో పక్కన పెడదాం, ఢంకలు పగలగొట్టిన వాళ్ళు ద్వారం గుండా రాకుండా ఎడమకాలు లోపల పెట్టి గోడ దూకొచ్చారట, అందు ఆ పని ఎందుకు చేశారు? పైగా నిర్భయముగా లోపలికి వచ్చిన వాళ్ళు నా దగ్గరికి రాకుండా ఈ దండలు గంధం ఎందుకు బలాత్కారంగా పుచ్చుకున్నారు అంటే, అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు తెలిసిన, ముందు మేము దండలు ఎందుకు లాక్కున్నామో గంధం ఎందుకు లాక్కున్నామో చెబుతున్నాం. శత్రువుల రాజధానిలోకి అడుగుపెట్టి వాళ్ళ పువ్వులు గంధం బలాత్కారంగా లాక్కున్న వాళ్ళకి ఆ శత్రువుని చంపే శక్తి వస్తుంది అని ఒకప్పుడు లక్ష్మీదేవి చెప్పింది. పుష్పవత్సు ధ్రువాశ్రీశ్చ పుష్పవంతస్తతో వయం, పువ్వులలో గంధంలో లక్ష్మి ఉంది, ఆ లక్ష్మి ఇప్పుడు నీ దగ్గర రాజ్యలక్ష్మి అనే పేరుతో ఈ రాజ్యం రూపంలో ఉంది. పువ్వులను బలాత్కారంగా లాక్కుని మేము ధరిస్తే ఆ రాజ్యలక్ష్మి మా దగ్గరకు వస్తుంది, అంటే నీకు రాజ్యం నుంచి విముక్తి, మాకు రాజ్యప్రాప్తి. పువ్వులలో రాజ్యం ఉంది గనక, లక్ష్మి ఉంది గనక అది సేకరించాము. గంధంలో పరాక్రమము ధనము విజయము కీర్తి ఉన్నాయి, అందుకని గంధం పూసుకున్నాం. ఇదే మేము నీ ఆతిథ్యానికి వచ్చి ఉంటే డబ్బిచ్చి కొనుక్కునేవాళ్ళం, లేక నువ్విస్తే పుచ్చుకునేవాళ్ళం, కానీ మేము క్షత్రియులం, బాహువీర్యం కలిగిన వాళ్ళం, డబ్బులిచ్చి కొనుక్కోకూడదు, శత్రువుల దగ్గర ఇలాగే లాక్కోవాలి, లాక్కుంటే విజయం తథ్యం. ఒక శత్రువుని చంపాలనుకున్నప్పుడు ఎప్పుడూ కూడా ఈ పని చెయ్యాలి అని బృహస్పతి యొక్క స్మృతిలో ఉందిట. బృహస్పతి, నువ్వు ఎప్పుడైనా శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్ళాలంటే ముందు అక్కడ ప్రవేశించగానే అక్కడున్న పువ్వులు గంధం లాక్కో అన్నారు. ఇది మన మిలిటరీ వాళ్ళకి చెప్పి పాకిస్తాన్ మీద పడిపోయి వాళ్ళ దగ్గర ఉన్న పువ్వులు గంధం లాక్కుంటే వాళ్ళు తుక్క అయిపోతారు. ఇంకా తర్వాత వాళ్ళని ఏ దేవుడు కాపాడలేడట, దానిలో ఆ శక్తి ఉందన్నమాట. అందువల్ల ఇలా చేశాం. ఇంకా నువ్వు అడిగో ఎడమకాలు లోపల పెట్టి కోటగోడం దూకెందుకు వచ్చారు, ద్వారము నుండి ఎందుకు రాలేదు అని. అద్వారేణ రిపోర్గ్రేహం ద్వారేణ సుహృదో గృహాన్ ప్రవిశంతి నరాధీరా ద్వారాణ్యేతాని ధర్మతః. శత్రువుల ఇంట్లోకి ద్వారము గుండా కాకుండా గోడ దూకి వెళ్ళాలి. సుహృదులు అంటే బంధువులకి, మిత్రులింటికి ద్వారేణ ద్వారము గుండా లోపలికి రావాలి. ఉపన్యాసానికి రావాలంటే అలా లోపలికి రావాలి, గోడ దూకి రాకూడదు. ఇది ధర్మం, ధర్మాన్ని ఏత అని. ఇవన్నీ ధర్మాలు, నీకు తెలియదు ఆ మాత్రం అనగాని తెల్లబోయి ఈ ధర్మాలు నాకు తెలుసు కానీ మీకు నాకు శత్రుత్వం ఏమిటండి అన్నాడు ఆయన. మనమేం ఎప్పుడు మాట వరుస కూడా కలుసుకున్నట్టు నాకు గుర్తులేదు, పైగా నేను బ్రాహ్మణ భక్తి కలిగిన వాడిని, పరమధర్మాత్ముణ్ణి, నా వంటి ధర్మాత్ముడు భూమి మీద లేడు, ఇలాగే అనుకుంటాడు ప్రతివాడు. నేను ధర్మాత్ముణ్ణి, నేను జ్ఞానిని అని తనను తాను పొగుడుకుని, అటువంటి ధర్మాత్ముండైన నేను మీకు విరోధిన, ఇంతవరకు ఏ బ్రాహ్మడు నేను తనకి విరోధి అనే మాట ప్రయోగించలేదు, ఇప్పుడు మీరు ప్రయోగించారు. మీకు నాకు సంబంధం ఏమిటనగానే అప్పుడు కృష్ణుడు, ఇంకా నీకు అర్థం కాలేదట్రా, నేను శ్రీకృష్ణుణ్ణి, ఇతడు అర్జునుడు, ఆయన భీముడు, మేము ధర్మరాజు గారి ఆజ్ఞాబద్ధులమై ఇక్కడికి వచ్చాం. అనగానే నేను ధర్మాత్ముణ్ణే, ధర్మరాజు గారు నా మీద ఎందుకు కక్షకొచ్చాడన్నట్ట, ఇదే ధర్మం అంటే. సకథం మానుషైర్దేవం యష్టుం ఇచ్చసి శంకరం, నన్నయ్య గారు తెలుగులో అనువాదం చేస్తూ ఈ శ్లోకాన్ని, నీ ఎట్టు క్రూరులై నృపతుల చెరబెట్టి పశువరించుచు పశుపతి నుమేసు వరదు పూజించిన వారును గలరే, వరదు పూజించిన వారు కలరే. ఏమిరా నేను ధర్మాత్ముడి అంటావా, ఇంతవరకు ఈ భూమి మీద నీ ఎంత క్రూరులున్నారా, మహారాజుల్ని జయించడం తప్పు కాదు, వాళ్ళని చెరబెట్టినా ఎప్పుడొకప్పుడు విడిచిపెట్టాలి, పోని జైల్లో పెట్టావు, వాళ్ళందరినీ మనుషుల్ని పశువుల్ని నరికినట్టు నరికేసి ఆ రక్తంతో ఉమాపతిని పశుపతిని అభిషేకించి అది తీర్థం తీసుకుంటావు, పైగా పైగా అది కూడా పాపమే, ఒక పాపం, ఆ పాపంలో మహాపాపం. దుర్మార్గుడా, నువ్వు ఒక మనిషినేమో శివలింగం మీద పెట్టి వాడి తల పటక్క నరికి ఆ రక్తంతో అభిషేకించి అభిషేకం అయ్యాక కాస్త తీర్థం తీసుకుంటట్టదని, మనం శివాభిషేకం చేశాక పాప అర్చక స్వామి వారు ఎంత తీర్థం వాడాలో, పంచామృతాలు పంచామృతాలతోటి తీర్థం తీసుకుంటాం, కానీ పంచత్వం పొందాక వాడి రక్తం తీర్థంగా తీసుకోవడం ఎక్కడన్నా ఉందా? ఇంత భయంకరమైన దోషము చేసిన క్రూర రాక్షస అధమ, నువ్వు ధర్మాత్ముడి అంటావా, సాటి రాజులందరినీ చెరసాలలో పెట్టి ఏడిపిస్తున్నావని వాళ్ళంతా నా దగ్గరికి రక్షించమని రాయబారం పంపితే, నేను ధర్మరాజుకి చెబితే ధర్మరాజు మమ్మల్ని పంపాడు. ఇప్పుడు చెప్పు, నువ్వు చేసిన పాపాలు ఒకటా రెండా? ఎంతమందిని హింసించావు, ఎన్ని పాపాలు చేసావు, మా నగరాన్ని చుట్టుముట్టావు, మమ్మల్ని పీడించావు, అనేక రకాలైన భోజజాతులు వాళ్ళని చంపావు, ఇన్ని పాపాలు చేసి నేను ధర్మాత్ముణ్ణి, బ్రాహ్మణ భక్తి కలిగిన వాడిని అంటే సరిపోతుందా అనగానే వాడు పకపకానవి, ఓస్ నువ్వు కృష్ణుడివా, నేనెవరినైనా నేను చేసిందే ధర్మం, నాకు నేనే దేవుణ్ణి, నేను విప్రుణ్ణి తప్పింకెవరిని నమ్మను, అది కూడా మా నాన్న చెప్పాడు, చండ కౌశికుడి వల్ల నేను పుట్టాను, ఆ పుణ్యం వల్లేరా నా శరీరం వజ్రం అయ్యింది, ఇక కాసుకో, నువ్వెందుకు వచ్చావన్నట్ట, నిన్ను యుద్ధం చేసి చంపడానికి, ఆయుధము లేని మల్ల యుద్ధంతో నిన్ను చంపాలని వచ్చాం, నువ్వు మాకు కనుక మధుపర్కం ఇవ్వాలనుకుంటే ముందు మాకు యుద్ధ భిక్ష పెట్టాను, కానీ సందేహం లేకుండా మీ ముగ్గురిలో నువ్వు కొన్నిసార్లు మా సైన్యాన్ని చంపినా ఒకసారి నన్ను చూచి భయపడి పారిపోయావు, కాబట్టి నీతో యుద్ధం చేస్తే అంత బాగుండదైనా మేము యాదవులతో యుద్ధం చెయ్యం. ఈ అర్జునుడు కూడా కాస్త బలంగా కనబడుతున్నా, కొంచెం నాకంటే వయస్సు తక్కువడు, శరీరంలో అంత గొప్ప సత్తు కనబడ్డల్లా, ఇక ఈ భీముడు వజ్రకాయుడు, ఇతన్ని చూస్తే నాకు సముత్సాహం కలుగుతోంది, ఇతనితో యుద్ధం చేస్తానన్నట్ట, సరేనన్నాడు. వెంటనే వీడేం చేశాడు, రేపు కార్తీక పూర్ణిమ, కార్తీక మాసం శుక్లపక్షం పాడ్యమి, కార్తీక శుక్లపక్ష ప్రతిపత్తి మొదటి రోజున యుద్ధం మొదలెడదాం అని అప్పటికప్పుడు ఇంటికి వెళ్ళిపోయి స్నానం చేసి, ఎందుకో వాడికి అనుమానం వచ్చేసింది, ఆయుధ యుద్ధం కాదు ఇది, ఆయుధ యుద్ధం అయితే తన్నెవరూ చంపలేరు, ఇది మల్ల యుద్ధం, అందుకని మల్ల యుద్ధంలో తిరిగి వస్తానో లేదో అనే ఒక అనుమానం పట్టి వెంటనే భార్యల్ని పిలిచి వాళ్ళ సమక్షంలో మంత్రుల్ని తీసుకెళ్లి అప్పటికప్పుడు సింహాసనం మీద తన కొడుకును గుర్తుపెట్టాడు. జరాసంధుడి కొడుకు పేరు సహదేవుడు, మగధ దేశానికి సంబంధించిన వాడు అవడం వల్ల గుర్తు తెలియడానికి మాగధ సహదేవుడు అనేవారు అతన్ని, ఎందుకంటే నకులుడి తమ్ముడు సహదేవుడు అన్నాడు కదా, అందుకని ఏ సహదేవుడు ఎవరో తెలియాలని అతన్నేమో మాగధ సహదేవుడిని అనేవారు, ఇతన్ని మామూలు సహదేవుడు అనేవారు. అతన్ని కూర్చోబెట్టి రాజ్యాభిషేకం చేయించి, నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రాహ్మణద్వేషం నీకొద్దు, నేను చచ్చిపోయినా కృష్ణుడితో మాత్రం స్నేహం చెయ్యి, అంటే వాడు కొంచెం తెలివైన వాడు, శ్రీకృష్ణుడిని ఇప్పటి గుర్తించాడు, కృష్ణుడిని మాత్రం విరోధించకు అని చెప్పి యుద్ధానికి వెళ్ళాట. కార్తీకస్యతు మాసస్య ప్రవృత్తం ప్రథమేహని అనాహారం దివారాత్రం అవిశ్రాంతమవర్తత, కార్తీక మాసంలో మొదటి రోజు ప్రథమే అహని, మొదటి రోజు ఉదయం యుద్ధం ప్రారంభమైంది, అంటే కార్తీక మాస ప్రతిపత్తిది పాడ్యమి నాడు యుద్ధం మొదలయ్యింది. ఎన్నాళ్ళటి వరకు 13 రోజుల వరకు ఏకధాటిగా త్రయోదశి దాకా 5 నిమిషములు విశ్రాంతి లేదు ఏకంగా, అనాహారం, ఆహారం తీసుకోకుండా, దివారాత్రం పగలు రాత్రి అనే తేడా లేకుండా, అవిశ్రాంతమవర్తత విశ్రాంతి లేకుండా యుద్ధం చేశారు. 13 రోజులు రేయింబవళ్ళు నిద్ర లేకుండా, తిండి లేకుండా, మంచినీళ్ళు కూడా తక్కకుండా యుద్ధం చేశారు. ఏకంగా విశ్రాంతి తీసుకుంటే ఓడిపోయినట్లు లెక్క అన్నట్టు జరాసంధుడు, మొండిగా చేసేద్దామని. 13 రోజులు గడిచింది. 13వ రోజు అర్ధరాత్రికి జరాసంధుడి ముఖంలో అలసట ఊగుడు కనపడ్డాయి. ఆ అలసట చూసి శ్రీకృష్ణుడు అన్నాడు, రే వీడి పని అయిపోయింది ఇక, భీమసేన నీవేమో ఇన్ని రోజులు యుద్ధం చేసినా ఎక్కడ తోలడంలా, ఎక్కడా నీలో నిరుత్సాహం లేదు. వాడు చూస్తే బలహీనుడైపోయాడు, రేపు యుద్ధంలో నీ చేతిలో చస్తాడు. చతుర్దశి నాడు ఈ పశువుని చంపి పశుపతికి సమర్పించన్నట. చతుర్దశ్యాం నిశాయాంతు, అది కూడా చతుర్దశి నాడు రాత్రిపూట వీడిని చంపు, వీడు పగలిపూట చావకూడదు ఈ దుర్మార్గుడు అనగానే అలాగేనన్నట. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది మనకి, 13 రోజులు రాత్రి పగలు ఏకధాటిని యుద్ధం చేసినా భీముడికి అలసట లేదు, నిద్ర లేదు. అటువంటి వాడు నిద్రపోతాడు, మత్తు వదల రావడం ఏమన్నా న్యాయమా? అందుకని మళ్ళీ ఎప్పటికప్పుడు గుర్తు చేస్తున్నారు మీకు, అంతటి మహాత్ముడు ఆయన. ఇంకా ఎవ్వరికీ ఆ శక్తి లేదు. భగవంతుడు ఆ భీముడికి పుట్టుకతో కొన్ని శక్తులు ఇచ్చాడు, రాత్రిపూట నిద్రపోకుండా యుద్ధం చేయగలిగే శక్తి భీముడిది. జరాసంధుడు లాంటి వాడు కూడా అలసిపోయాడు, అయినా ఆయన అలసిపోలేదు. నివృత్తో మాగధ క్లమాత్, వాడి శరీరం అంతా ఒక రకమైన వణుకు మొదలైంది. అందుకే చతుర్దశి నాడు అర్ధరాత్రి పూట వీడిని సంహరించి లోకోపకారం చెయ్యాలని అలాగే అన్నట్ట. ఆ పగలంతా యుద్ధం జరిగింది కానీ జరాసంధుడు ఊరికి ఆత్మరక్షణే చేసుకున్నాడు, పెద్దగా పరాక్రమాన్ని ప్రదర్శించలేకపోయాడు. ఇంకా రాత్రి అయ్యింది, వెంటనే వాడు 2 కళ్ళు పట్టేసి భీముడికి ఒక సరదా కాళ్ళు పుచ్చుకుని గర్రం దిప్పేస్తాడు. ఇలా ఒకసారి కాదు 100 సార్లట. భ్రామయత్వ శతగుణం జానుభ్యాం భరతర్షభ బభంజ పృష్ఠం సంక్షిప్య నిష్పిష్య విననాదచ. 100 మార్లు గిర్రలా తిప్పేస్తూ ఉంటే వాడు నోట్లోంచి ఎత్తురు కక్కుకుంటూ బాబోయ్ బాబోయ్ అని తగారి చేశాడు. అలా అరిచిన తర్వాత వాడిని కింద బారేసి మోకాలు వాడి వీపు మీద పెట్టి ఇలా పక్కకి తిప్పాడు. ఆ తర్వాత ఏం చేశాడు, కుడికాలతో కుడికాలు తొక్కు పెట్టి ఎడంకాయల చేత్తో పుచ్చుకుని పళ్ళు లాగేశాడు. ఎండిపోయినటువంటి తేగ చీల్చినట్టుగా, దర్భని చీల్చినట్టుగా చీల్చేశాట. కరే గృహీత్వా చరణం ద్వేధా చక్రే మహాబలః పునఃసంధాయతు తదా జరాసంధ ప్రతాపవాన్. ఈ విధంగా 2 చేతులతోటి కాళ్ళు చేతులు పుచ్చుకుని ఇలా చీల్చి కింద పారేశాడు. 2గా వాడి శరీరాన్ని చీల్చి కింద పారేయగానే పునఃసంధాయం మళ్ళీ అతుక్కుపోయింది. ఇదేంట్రా, వీడి కాలు చేతులు ఇలా పళ్ళుని చీల్చి కింద పారేస్తే మళ్ళీ అతుక్కుపోయిందని తెల్లబోయి మళ్ళీ వాడిని గిరగరా తిప్పి నేల మీద పారేసి వాడు కుడికాలు మీద కాలు పెట్టి ఈ 2 చేతులతోటి ఎడంకాలు పుచ్చుకుని మళ్ళీ పళ్ళుని చీల్చేశాడు. మళ్ళీ కింద పారేస్తే మళ్ళీ అతుక్కుపోయాడు. ఇలా చీల్చడం, కింద పారేయడం, తేగలు అతుక్కున్నట్టు అతుక్కోవడం. దాంతో ఇక భీముడికి విసుగొచ్చేసింది. ఒకసారా 2 సార్లు ఎన్నిసార్లు చేల్చను, నేను చేల్చా వాడు అతుక్కుపోవడం. కృష్ణుడికే చూశాట. కృష్ణుడు నవ్వి, మరి అదే కంగారు పడకూడదు, రాత్రి అడిగావా అడగలా, నేను చెప్పలేదు అన్నట్టుగా సైగ చేసి ఓ దర్భపుల్ల తీశాడు. ఆ దర్భపుల్ల తీసి ఇలా చీల్చి ఇలా పారేయకు ఇలా పారేయ అన్నట్ట. ఓహో, ఈ కిట్టుకు చెప్పావు కదే కృష్ణ అని మనస్సులో అనుకుని మళ్ళీ పళ్ళును వాడిని చీల్చి 2 పెడలు ఇలా పక్కకు వేశాడు. ఈ పెడల దగ్గరకు వచ్చాయి కానీ అతుక్కోవడానికి అవకాశం లేక ఇలా కొట్టుకుని చచ్చిపోయాయి. మళ్ళీ భీముడు ఏం చేశాడు తెలుసా, ఈ దౌర్భాగ్యం నమ్మడానికి వీల్లేదు, ఇప్పుడు చచ్చినా మళ్ళీ ఏ జరలాంటిదో అతికిస్తే బతుకుతాడేమో, ఒరే ఒకడు వచ్చి ఓ మొక్కని తగలబెట్టండి, ఓ మొక్కని పాతి పెట్టండి అన్నట్ట. ఈ విధంగా ఓ మొక్కను తగలబెట్టి ఓ దాన్ని పాతి పెట్టించారు. ఆ పేడ వదిలిపోయింది. వెంటనే జరాసంధుని కొడుకు వినయంగా వచ్చి కృష్ణుడికి నమస్కరించాడు. నీవే రాజువి, మీ నాన్నని చంపామని మా మీద కక్ష పెట్టుకోకు. నీకు తెలుసు ఇంతమంది రాజుల్ని పీడించాడు, హింసతో పూజ చేస్తున్నాడు. హింసాపురులు కన్న తండ్రి అయినప్పటికీ అటువంటి వాళ్ళని సంహరించక తప్పదని శాస్త్రం చెబుతున్నది. పూర్వం ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడిని ఎదిరించాడు, నువ్వు అలా ఎదిరించకపోయినా నీ తండ్రిని చంపామని మా మీద బాధ పెట్టుకోకు, కోపం పెట్టుకోకు, కక్ష పెట్టుకోకు అని అతన్నే మళ్ళీ రాజుగా నియమించి ధర్మరాజు ఆజ్ఞ ప్రకారంగా రాజసూయాగానికి రా అని అప్పటికప్పుడు అతన్ని వెంట పెట్టుకుని చెరసాల దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు జరాసంధుడి కొడుకు అన్నాడు, ఏమండి నాకు మీరు పూజ్యులు, కృష్ణుడు పరమాత్మను నాకు తెలుసు, మా అమ్మ నాకు ఎప్పుడో చెప్పింది, ఆ పరమాత్ముని చేతిలో ఆయన్ని చూస్తూ చావడం కూడా ఒక విధంగా చాలా మంచిదే మా తండ్రికి. కానీ ఒక చిన్న ఉపకారం చెయ్యండి, మీరు ఏం చెప్పినా నేను చేస్తాను, ఈ రాజులందరినీ విముక్తుల్ని చేస్తాను, కానీ మా తండ్రికి మాత్రం పిండ ప్రదానాలు చేసే భాగ్యం ప్రసాదించండి, అపరకర్మలు మీరే దగ్గరుండి చేయించండి. తండ్రికి సంస్కారం చేయకపోతే మహాప్రమాదం అనగానే అదేమిటైనా ఆ తడికి నేనే దగ్గరుండి తిలోదుగా లిప్పిస్తాను, అతడికి ఊర్ధ్వలోకాలు వస్తాయి, యుద్ధంలో చచ్చిపోయాడు వీరుడిగా, కాబట్టి వాడి విషయంలో ఆలోచించకు. శత్రుత్వం మనిషి శరీరంతోటే పోతుంది. ఓ మనిషి చచ్చిపోయాడు అనుకోండి, అక్కడితోటే శత్రుత్వం పోయినట్టే. మరణాంతాని వైరాణి, అది రాముడి నీతి, వైరాలు ఎప్పుడూ కూడా మరణంతో పోవాలి, చచ్చాక ఇంకా వ్యక్తిని అసహించుకోకూడదు అని అతనికి చేయవలసిన ఈ పిండోదకాలు, తిలోదకాలు, తర్పణాలు ఇవన్నీ కృష్ణుడి దగ్గరుండి చేయించాడు. ఆ తర్వాత 16,000 మంది రాజుల్ని చెరసాల నుంచి విముక్తుల్ని చేశాడు. వాళ్ళంతా చిక్కిపోయి ఉన్నారు, ఇంక జీవితంలో మనకి చావు తప్ప మరొకట్లేదు, ఎప్పుడు చావు వస్తుందని ఎదురు చూస్తున్నారట వాళ్ళు. వాళ్ళంతా ఇవాళ మనకి భాగ్యం కలిగింది, మన కళ్ళ ముందు ఒక్కొక్క రాజుని పట్టుకుపోయి నరికేస్తూ ఉంటే అది కూడా ఈ దుర్మార్గుడు ఎటువంటి వాడో తెలుసునండి జరాసంధుడు, పోనీ ఎవరినో తీసుకుని నరకడం కదట, ఈ 16,000 మంది ఎదురుగుండా నరికి చూపించేవాట అభిషేకం అంటే రేపొద్దున నీ వంతురాని ఒకటి రెండు అని పెట్టడం. ఆ రేపొద్దున వాడు ఏమైపోతాడు రెండు అని వేయగానే ఆ రాత్రంతా రేపు నన్ను ఇలా నరికేస్తారా బాబోయ్ అని వాడు వణికిపోయేవాడు అనమాట. అలా వణికించి భయపెట్టి చంపాడు వాడు. అటువంటి దుర్మార్గుడు చచ్చిపోయాడు, పరమాత్ముడు మనకి రక్ష కలిగించాడు అని కృష్ణుడికి నమస్కరించి అర్జునుడిని భీముణ్ణి ప్రశంసించాక, మీరందరూ కలిసి నాతో ధర్మరాజు దగ్గరికి రండి, ఇదంతా ధర్మరాజు అనుగ్రహం, ఆయన ఆజ్ఞతో మేము ఇక్కడికి వచ్చాం అన్నట్ట. మేమంతా కలిసి ఇప్పటికిప్పుడు నీతో ఎలా రాగలం, మాకేమో తిండి తెప్ప లేక చాలా రోజుల నుంచి సరైనటువంటి ఆహారం లేక ఈ చెరసాలలో కృంగి కృశించి నశించిపోతున్నాం కుమిలిపోతున్నాం అంటే కంగారు పడకండి. ఈ జరాసంధుడు చాలా కాలం క్రితం చండ కౌశికుడు అనేటటువంటి ఋషి ద్వారా ఒక గొప్ప రథాన్ని పొందాడు. ఈ వంశంలో ఆ రథం వచ్చే ఒక యోగం ఉంది, ఆ రథం ఎంతమంది ఎక్కినా ఇంకొకడికి చోటిస్తుంది, అటువంటి రథాన్ని మీకోసం సిద్ధం చేస్తాను అని జరాసంధుడు దివ్యరథాన్ని బయటికి తీసుకొచ్చి దాన్ని ఎక్కి వాళ్ళందరినీ ఎక్కించాట. ఎంతమంది రాజులు ఎక్కినా మళ్ళీ ఇంకోటి కూర్చోడానికి అందులో ఆసనం పుష్పకమానంలో ఉందన్నమాట అది. ఆ తర్వాత భీముడిని అర్జునుడిని ఎక్కించాడు. వీళ్ళందరూ ఎక్కాక ఇంత రథం ఎప్పటికింత ప్రస్థం విడుతుంది అన్నట్టు అర్జునుడు. క్షణంలో విడుతుంది చూడు అని వెంటనే ఆయన గరుడా వేంచెయ్యనగానే గరుత్మంతుడు పెద్ద శబ్దంతో రెక్కలు టప టప టపలు ఆడించుకుంటూ మహావేగంతో వచ్చాడు. బంగారు వన్నివాడు, అగ్నిహోత్రుడు లాంటి వాడు, పరాక్రమవంతుడు గరుత్మంతుడు వచ్చాడు. గరుడ ఈ రథాన్ని వాయువేగ మనోవేగాలతో ధర్మరాజు దగ్గరికి చేర్చనగానే ఆయన సారథి కింద మారిపోయి తన శక్తిని ఆ రథంలో ఇమిడ్చి కేవలం 2.5 క్షణాలలో ధర్మరాజు దగ్గర చేర్చాట. గరుత్మంతుడు పిలవాల స్వామి కావాలంటే, కానీ ఈ పని తాను చేయకూడదు, కొన్ని కొన్ని పనులు ఆయన లోకశ్రేయస్సు కోసమైతేనే, లోకంలో ఉన్న వాళ్ళకి అస్తమాను తాను పరమాత్మని తెలియకుండా ఉండాలనో ఇతరులచే చేయిస్తాడు. గరుత్మంతుడి ద్వారా ఈ దివ్యరథాన్ని నిమేష మాత్రంలో ధర్మరాజు దగ్గరికి చేరేలా చేశాడు. ఇంకా ఊళ్ళో ఇంద్రప్రస్థంలో ఉన్న పురజనులంతా కూడా ఎటువంటి వాడండి భీముడు, ఆయుధముల వల్ల చావని పరమనీచాత్ముడిని క్షణాల్లో చంపెట్ట అని జయహో భీమ అని ప్రశంసించారు, పువ్వుల వర్షం కురిపించారు. ఇదంతా కృష్ణుడి అనుగ్రహం అని కొందరు కృష్ణుడిని ప్రశంసించారు. ఈ విధంగా వరసగా భీముణ్ణి, అర్జునుణ్ణి, కృష్ణుణ్ణి పూలతో పూజిస్తూ ఉండగా ధర్మరాజు అక్కడికి వచ్చి ఈ రాజులందరికీ స్వాగతం చెప్పి వారందరికీ స్నానాలు చేయించి వస్త్రాలిచ్చి గౌరవించి అందరికీ భోజనాలు పెట్టి ఆ తర్వాత రాజసూయానికి రండి, నేను మళ్ళీ ఆహ్వానం పంపుతాను శుభముహూర్తంలో, అప్పుడు యజ్ఞానికి రండి అంటే ఇంకా రాకుండా ఉంటామా, నువ్వే ఈ శరీరం మాకు ప్రసాదించావు, ఈ శరీరం మా రాజ్యం మా మనస్సు సమస్తం నీవి, నీవు చెప్పినట్టే ఆహ్వానం రాగానే రాజసూయానికి వస్తామని నమస్కరించి వెళ్ళిపోయారు. ఎంతమంది రాజుల యొక్క ప్రశంసలు పొందాడు, వాళ్ళంతా ప్రేమతో ఆయన్ని దీవించి వెళ్ళిపోయారు. ప్రాణదానం చేశాడు కదా మరి, ఆ పుణ్యం ధర్మరాజు గారిని రాజసూయాగం చెయ్యనిచ్చింది. ఇప్పుడు కృష్ణుడు ఇక నేను ద్వారక వెడుతున్నాను, ఇంక మిగిలిందల్లా 4 దిక్కులలో ఉన్నటువంటి రాజుల్ని జయించడమే, ఆ పనిని నీ సోదరులకు అప్పగించి అన్నాడు. అందులో అర్జునుడు ముందు ఉత్తరం దిక్కుకే చెల్లాడు. ఆ ఉత్తరం దిక్కులున్న రాజులందరినీ జయిస్తూ చివరికి భగదత్తుని దగ్గరికి వెళ్ళాడు. భగదత్తుడు నరకాసురుడి కొడుకు, అప్పటికి నరకాసురుడు చచ్చిపోయాడు, భగదత్తుడు యుద్ధం చేశాట. ఆ యుద్ధంలో వాడిని చీల్చి చెండాడేస్తూ ఉంటే భగదత్తుడు వణిగిపోయి, మీ నాన్నగారు పాండురాజు గారు నాకు మిత్రుడు, ఆయన కొడుకువి నువ్వు, నీతో యుద్ధమేమిటి, ధర్మరాజు చెప్పినట్టు చేస్తానంటే యజ్ఞానికి రా, యజ్ఞానికి ఆహ్వానించడానికి వచ్చాను, నువ్వే అనవసరంగా కయ్యానికి కాలు దువ్వావు అన్నట్ట. ఓ తప్పక యజ్ఞానికి వస్తాను అన్నాడు భగదత్తుడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఉత్తర కురుభూములకు వెళ్ళాడు. అక్కడ హరిపురవాసులను ఉన్నారు, అసలు వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళలేరు, వాళ్ళు ఎవరికి కనబడరట. వాళ్ల మీదకి అర్జునుడు దండయాత్రకు వెళ్ళగానే వాళ్ళు అడిలిపోయి, అసలు మా నగరం ఎవరికీ కనబడదు, దేవతలకి తప్ప సామాన్య మానవులకి దర్శనమివ్వని మా నగరం దగ్గరికి నువ్వు వచ్చి దండయాత్రకు వచ్చావంటే ఆశ్చర్యం, నువ్వు విష్ణుస్వరూపుడి అయి ఉంటావు. మాకిప్పుడు అర్థమైంది, నరనారాయణులు భూలోకంలో పుడతారని నారదుడు చెప్పాడు, ఆ నరుడివి నువ్వే అయి ఉంటావు, నీవు ఏం చెబితే అది చేస్తామనగానే మీ దగ్గరున్న మణులు కొన్ని కానుకలుగా ఇవ్వండి, ఆ సంపదల్ని ధర్మరాజుకి ఇస్తాను, యజ్ఞానికి రెండు అన్నాడు. ఈ హరిపురవాసులు విష్ణు భక్తులు, అనేకమైన కానుకలు సంపదలిచ్చి మేము త్వరలో యజ్ఞానికి వస్తామని చెప్పారు. ఈ విధంగా అర్జునుడు మొత్తం ఉత్తరం దిక్కులో ఉన్న వాళ్ళందరినీ జయించి ఆహ్వానించి వెళ్ళిపోయాడు. భీముడు తూర్పు దిక్కుకెళ్ళి ఆ వైపు ఉన్న వాళ్ళందరినీ జయించి వాళ్ళని వశం చేసుకుని కప్పములు పుచ్చుకుని వాళ్ళందరినీ కూడా ధర్మరాజు గారు చెయ్యబోయే రాజసూయ యాగానికి రమ్మని ఆహ్వానించి ఆయన వెళ్ళాడు. ఇంకా సహదేవుడు దక్షిణం వైపు వెళ్ళాడు. మార్గ మధ్యంలో నర్మదా నదీ తీరంలో ఉన్నటువంటి మాహిష్మతీపురం మీదకి వెళ్ళాడు. ఈ మాహిష్మతీపురాన్ని నీలుడు అని పేరు కలిగిన ఒక రాజు పరిపాలిస్తున్నట్ట. అందరూ ఈ సహదేవుడు వెడుతున్నటువంటి మార్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా మేము లొంగిపోయామని ఒప్పుకుని కప్పాలు ఇచ్చారు, యజ్ఞానికి వస్తామన్నారు, కానీ ఒక్క నీలుడు మాత్రం ఎవడరావాడు నా నగరం మీదకి వచ్చింది, వాడితో యుద్ధం చేయండి అన్నట్ట. వెంటనే సహదేవుడు నగరాన్ని చుట్టుముట్టాడు. వెంటనే ఒక తమాషా జరిగింది. ఎక్కడి నుంచో చిటపట శబ్దంతో అగ్నిజ్వాలలు ముట్టుకొచ్చి మొత్తం సహదేవుడి సైన్యం చుట్టూతో అంటుకుపోయాయిట. ఇప్పుడు అగ్ని రావాలంటే ఒక కారణం ఉండాలి కదా, నేనున్నాను చుట్టూతో అగ్ని రావాలంటే అక్కడ ఏదైనా పెట్రోలో లేకపోతే కర్ర ముక్కలో ఏదో ఒకటి ఉండాలి, గ్యాస్తో ఏమీ లేకుండా చుట్టూతో మంటొచ్చేసింది. ఇది వింటున్న జనమేజయ మహారాజు గారికి అనుమానం వచ్చింది, ఇదేమిటి సహదేవుని సైన్యం చుట్టూతో అగ్నిహోత్రం ఎందుకు అలా రగిలింది, అందులోంచి సహదేవుడు ఎలా బయటపడ్డాడు అంటే అప్పుడు చెప్పాడు ఆయన, ఈ నీలుని యొక్క తాతగారి పేరు నిషధుడు, ఈ నిషధుడి కాలంలో చాలా కఠోరమైన నియమములు ఉండేవిట. ఏమిటా నియమములు, రాత్రిపూట ఆడవాళ్లు బయట తిరగకూడదు. ఆ రాజుగారు కొంచెం పెచ్చుంది, అందుకని రాత్రిపూట ఎవరైనా ఆడవాళ్లు బయటికి తిరిగితే ఆడవాళ్లతో మగవాళ్ళు ఎవరైనా కనబడితే ఆ మగవాళ్ళకి ఉరిశిక్ష వేసేవాట. ఒక రోజున ఒక సుందరీమణితో ఒక పురుషుడు రాత్రిపూట తిరుగుతూ కనబడ్డాడు. దాంతో రాజభటులు ఆ సుందరిని ఆ పురుషుణ్ణి తీసుకొచ్చి, ఇదిగో వీళ్ళెవరో ఇద్దరు రాత్రిపూట తిరుగుతున్నారు మహారాజా, నీ శాసనాన్ని అతిక్రమించారు అని చెప్పారట భటులు. వెంటనే నిషధుడు వెనక ముందు చూడకుండా ఈ దుర్మార్గుడికి తలకై నరికెయ్యండి, ఎవడెవరావు నువ్వు, నీచుడా, రాత్రిపూట నా శాసనాన్ని ఉల్లంఘించి ఆడవాళ్లతో తిరుగుతావా అన్నట్ట. దాంతో ఆ పురుషుడు చిరునవ్వు నవ్వాడు, వీడు నవ్వుతున్నాడు రా, వీడిని సోలంతో పడవండి, కాలుతో తన్నండి, నరికేయండి అన్నాడు నిషధుడు. వెంటనే వీళ్ళంతా కత్తులు కటార్లు పుచ్చుకుని ఆ కొత్త యువకుడి మీదకి దూకుతూ ఉంటే వెంటనే ఆ పురుషుడు కాస్త భయంకరాకారంలోకి మారిపోయాడు. ఆయన అగ్నిహోత్రుడు, రాత్రిపూట తిరగడానికి ఆడవాళ్ళని నిషేధించే అధికారం నీకెవడిచ్చాడ్రా, అందుకే నేను కావాలని ఈ స్త్రీతో తిరుగుతున్నాను, ప్రజలకి స్వేచ్ఛ అనే హక్కు ఉంది, వాళ్ళు విచ్చలవిడిగా తిరిగితే అప్పుడు నువ్వేమన్నా అదుపులో పెట్టాలి, అసలు ఆడవాళ్లే బయటికి రాకూడదు, బయటకు వస్తే చంపేస్తాను, వాళ్లతో తిరిగితే పురుషుల్ని నరుగుతానంటావా, అందుకే నేను నిన్ను పరీక్షించడానికి ఈ మారువేషంలో వచ్చాను, నువ్వు నన్ను గుర్తించలేక అవమానించావు, నీ అంతం చూస్తానడగానే వెంటనే నిషధుడు కాళ్ళ మీద పడిపోయి, అగ్నిహోత్ర నేను నిన్ను శరణు శరణు అంటున్నాను, నన్ను నా రాజ్యాన్ని కాపాడు అని అగ్ని సూక్తం పఠించాడు. అప్పుడు అగ్నిహోత్రుడు వెంటనే చల్లారిపోయాడు, నా కోపం పోయింది, రేపటి నుంచి ఇక్కడున్న ఆడవాళ్ళంతా శృంగార స్త్రీలు, వీళ్ళు చక్కగా అలంకరించుకొని తిరగని, స్వేచ్ఛగా తిరగని, వాళ్ళ జోలికి వెళ్ళకంటే ఇంక వెళ్ళనివ్వనండి అన్నట్ట. సరే అయితే నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు అగ్నిహోత్రుడు. నాకు చిన్న వరం ఇవ్వయ్యా అన్నాడు ఆయన. ఏమిటా వరం, నువ్వు శరణు అంటే కనికరించేవాడివి, నేను నీ ఆజ్ఞని ఎప్పుడూ ఉల్లంఘించని వాడిని, నీ శిష్యుణ్ణి, నీ భక్తుణ్ణి, నా రాజ్యాన్ని ఈ రోజు నుంచి కాపాడు, నా నగరం మీదకి ఎవరైనా దండయాత్రకు వస్తే వాళ్ళ చుట్టూత అగ్నిజ్వాలలు ముసిరి క్రమంగా వాళ్ళని కాల్చి బూడి చెయ్యాలి, ఈ విధంగా నా నగరానికి శత్రుపేడ లేకుండా చెయ్యి, అనగా ఎక్కువ కాలం చెయ్యను, నీకు నీ కొడుక్కి నీ మనవడి వరకు రక్షిస్తాను, ఇలా ఎల్లకాలం ఉంటే ప్రజలకు ఇబ్బంది, కాబట్టి మూడు తరముల కాలం మీ నగరమునకు శత్రువులు వస్తే నేను ఆ సైన్యం చుట్టూతో వచ్చి వాళ్ళని కాల్చి బూడిద చేసి నిన్ను రక్షిస్తానన్నట్ట. ఆ తర్వాత నిషదుడు వెళ్ళాడు, వాడు కొడుకు వెళ్ళిపోయాడు, ఇప్పుడు నీలుడు వచ్చాడు. ఇది మూడో తరం. ఈ తరం వరకు అగ్నిహోత్రుడు ఆ నగరమునకు ఏ శత్రువు వచ్చినా ఆ శత్రువుని కాల్చేసేవాడు. దాంతో నీలుడిని ఎవరూ జయించలేకపోయారు. ఇప్పుడు సహదేవుడు అక్కడికి అడుగు పెట్టాడు. దాంతో ఈ సహదేవుడిని కూడా అగ్ని చుట్టుముట్టగానే వెంటనే ఈయన అగ్నిహోత్రుడిని అగ్ని సూక్తములు చదివి అగ్నిమీళే పురోహితం వంటి అద్భుతమైనటువంటి మంత్రాలతో పవిత్రమైన మనస్కుడై జపం చేశాడు. వెంటనే అగ్నిహోత్రుడు ప్రత్యక్షమై, నాయన, కృష్ణుడి బావగారివి, నన్ను రక్షించిన అర్జునుడి సోదరుడివి, అందుకే నీ ప్రార్థనకి వెంటనే ప్రత్యక్షమయ్యాను, నీకేం కావాలన్నట్ట. ఈ అగ్ని చల్లారిపోవాలి. ఈ క్షణం నుంచి నీలుడికి మేము మిత్రులం అవ్వాలి. వాడు మా ధర్మరాజు గారి యొక్క చక్రవర్తిత్వాన్ని అంగీకరించాలి. ఈ వరం ఇమ్మనగానే తథాస్తు అని వెంటనే అగ్నిహోత్రుడు తల్లారి నీలుణ్ణి పిలిచి, ఇతడు మహాత్ముడు, ఇటువంటి వాళ్లతో విరోధం పెట్టుకోకు. ఇటువంటి పరమ పూజ్యులతో విరోధం పెట్టుకుంటే మేము కూడా ఇచ్చిన వరాలని ఉపసంహరించుకుంటాం అనగానే నీలుడు, వద్దండి బాబు, నేను ధర్మరాజు గారికి అనుయాయిని. ఈ వచ్చిన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళనే విషయం తెలియక అజ్ఞానంతో యుద్ధం చేశాను అని అగ్నికి నమస్కరించి సహదేవుడి కాళ్ల మీద పడి, నేను ఈ రోజు నుంచి పాండవుల యొక్క ఆధిపత్యం స్వీకరిస్తున్నాను. మా రాజ్యం మీకు సామంత రాజ్యం. ఎప్పుడో పాండురాజు గారు మమ్మల్ని జయించాడు, ఇప్పుడు మళ్ళీ ధర్మరాజు గారికి మేము కప్పం కడతాం. నేను రాజసూయాగానికి వస్తానని చెప్పి మాటిచ్చి కానుకలిచ్చాడు. ఈ విధంగా అగ్ని ప్రమాదం నుంచి సైన్యాన్ని రక్షించుకుని సహదేవుడు అగ్ని యొక్క అనుగ్రహంతో నీలుణ్ణి సామంతుణ్ణి చేసుకుని ఇంకా ముందుకెళ్లాడు. అలా వెళ్లి 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 చిట్ట చివరికి ఆంధ్ర, పాండ్య, కేరళ, కర్ణాటకాదులన్నీ జయించి సముద్ర తీరానికి వచ్చాడు. సముద్రం అవతల లంకానగరం ఉందండి, అక్కడ విభీషణుడు పరిపాలన చేస్తున్నాడండి అంటే, విభీషణుడు భాగవతోత్తముడు, అతనితో మనం యుద్ధం చెయ్యకూడదు. కానీ ధర్మరాజు గారు రాజసూయాగం చేస్తున్నారు గనక ప్రతివాడు కానుకలు ఇవ్వవలసింది, అది ధర్మం. పువ్విచ్చినా పత్రమిచ్చినా కానుక కానుకే అని వెంటనే కొంతమందిని ఓడెక్కించి విభీషణుడి దగ్గరికి పంపాడు. శ్రీకృష్ణ పరమాత్ముడంతటి వాడు ఆధ్వర్యవం వహిస్తున్న ధర్మరాజు యాగానికి నేను కూడా నాలుగు ఓడలలో మణిమాణిక్యాలు రత్నాలు పంపుతున్నాను. కాకపోతే రాముడి శాసనం వల్ల నేను మాత్రం మానవ మాత్రుల యొక్క యజ్ఞానికి రాకూడదు. రాముడు చెప్పాడు, కలియుగాంతం వరకు నువ్వు చిరజీవి, ద్వాపర యుగం వరకు అందరికీ కనబడతావు, కలియుగంలో మాత్రం ఇక అదృశ్య రూపంతో లంకానగరంలో ఉండు. నువ్వు మానవులు ఎవరైనా యజ్ఞానికి పిలిచినా భోజనానికి పిలిచినా వెళ్ళొద్దన్నట్ట, అందుకని నేను యజ్ఞానికి రాలేను, కానుకలు ఇస్తున్నానన్నాడు ఈ విభీషణుడుగా. ఈ విధంగా ఆయన కూడా ఆహ్వానం అందుకుని కానుకలిచ్చి పంపాడు. అంతటి విభీషణ చక్రవర్తి భక్తాగ్రగణ్యుడి యొక్క దర్శనం కూడా సహదేవాదులకు అయ్యింది. ఈ విధంగా దక్షిణ దిగ్భాగం అంతా కూడా జయించి కప్పములు పుచ్చుకుని సహదేవుడు వచ్చాడు. ఇక నకులుడు పశ్చిమం వైపు వెళ్ళి వాళ్ళందరినీ జయించి వారందరినీ కూడా రాజులందరినీ కూడా యజ్ఞానికి ఆహ్వానించి కప్పములు తీసుకొచ్చాడు. ఇక్కడ ఈ యుద్ధంలో గొప్పతనం తెలిసిన, ఎక్కడ శత్రువుల్ని చంపవద్దన్నట్ట ధర్మరాజు. మనం గొప్ప వీరులు అనిపించుకోవడానికి రాజసూయాగం చేస్తున్నాం, దీని ఉద్దేశ్యం మన పరాక్రమ ప్రదర్శన, కానీ ఇతరులను చంపడం కాదు. మరీ మితిమీరి నెత్తి మీదకు వస్తే తప్ప ఎవరిని చంపద్దు అనడం వల్ల ఎక్కడ రాజుల్ని సంహారం మాత్రం చేయలేదు వీడు. లేకపోతే అర్జునుడు తెలుసుకుంటే ఇంతసేపు యుద్ధం భగదత్తుని చంపచ్చు అక్కడే, కానీ ఎవరిని చంపలేదు. అసలు వాళ్ళందరినీ కూడా జయించారు, ఓడించారు, యజ్ఞానికి పిలిచారు, కప్పములు మాత్రం సేకరించారు. ఈ విధంగా మొత్తం మీద చతుర్దిక్కులు కూడా జయించి ధర్మరాజు వశం చేశారు. ద్రౌపదుడు లాంటి వాళ్ళంతా బంధువులు, విరాటరాజు గారు బంధువు, ఈ విధంగా బంధువులంతా ఒక చోట చేరారు. భీష్మద్రోణాదులు ధృతరాష్ట్రుడి వల్లేమో దుర్యోధనాదులు యుద్ధం చేయకుండానే ధర్మరాజు గారు ఆధిపత్యాన్ని అంగీకరించక తప్పని పరిస్థితి అది. ధృతరాష్ట్రుడికి పాండవులంటే ప్రేమ, ఎంత కాదనుకున్నా మధ్య మధ్యలో కొడుకు వల్ల మారిపోతున్నా కొంత లోపల ఆయనలో కూడా ధర్మం ఉంది కనుక పాండవులతో యుద్ధానికి ఆయన ససేమిరి అంగీకరించాడు. తద్వారా ఏమైపోయింది, ధృతరాష్ట్రాదులు అసలు శత్రువర్గంలో వాళ్ళు కాకుండా పోయారు. శత్రువర్గంలో ఉన్నవాడని జయించారు, తక్కిన వాళ్ళని మిత్రుల్ని చేసుకున్నారు. ఇక ఇవన్నీ అయ్యాక అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చాడు. అంతటి యజ్ఞస్వరూపుడు, యజ్ఞో వై విష్ణు అంటుంది వేదం, విష్ణువే యజ్ఞం. అటువంటి యజ్ఞస్వరూపుడైన విష్ణువు యొక్క సన్నిధానంలో యజ్ఞం మహావైభవంగా జరిగిందట. యజ్ఞకృద్ యజ్ఞభృద్ యజ్ఞి అని ఆయనకి విష్ణు సహస్రనామంలో పేర్లు, అవన్నీ నిర్వహించాడు ఆయన. అపూర్వ రీతిలో యజ్ఞం జరుగుతుంటే లక్ష మంది బ్రాహ్మణులు అన్నం తిన్న వెంటనే ఒక గంట మోగేదట, ఓ శంఖం ఊదేవారట. ఆ గంట శంఖారవం అనవరతం మోగి అంటే ఎంతమందికి అన్నం పెట్టారో ఆలోచించండి. అంత వైభవంతో భోజనాలతో వచ్చిన వాళ్ళందరికీ రకరకాల నివాసాలు కల్పించడంతో, కేవలం భోజనాలు పెట్టడం నివాసాలు ఇవ్వడమే కాకుండా వారందరికీ వెళ్ళి నగలు నాణ్యాలు వస్త్రాలు కానుకలు ఇవన్నీ కూడా ఇచ్చాడు ధర్మరాజు. అందువల్ల ఆ యజ్ఞం మహావైభవం. యజ్ఞం పూర్తయింది. ఇక పూర్ణాహుతి అయ్యాక భీష్ముడు లేచి నిలబడి, ఈ అపూర్వమైన యజ్ఞ సమయంలో ధర్మజ నేను నీకు ఒక సూచన చేస్తున్నాను. స్నాతకుండును ఋత్విజుండును సద్గురుండును ఇష్టుడు భూతలేసుడు సంయుజుండును పూజనీయులు వీరిలో ప్రీతి నెవ్వడు సద్గుణంబుల పెద్ద ఎట్టి మహాత్ము విఖ్యాతు పూజితు చేయు మొక్కని కౌరవాన్వయవర్ధన కౌరవాన్వయవర్ధన. ఓ కౌరవ వంశాన్ని నిలబెట్టే శ్రేష్ఠ ధర్మరాజ, యజ్ఞం అయ్యాక దానికి ఒక నియమం ఉన్నది. పూర్ణాహుతి అయ్యాక ఒక మహాత్ముడికి సింహాసనమిచ్చి దాని మీద కూర్చోబెట్టి పాదపూజ చేసి అర్ఘ్యం ఇవ్వాలి. ఆ అర్ఘ్యం పుచ్చుకునేవాడు ఎవడై ఉండాలి? స్నాతకుడైనా అంటే బ్రహ్మచారి అయి ఉండాలి, లేదా యజ్ఞం చేయించే ఋత్విక్ అయి ఉండాలి, సద్గురువు అయినా అయి ఉండాలి, లేదా బాగా ఇష్టుడైన గొప్పవాడై ఉండాలి, లేదా ఒక మహారాజు అయి ఉండాలి. ఇలా వీళ్లలో ఈ పూజనీయుల్లో ఎవరో ఒక మహానుభావుణ్ణి, ఇన్ని గుణములు ఉన్నవాణ్ణి నువ్వు గౌరవించు. సకల ధర్మములు గుణములు జ్ఞానము అన్నీ ఉన్న ఒక మహానుభావుణ్ణి నీ సింహాసనం మీద కూర్చోబెట్టి అగ్ర పూజ చేసి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకుని అర్ఘ్యమియ్యి, ఆయనని దేవుణ్ణి పూజించినట్టు పూజించు. అలా పూజిస్తే అప్పుడు యజ్ఞము సంపూర్ణమవుతుంది. అప్పటిదాకా యజ్ఞం పూర్ణాహుతి అయినట్టు కాదనగానే ధర్మరాజు తెలియనివాడు, తన ఇష్టవచ్చేటి చేస్తానన్నాడా? అలా తాత, అటువంటి వాణ్ణి నేనేం నిర్ణయించగలను? అటువంటి వాణ్ణి నువ్వే నిర్ణయించు. అతడెవడు అన్నట్ట, అంటే మనసులో నీకు ఒక అభిప్రాయం లేక కాదు, ఆయన చేత పెద్ద ఆయన చేత అవుననిపించాలి. ఆయన వెంటనే లేచిపోయి, ఇంకా ఎవరని అడుగుతావా? ఈ ప్రపంచములో అగ్రపూజ పొందగలిగే అర్హత ఉన్నవాడు ఒక్కడే, ఆయనే శ్రీకృష్ణ పరమాత్మ. ఇంకెవరున్నారు? ఆ అద్భుతంగా వర్ణించేశాడులేండి భీష్ముడు ఇక్కడ. ఒకనొకప్పుడు చరాచర జగత్తంతా అంధకార బంధురమై ఉన్నప్పుడు తన మోఘ శక్తితో రూపం ధరించి త్రిమూర్తులుగా మారి తన బొడ్డులో నుంచి వచ్చిన తామర పువ్వులోంచి పసిబిడ్డగా బ్రహ్మదేవుడిని సృష్టించి ఆ బ్రహ్మదేవుడికి వేదాలు ఇచ్చి మత్స్యావతారం వంటి అనేక అవతారాలు ఎత్తి ఎప్పటికప్పుడు దుష్ట శిక్షణ చేసి ఈ భూమిని ఉద్ధరిస్తున్న పరమాత్ముడు శ్రీమన్నారాయణుడు అనంతుడు వాసుదేవుడు కోటి సూర్య ప్రభా భాసమానుడు రోదసీ కుహరంబు రుచితాంసు తచి చేసి అని అక్కడ అద్భుతమైన శేషపద్యం రాశారు నన్నయ్య గారు. ఈ ప్రపంచాన్ని తన కిరణములతో సూర్యుడు ప్రకాశింపచేస్తున్నట్టుగా, రాత్రిపూట చల్లదనాన్ని చంద్రుడిస్తున్నట్టుగా ఈ మహానుభావుడు దివారాత్రములు కాపాడుతున్నాడు. ఆయన తప్ప ఈ ప్రపంచంలో మరొక దైవం నాకు లేదు. ఆ దైవాన్ని ప్రత్యక్షంగా కనపడుతున్నవాణ్ణి, నీకు బావగా ఉన్నవాణ్ణి, మా అందరి యొక్క పూజలందుకుంటున్నవాణ్ణి ఆసనం మీద కూర్చోబెట్టి పూజించనగానే ఇదే నా మనస్సులోనూ ఉంది. కానీ నేను ఈ మాట అన్నాననుకో పక్షపాతం అంటారు, అదే నువ్వు అన్నావనుకో పెద్దవాడివి, ఎవరూ ఏమనరు అని వెంటనే ధర్మరాజు లేచి తన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అచ్యుతుడు అన్నాడు ఇక్కడ కృష్ణుడల్లా. ఆయన ధర్మము నుంచి ఎప్పుడు భ్రష్టుడు కాడు, పరాక్రమం నుంచి భ్రష్టుడు కాడు, ఆయన స్థానం నుంచి ఆయన ఎప్పుడు చ్యుతి పొందడు, అంటే ఆయన భ్రష్టత్వం పొందడు. అటువంటి వాడిని కూర్చోబెట్టగానే పూజ మొదలయ్యిందో లేదో తక్క లేచాడు శిశుపాలుడు. ఆగు ధర్మరాజా ఆగు, నువ్వంటే ఎంతో అభిమానంతో వచ్చి మా పిన్ని కొడుకు కదా, పెద్దమ్మ కొడుకు కదా అని నీతో యుద్ధం కూడా మానేసి స్నేహంతో వచ్చి ఇన్ని కానుకలు తెచ్చాను, నా సైనికులందరినీ నీకు సాయం చేయమన్నాను. అటువంటిది నా ఎదురుగుండా ఒక దుర్నయం జరుగుతోంది, నాకు అవమానం జరుగుతోంది. ఏమిటిది, ఏముందని కృష్ణుని పూజిస్తున్నావు? ఈ పిచ్చాడి ముసలాయనకి వెనక ముందు చూసుకోవడం అలవాట్లేదు. వృద్ధుల బుద్ధులు సంచల్యంపవే అంత మాట అన్నాడు. ముసలాళ్ళకి బుర్ర తిరిగింది, అందువల్ల బుద్ధి సంచలిస్తుందిట, ఎంత అంత మాట ఇంతవరకు భీష్ముడిని ఎవరు అన్నారు? వృద్ధుల బుద్ధులు సంచలింపవే. వార్ధక్యంలో ముసలివాళ్ల యొక్క బుద్ధులు తెలివితేటలు సంచలిస్తాయి, సక్రమంగా పనిచేయవు, పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. ఆ పిచ్చి ఆలోచనలతో ఈ పనిచేశాడు. అసలు ఏముందని కృష్ణుడిని పూజించాలి పని?
ఋత్విజుండని విచారించి పూజించితే ద్వైపాయనుండ ధర్మబుద్ధి, ఈతని వృద్ధని ఎరిగి పూజించితే వసుదేవుడు ప్రబల బుద్ధి.
వయస్సులో పెద్దవాడు కాబట్టి ఇతన్ని పూజించాం అని నువ్వు అంటావేమో, కానీ ఇతడు వయస్సులో పెద్దవాడు కాదు. ఎందుకని? వసుదేవుడుండగా, వీళ్ళ నాన్న వసుదేవుడు ఉన్నాడు, ఆయనంటే నాకు అభిమానం. మళ్ళీ అక్కడ ఆయనంటే ఇష్టమేట, కృష్ణుడు అంటే ఇష్టం లేదు. కానీ వసుదేవుడు పెద్దవాడు, ఆయన్ని పూజించు ధర్మం. ఇంకా ఋత్విక్కు కాబట్టి పూజించానంటావేమో, ఇతడు ఋత్విక్కలవుతాడు. ద్వైపాయనుండ కృష్ణ ద్వైపాయనుడు వ్యాసుడు ఉన్నాడు, ఆయన్ని పూజించాలి పోని మహారాజు అనుకుందామా? అంటే మహారాజు ఇతడెలా అవుతాడు? నీకు నువ్వే మహారాజువి, లేదా మాలాంటి వాళ్ళని ఎంతో మంది ఉన్నావు. ఆ ధృతరాష్ట్రుడు ఉన్నాడు. ఇంకా ఆచార్యుడిని ఎరిగి పూజించితే, పోనీ ఆచార్యుడిని పూజిద్దామంటే ద్రోణాచార్యుడు కృపాచార్యుడు ఉన్నారు. ఇంకా ఏముంది? అవనీనాథులనే కులుండగ విశిష్టారాధ్యులాధ్యుల్మహీది విధుల్ పూజ్యులు పల్వురుండగ ధరిత్రీనాథ ధరిత్రీనాథ గంగేయు దుర్వ్యవసాయంబున కృష్ణు కష్టచరితు వార్ష్ణేయు పూజించి నీ అవివేకం పెరిగిల్చి తిందరకు దాశార్హుండు పూజార్హుడే. ఇంతమంది మహారాజులుండగా, ఇంతమంది బ్రాహ్మణోత్తములుండగా, వీరులుండగా, అనేక విధములైన ప్రతిభలు కలిగిన వాళ్ళు, శాస్త్రవేత్తలు ఉండగా, అర్థశాస్త్రజ్ఞులుండగా, పూజ్యులుండగా, ఇంతమందిని కాదని ఈ మూర్ఖుడైన గాంగేయుడు, బ్రహ్మచారి, పెళ్లి పెటాకులు లేనివాడు, ముసలాడు ఏదో చెబితే వాడు చెప్పిన చెడ్డమాట విని ఈ కృష్ణుణ్ణి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి అర్ఘ్యమిచ్చి పూజిస్తావా? ఇతడు కష్టచరితుడు, నీచమైన చరిత్ర కలిగిన వాడు. ఓ తోట పెరిగాడా, ఓ తల్లె, ఓ వాలకమా, ఓ పెళ్ళ, ఓ విధానమా, ఇతను కులమేమిటో గోత్రమేమిటో అడిగి తెలుసు. ఈ దాశార్హుడు పూజార్హుడా అని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ధర్మధుడు లేచి, శిశుపాల, నాకంటే వయస్సులో చిన్నవాడివి, అయినా దండం పెడతాను. మేము ఎంతో ఇష్టపడి కృష్ణ పరమాత్మ ఇక్కడ కూర్చోబెట్టి పూజిస్తూ ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడతామే? ఏదైనా ఒక చెడ్డ పని చేస్తే ఆ చెడ్డ పనికి ప్రాయశ్చిత్తం ఉంది, కానీ నోరు పారేసుకుంటే వెనక్కి తీసుకోలేము. కాలు జారితే తీసుకోవచ్చు, నోరు జారితే తీసుకోలేము. అందుకనే శాస్త్రం ఏం చెబుతున్నది? భూరి గుణోన్నతులనదగు వారికి ధీరులకు ధరణి వల్లభులకు వాక్పారుష్యము చన్నె మహాదారుణమది విషము కంటే దహనము కంటెన్. మంచి గుణములు కలిగినటువంటి వాళ్ళు, తెలివైన వాళ్ళు, మహారాజులు కఠినంగా పలకూడదు. ఎంత కోపం వచ్చినా సరే అంటే సభలో అందరూ వింటూ ఉండగా రికార్డెడ్గా దొరకకూడదు అనమాట. పిచ్చివాగుడు వాక్కూడదు, నోటికి వచ్చినట్టు వాక్కూడదు. మన ఇప్పుడు అందరూ ఈ కాలంలో మరీ కష్టంగా ఉందండి బాబు. ఈ ఉపన్యాసం చెప్పేవాళ్ళకి మరీ ఇబ్బంది వస్తుంది. ఏదో ఆ సందర్భానికి అంటాం, వాడు అదన్నీ తీసేసి ఆ ఒక్క ముక్క వేస్తాడు పొద్దున్నది సాయంకాలం దాకా. ఇదిగో ఫలానా కులమును అవమానించిన పద్మాకర్ గారు, లేదా ఫలానా వర్గాన్ని అవమానించిన కోటేశ్వర గారు, పాపం మేము ఏం చేస్తున్నాం. ఇందులో నిజం చెప్పాలంటే వీడు ఆ ఒక్క ముక్క పట్టుకుంటాడు కానీ వెనక ముందు ఉన్న చూడ్డు, అందులో వాళ్ళని ప్రశంసిస్తాం, ఆ ప్రశంస తీసేస్తాడు వీడు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా వేసిన స్క్రోలింగ్ వేసినట్టే. నిజానికి కర్మగాలి ఒక ఆవిడ విమానంలో నా పక్కన కూర్చుంది. ఆ విమానంలో కూర్చున్న ఆవిడ ఒక అమెరికా ఆవిడ. అమెరికాలో ఆ కూర్చున్నవాడు బెత్తడి గొడ్డ కింద పైన కట్టుకు కూర్చుంది. సరిగ్గా సమయానికి వచ్చి ఏం చేశారు, ఆ విమానంలో ఎక్కించి నాకు పాప వచ్చినటువంటి మా శిష్యులు గురువు గారు పక్కన కూర్చున్నారు. మొదటిసారి ఇప్పుడు కాదు, 2006లో గురువు గారు విమానంలో కూర్చున్నారండి, అమెరికా విమానంలో అమెరికన్ ఎయిర్లైన్స్ లో ఫోటో తీస్తాం అన్నాడు. ఫోటో తీశాడు. ఆ తర్వాత ఫోటో నాకు పంపాడు. నాయన ఇంకెప్పుడు పంపించకు. అందులో ప్రస్తుతం ఆనాడు పాపం ఒక అవధాని గారిని పొద్దున సాయంకాలం అలర్ చేసిన ఒక ఛానల్ ఉంది. ఇంకా వాడు గనక ఈ ఫోటో చూశాడంటే పక్కన కూర్చున్నటువంటి కలియుగ రంభ పక్కన కూర్చున్న పద్మాకర్ గారు అని ఒక 50 సార్లు 60 సార్లు వేస్తాడు. అక్కడ నేను ఎందుకు కూర్చున్నానో అది విమానం అనే విషయం కూడా అడిగి తెలుస్తుందండి. ఇప్పుడు మీకంటే విమానం చెప్పాను కంటే అర్థం అవుతుంది. అది వేశాడు అనుకోండి 2 సార్లు, ఇంకేముంది పద్మాకర్ గారు తిరుగుతున్నారట అంటాడు. అవునా అంటాడు ఇంకోడు. అవునండి నేను చూశానండి, ఈ మధ్య 4 సార్లు లాడ్జీలో దొరికాడని ఇంకోడు అంటాడు. ఇక ఇక్కడి నుంచి ఇలా మొదలెడతారు, మీకు తెలీదు. ఒక్కసారి ఏదన్నా బయటకు వస్తే ఇక దాన్ని ఎన్ని చిలవల పొలవలు చేయాలో అని చేస్తారు. కాబట్టి ఎందుకు వచ్చింది ఈ ఫోటో తీసేయని ఆయన అన్నాను. ఈ మధ్యకాలంలో ఏమీ లేకుండా కూడా అలా చేయొచ్చు, మా చెడ్డ బాధగా ఉంటుంది అనమాట. అందువల్ల ఏంటంటే మాట్లాడితే ఇబ్బందిగా ఉంది, ఫోటో తీస్తే ఇబ్బందిగా ఉంది, ఎవడొచ్చి దండం పెడతాడో ఎవడ ఫోటో తీయించుకుంటాడో తెలియదు. 4 సార్లు ఫోటో తీయించుకుని నువ్వు వచ్చినా నెత్తిమే చెయ్యట్టే ఉంటుంది. ఒకటి జరిగిందండి, నేను చెప్తున్నాను పాపం, నేను ఇందులో రవంత కూడా అసలు చెప్పట్ల, ఒక పాపం పౌరాణికుడు ఒక ఆవిడ వచ్చి నెత్తిమే చేయబెట్టి దీవిస్తే నాకు ఆరోగ్యం బాగుపడుతుంది అంది. పాపం ఈ అమాయకుడు ఏం చేశాడు, ఆవిడ 10 సార్లు బతిమాలితే ఆయన ముట్టుకోడు, ఆయన నెత్తిమే చేయట్టు దీవించాడు. అలా నెత్తిమే చేయట్టిన వెంటనే ఫోటో తీశారు. ఫోటో తీసి రోజు ఆవిడ ఏమంటుందో తెలుసా, ఇవాళ నువ్వు నెత్తిమే చెయ్యట్టో ఏదో చేతబడి చేసావు, నా శక్తి అంతా లాగేసావు, నా పని అయిపోయింది, నువ్వు నాకు ఇప్పుడు కాంపెన్సేషన్ ఇవ్వంటుంది. ఇది నా దగ్గరకు వచ్చింది వరకు. అప్పుడు నేనన్నాను, ఏమమ్మా నీకు ఏమన్నా అసలు వేళకోళమా, లేకపోతే ఇది ఏమన్నా న్యాయమా, ఆయన నెత్తి మీద చెయ్యి పెట్టి నీ శక్తి తీసే శక్తి ఉంటే క్షణంలో నువ్వు ఈ మాట అంటే చంపి అవతల పారేయగలడు. ఈ కలియుగంలో అలాంటి పెద్ద శక్తులు మాకు ఉండవు. మేము వీలుంటే మనస్ఫూర్తిగా దీవిస్తాం, అది పురాణములు చెప్పడం వల్ల వచ్చిన పవిత్ర వాక్కు వల్ల దీవిస్తే ఫలిస్తాయి. మీకు చేతబడులు చేయడానికి ఇక్కడ కూర్చుంటాము మేము, మీకేదో చేసి మిమ్మల్ని లాక్కోవడానికి ఇంత శక్తి వాడాలా? ఈ మహాశక్తి మాకే కనుక మిమ్మల్ని చేతబడి చేసి వశం చేసుకునే శక్తి ఉంటే ఈ దరిద్రం ఎందుకు మాకు? ప్రపంచాన్ని వశం చేసుకుంటాం అంతేగాని. ఆవిడకు చూస్తే 50 ఏళ్ళు ఆవిడ నెత్తిమే చెయ్యట్టు నన్ను ఏడిపించాడంటుంది ఏంటండి? ఈ మధ్యన ఇలాంటివి దొరుకుతున్నాయి. నా దగ్గరకు వచ్చి ఒక ఆవిడ అలాగే ఉంటుంది, వాడు ఎవడో వచ్చాడండి చేతిమే చెయ్యేసాడండి, నా శక్తి లాగాడండి. ఇవన్నీ అబద్ధం. ఎవడు మీ చేతిమే చెయ్య వెయ్యడు, వేసినా మీ శక్తి లాక్కోలేడు. అది మీ భ్రమ, లేదా అవతల వాడిని నాశనం చేయడానికి మీరు పొందుతున్న కుట్రది. కాబట్టి అందుకే నేను పొరపాటును కూడా నా తలుపు తీసి లోపలికి రానివ్వట్లేదు. ఈ మధ్యన మా శిష్యుడు అడిగాడు, ఏమిటండి ఎవరికి ఇంటర్వ్యూ లోపలికి వచ్చి పగటిపోటు అంటే ఏం చెప్పండి రా నాయన, ఇలాగే వస్తారు, కాళ్ళు కట్టుకుంటారు, ఓ ఫోటో తీస్తారు, రేపొద్దున ప్రాణం తీస్తున్నారు. పాపం పెద్దాన్ని పట్టుకుని ఆయన ఎంత ఏడిపించారు. అప్పుడు నేనేదో అదృష్టం బాగుండి ఓ మంచి ఉపన్యాసాన్ని వీడియో చేసి పంపాను కాబట్టి ఆ దాన్ని వెంటనే పెద్దవాళ్ళంతా స్వీకరించారు కాబట్టి గొడవ వదిలిపోయింది. లేకపోతే ఇలా చిన్న చిన్న వాటికి రోజు ఎక్కడ పడతాం మేము? మేమేదో ధర్మ ప్రచారం చేయడానికి వచ్చాం, కుటుంబం లేదు మాకు, 54 రోజులు ఒంటరిగా పైన పడి వస్తుందని తెలుసా మీకు? ఏ రోజు ఏం తింటామో మాకు తెలియదు, ఎవడుంటాడు ఒక్క మనిషి తప్ప నాకు. అలాగ మేము నానా యాత్ర పడి దేశాలు విదేశాలు వెదిలి మా బాధ మీకు చెప్పాలి ఒకసారి. నిజం చెప్పాలంటే మా రుచులు మేము మర్చిపోయాం. వాడు కాకరకాయ పెడతాడు, వాడు కొబ్బరికాయ పెడతాడు, వాడు దెబ్బరొట్టి పెడతాడు, వాడు ఇంకోటి వేస్తాడు, వాడు ఏం పచ్చడి పెడతాడు. మా ఇంట్లో భోజనం అంటే మాకు తెలుస్తుంది కానీ రోజు ఏం గడ్డి తింటున్నామో మాకు తెలీదు. అలాగా నానా యాత్ర పడి ఆయన కానీ మేం కానీ ఇలాంటి వాళ్ళం ఎంతో మంది పురాణాలు చెబుతున్నాం, ఉన్నాం కొద్దిమంది ఇంకా. ఎందుకు చేస్తున్నాం అంటే మనకి భగవంతుడు ఇచ్చిన శక్తిని సద్వినియోగం చేద్దామని. మీరెవరన్నా 54 రోజులు కుటుంబాన్ని విడిచిపెట్టి రోడ్డు మీద పడి ఉండండి వస్తాను, మీకు ఎన్ని సౌకర్యాలు కల్పించినా ఉండట్లేదు, ఉండలేరు. 4 రోజులు పోతే ఇంటికి పోవాలి. ఇవాళ మేము ఎక్కడికి పెడుతున్నాం? కఠోర బ్రహ్మచర్యాది దీక్షలతో తపస్సు చేస్తున్నటువంటి ఋషులు లాంటి ఈ పౌరాణికుల్ని ఏడిపిస్తే వాళ్ళు ఏదో చెప్పిన మాటల్లోంచి ఒక్క ముక్క బయటికి లాగితే ఆ మహాపాపం యావజ్జీవితం కట్టి కొడుకుతుంది వాళ్ళని. అది మహాపాపం, వంశాలకు అది మంచిది కూడా కాదు. ఈ రోజు నుంచి ఒక నియమం పెట్టుకోండి, పౌరాణికుల్ని మేము ఏడిపించం, ఎవరైనా ఏడిపిస్తే మేమందరం వెంట ఉంటామని మీరు ప్రతిజ్ఞ చేయండి, ఏం పర్వాలేదు. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ధైర్యం చేసి చెబుతారు. నిజంగా ఒక ముక్క ఒక కొన్ని సందర్భాల్లో పాపం కోటేశ్వరరావు గారు నేను ఉపన్యాసం చెప్పనన్నారు, అంత విసిగిపోయారు ఆయన కూడా. అప్పుడు నేను వెళ్ళి కాకినాడ కలిశాను. ఆయననే కాదు, ఎవరైనా అంతే, మహాత్ములు వాళ్ళు, వాళ్ళంతా కష్టపడుతున్నారు, చదువుకున్నారు, నిస్వార్థంగా చేస్తున్నారు. దొరికితే అడిగితే మేమే అడగడంలా, ఎవరైనా ఇస్తే పుచ్చుకుంటున్నాం లేకపోతే మా దారిని మేము పోతున్నాం. సరే కొంతమంది డబ్బులు అడిగి పుచ్చుకుని చెప్పేవాళ్ళు ఉంటే అది వేరే విషయం. ఏది ఏమైనా ఏ వంకతో అయినా చేసేది ధర్మ ప్రచారం, ఆ ధర్మాన్ని నిలబెట్టండి. ఏదైనా వాక్పారుష్యం మంచిది కాదు, జారిన నోరు వెనక్కి తీసుకోలేము. వాక్పారుష్యం మహాదారుణం, అగ్ని కంటే ప్రమాదం. వద్దు నాయన, శిశుపాల కృష్ణుణ్ణి నిందించకు. ఆయన ఎవరనుకుంటున్నావు? ఆదిజుడైన బ్రహ్మ ఉదయం బునకాస్పదమైన వాడు వేదాది సమస్త వాంగ్మయములందు ప్రశంసితుడైన వాడు లోకాది త్రిలోక పూజ్యుడని ఆత్మనిరింగి పితామహుండు దామోదరు చెప్పే పూజ్యుడని యుక్తమకాకిది ఎమి దోషమే. ఆయన ఎవరు? సమస్త లోకాలకి మూల కారణం బ్రహ్మ, మొట్టమొదట పుట్టిన బ్రహ్మ పుట్టుకకి మూలకారకుడు. అది ఆదిజుడు అంటే ఆది యందు పుట్టిన బ్రహ్మ, బ్రహ్మగారి యొక్క ఉదయంబునకు పుట్టుకకి ఆస్పదమైనవాడు. అందరం ప్రారంభించే సృష్టికి మూలకారకుడైన సృష్టికర్త అయిన బ్రహ్మకి సృష్టికర్త అయిన వేదము మొదలుకుని సమస్త పురాణేతిహాసములలో ఆయననే ప్రశంసిస్తున్నాయి లోకాలన్నీ. అంటే వేదాలు ఆయన పొగుడుతున్నాయి, ఉపనిషత్తులు పొగుడుతున్నాయి, పురాణాల్లో కూడా వేదవ్యాసాదులందరూ ఆయనే పరమాత్ముడని ప్రశంసిస్తున్నారు. లోకములకు మూలకారకుడు, మూడు లోకములలో పూజ్యుడు, ఇది తన మనస్సులో గ్రహించే మహాత్ముడైన పితామహుడు, శాంతనవుడు, శాంతస్వరూపుడు, భీష్ముడు, ఈ దామోదరుడు, ఈ తులసి వనమాల ధరించిన పుణ్యాత్ముడు పూజ్యుడు అని చెప్పాడు. ఇది యుక్తం, ఇదేం దోషం కాదు. అనగానే భీష్ముడు లేచి, ధర్మరాజా వాడేదో బాలుడు మూర్ఖుడు వాడేదో అంటాడు, కానీ ఇప్పుడు నేను లేచి జవాబు చెప్పవలసిన అవసరం వచ్చింది. ఇక్కడ ఎవరో పరాక్రమవంతులున్నారు, ఋత్విక్కులున్నారు, వాళ్ళున్నారు, వీళ్ళున్నారు అంటున్నాడు ఈ శిశుపాలుడు. ఇందులో ఎవరు పరాక్రమవంతులు? ఒక్క రాజైనా తనంతా తాను బతికిన వాడు ఉన్నాడు ఇందులో. వాళ్ళందరినీ జరాసంధుణ్ణి సంహరించి కృష్ణుడే విడుదల చేయించాడు. ఇంకా ఈ శిశుపాలుడు రుక్మిణీ కళ్యాణంలో చావు తప్పి కన్నులు అట్టపోయినవాడు కాదా? ఇంకా ఎవరున్నారు ఇందులో? శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహంతో నీవు నేను అందరం బ్రతుకుతున్నాం. ఈ ధర్మరాజును రాజును చేసింది కృష్ణుడే, కాబట్టి అందరికంటే పరాక్రమవంతుడు ఆయన. దేవుడు అనేది పక్కన పెడదాం, పరాక్రమంలో ఆయనకు ముందు ఎవరు సాటిదారు. ఇంక రెండోది, ఇక్కడ ఉన్న ఋత్విక్కుల్లో ఎవరు ఋత్విక్కులేదని చెప్పాలంటే ఆయన దగ్గర ఉన్న వేదాలని స్వీకరించి రెండు మంత్రములు చెప్పుకుంటున్న వాళ్ళు వీళ్ళంతా. ఈ పరాశరాదులు, ఈ వేదవ్యాసాదులు వీళ్ళంతా కృష్ణుడి నుంచి వచ్చినటువంటి చిన్న పనిముట్లు. ఆయనే వేదం, ఆ వేదాన్ని నేర్చుకున్న పండితులు వీళ్ళు, కాబట్టి ఆయన గొప్ప ఋత్విక్కు. ఇంకా వయస్సులో పెద్దవాడా? ఈ చరాచర జగత్ ఎప్పుడు పుట్టిందో ఎవడైనా చెప్పగలడా? ఆ జగత్తుని పుట్టించిన ఆది పురుషుడు, ఆయనకి వయస్సు ఏమిటి? కాబట్టి వృద్ధుడు కూడా ఆయన. అన్ని రకములుగా ఆ దామోదరుడు ఒక్కడే ప్రశంసార్హుడు. ఇవన్నీ పక్కన పెట్టండి. వృద్ధులొక లక్ష ఉన్నను బుద్ధి ఎవ్వరికి వారి పూజంపంగా ఇద్దరణీసులలో గుణవృద్ధని పూజించితిమి త్రివిక్రము భక్తిన్. వృద్ధులు లక్ష మంది ఉండొచ్చు, కానీ జ్ఞానం కలిగిన వాడు గొప్పవాడు. జ్ఞానవృద్ధుడు కృష్ణుడని తెలిసే ఆ త్రివిక్రముడిని పూజించాం. ఇక్కడ కృష్ణుడల్లా త్రివిక్రముడు అంటే మూడు అడుగులతో ముల్లోకాలు ఆక్రమించేవాడు ఆయన, వాడిని మేము పూజించాం. అనగానే ఇప్పుడు సహదేవుడు లేచాడు, ఉండు తాతయ్య మీరు మాట్లాడకండి, నేను లేస్తున్నాను, ఇదిగో ఇది మా యజ్ఞం, మీరందరూ ఓడి మా దగ్గరకు వచ్చారు, ధర్మరాజు రాజసూయాగం చేశాడు, మాకు ఇష్టమై కృష్ణుడిని పూజించాం, ఆ ఇష్టాన్ని అంగీకరించారా? సరే సరే, కష్టమని ఎవరైనా పరిగితే ఇదిగో నా ఎడంకాలు ఎత్తి నెత్తి మీద పెడతా అని ఎడంకాలు ఎత్తాడు ఏకంగా సహదేవుడు. సహదేవుడి కోపం రాదు, ఆయనకు కూడా కోపం వచ్చింది. మేము కృష్ణుణ్ణి పూజిస్తున్నాం కాదన్న వాడి నెత్తి మీద ఎడంకాలు పెడతానడగానే వెంటనే శిశుపాలుడి సేనాధిపతి సైన్యాన్ని తీసుకొచ్చేశాడు. దాంతో భీముడు పళ్ళు పటపట కొరికాడు. ఇదంతా చూసిన ధర్మరాజు అన్నాడు, ఇదేంటండి చినికి చినికి గాలివానైనట్టుగా ఉంది, యజ్ఞంలో యుద్ధం బాగుండదు కదా, అంతా నా బంధువులే, ఎలాగా అన్నట్టు భీష్ముడితో. అప్పుడు భీష్ముడు, ధర్మరాజా నువ్వెందుకు కంగారు పడతావు, ఆయన అలగనంత వరకు, ఆ పరమాత్ముడు అలగనంత వరకు ఈ అలగా జనగం మాట్లాడతారు, ఆయన అలిగాడా ఒక్కడు మిగలడు. ఇప్పుడు ఒక అసలు రహస్యం చెబుతున్నాను, భీమా వాయుపుత్ర నువ్వు తగ్గు, సహదేవ తగ్గు, శిశుపాలాదులారా ఆగండి. ఈ శిశుపాలుడికి ఇక పోయే కాలం వచ్చింది. ఈ శిశుపాలుడు వృత్తాంతం చెబుతా విను. కుంతీదేవి చెల్లెలు సాత్వతి, ఆ సాత్వతి భర్త దమఘోషుడు. ఈ దమఘోషుడికి సాత్వతికి ఈ శిశుపాలుడు పుట్టాడు. పుట్టినప్పుడు వాడికి నాలుగు చేతులు, నుదుట కన్ను ఉండేది. వాడి రూపం రాక్షసుల రూపంలో వికారంగా ఉండేది. అప్పుడు వీడు తెల్లబోయి, ఇదేంటి నాలుగు చేతులేమిటి, నుదుటి కన్ను ఏమిటి, ఈ వికార రూపం ఏమిటి అనుకుంటూ ఉండగా ఆకాశవాణి అన్నది, వీడొక నీచ జన్ముడు, వీణ్ణి మీ ఇంటికి వచ్చిన పిల్లలకి ఎత్తుకోమని, ఏ పిల్లాడు ఎత్తుకుంటే వీడికి రెండు చేతులు వచ్చి మిగతా రెండు చేతులు పోయి నుదుటి కన్ను మాయమై ఈ వికార రూపం పోయి అందమైన రూపం వస్తుందో వాడి చేతిలో వీడికి చావు తప్పదు అంది ఆకాశవాణి. దాంతో సాత్వతి కంగారు పడి ఈ పిల్లాడికి పుట్టినరోజు పండుగ చేసినట్టుగా చేసి ప్రపంచంలో ఉన్న పిల్లలందరినీ ఆహ్వానించేదిట, వచ్చిన వాడికల్లా తన కొడుకునిచ్చేది. కానీ ఎవరెత్తుకున్నా వీడి రూపం పోలేదు, వీడి కన్ను పోలేదు, చేతులు పోలేదు. ఆఖరన బలరామకృష్ణులు అక్కడికి వచ్చారు. రాగానే బలరాముడికి ఎత్తుకోమని ఇచ్చింది. బలరాముడు ఎత్తుకున్నా వీడు అలాగే ఉన్నట్ట. అప్పుడు కృష్ణుడికి ఇచ్చింది సాత్వతి. కృష్ణుడు సాత్వతి ఇవ్వగానే ఆ కుర్రాడు ఎత్తుకోగానే టక్కన వాడుకున్న నుదుటి కన్ను పోయింది, నాలుగు చేతులు పోయి రెండు చేతులు వచ్చాయి, వాడి వికార రూపం పోయి అందమైన రూపం వచ్చింది. ఇంకా ఆవిడికి అర్థమైపోయి నాయన నేను నీ మేనత్తని, కుంతెంతో నేను అంతే, మీ నాన్న మమ్మల్ని చేత్తో ఎత్తుకు పెంచాడు, నా కొడుకు నువ్వు మృత్యు అవుతావా అనగానే నేనేం చేయను, నా అంతట నేను వాడిని చంపనన్నట్ట. అయితే ఓ పని చెయ్యి, వాడు 100 అపరాధములు చేసే వరకు, అనేక విధములైన నిందలతోటైతేనే ఇంకోటైతేనే చెడ్డ పనులు 100 చేసే వరకు వాడిని క్షమించు, శతాపరాధాలు పూర్తయ్యేదాకా మాత్రం ప్రాణదానం చెయ్యి నీ మరిదికి. అంతేకాని నా కొడుకు కనలేదు ఆవిడ, నీ భావమరిదికి రక్షణ కల్పించంటే అలాగే అత్తా అన్నాడు. అదిగో ఈ శిశుపాలుడు అలా కృష్ణుడి ద్వారా వరదానం పొంది బతుకుతున్నాడు, ఇక 100 అపరాధాలు ఇక్కడే పూర్తి చేసుకుంటాడు, ఆ తర్వాత కృష్ణుడి చేతిలో తస్తాడనగానే వాడెవడండి నన్ను రక్షించడానికి, నేను అపరాధం చేశానా, నేనే నిజమైన నిరపరాధిని, వాడే అపరాధి అనగానే కృష్ణుడు, నాయన ఇంక విజృంభించకు, రైభ్యుడి భార్యను ఎత్తుకుపోయావు, రుక్మిణిని అన్యాయంగా పెళ్లి చేసుకుందాం అనుకున్నావు, మహాపాపాలు ఎన్నో చేశావు, కంసుడి యొక్క బంధువుల్లో కొంతమంది భోజకులస్తులు పర్వతం మీద హాయిగా విశ్రాంతి గడితే నిద్రపోతున్న వాడు తలలు నరికావు, ఈ పాపాలు చాలా చేశావు, అయినా అత్తయ్యకిచ్చిన మాట కోసం నేను క్షమిస్తున్నాను అనగానే, ఇక నువ్వు పాపాత్ముడివి, నా రుక్మిణిని ఎత్తుకుపోయావు, నువ్వు అసలు దాశారూహుడివి అంటూ మొదలుపెట్టి తిట్టడం మొదలెట్టాడు. వీడు తిట్లు ఎక్కువైపోతూ ఉంటే కృష్ణుడు ఏం చేశాడు, అక్కడ ఒక్కల పళ్ళెం ఒకటి ఉంది, ఒక్కొక్క వక్క తీసి ఒక తిట్టు, రెండో తిట్టు, పాత పాపాలు క్షమించేట, ఇప్పుడు తిట్లే లెక్కేస్తానన్నాడు కరుణాస్వరూపుడు గనక. వీడు 100 తిట్టాడు, తిట్టగానే ఇక చాలు బస్ బంద్ కరువు అన్నాడు. ఆయనకి హిందీ కూడా వచ్చింది, చేత హిందీ వాడు కదా, మధురు కదా, అందుకని ఇక నాయన ఆ పని, వ్యపాహరత్సిర క్రుద్ధశ్చక్రేణామిత కర్షణ చక్రేణ అమిత్ర కర్షణ పపపాత మహాబాహు వజ్రాహత వాచలహ. ఇక చాలని వెంటనే చక్రాన్ని పిలిచాడు, చక్రం చేతికొచ్చింది, దాన్ని విడిచిపెట్టాడు. అమిత్రకర్షణుడు ఆయన, శత్రువుల్ని చీల్చి చెండాడే ఆ మహాత్ముడు చక్రం పంపగానే ఆ చక్రం ఆ నీచక్రముడి యొక్క శిరస్సుని నరిక అవతల పారేసింది, వజ్రము వల్ల విరిగిన పర్వతంలా కింద పడిపోయాడు వాడు. ఆ క్షణమే ఒక తమాషా జరిగింది టండోయ్, వాడి తల తెగేలా నేల మీద పడగానే వాడి శరీరంలోంచి బొటన వేలంత కాంతి ఒక జ్యోతి ధగ 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 వెలిగిపోతూ ఇంతమంది చూస్తూ ఉండగా కృష్ణుడిలో కలిసిపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు, అంటే వాడు జయ విజయుల్లో ఒకడు కదా, ఈ విధంగా కృష్ణుడిని చంపుతా, కృష్ణుడిని నరుగుతా, కృష్ణుడిని పొడుస్తా అని రోజు కృష్ణ 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 అని మనకంటే ఎక్కువ కృష్ణనామస్మరణ చేసి చివరికి కృష్ణుడిలో కలిసిపోయాడు వాడు. దాంతో ఒక్కడు కిక్కురు వంటే ఒట్టు అందరినోళ్ళు మూతబడిపోయాయి, ఆ చక్రం చూడడంతో వణిగిపోయారు వాడు చావుతో. ఇంకా మాట్లాడదాం అనుకున్న కర్ణుడు మొదలైన వాళ్ళు దుర్యోధను మనం మాట్లాడద్దు బస్ అన్నారట, అంత నోరు మూసి కూర్చున్నారు. ఈ విధంగా అందరినీ నోరు మూయించాడు ఆయన, అద్భుతంగా యజ్ఞం జరిగింది. ఆఖరి కృష్ణ పరమాత్మ పూజ జరిగిందండి, ఆయన పూజ జరిగితే ఇంక అంతకంటే గొప్ప యజ్ఞమా. ఆ కృష్ణుడు కూడా యజ్ఞం అయ్యాక వెళ్ళిపోయాడు. అందరూ వెళ్ళిపోయినా ఒక్క ఆయన మాత్రం చాలా కాలం ఉండిపోయాడు అక్కడ. వసన్ దుర్యోధన తస్యాం సభాయాం పురుషరషభ శనైహి దదర్శతాం సర్వాం సభాం శకునినాశః. దుర్యోధనుడు మాత్రం 3 మాసములు అక్కడే ఉండిపోయాడు. ఎందుకని, మయసభ వాడికి ఆకర్షణ కలిగించింది. అదే కాకుండా ఈ ధర్మరాజు చాలా తెలివైన వాడు, ఈ యజ్ఞమునకు వచ్చిన వాళ్ళందరూ కూడా కానుకలు ఇస్తారే, ఆ కానుకలన్నీ లెక్క పెట్టి పేర్లు రాసుకునే పొద్దంతా కూడా వీడికి ఇచ్చాట. ఇంక వీడు రాసుకోవడం, ద్రౌపదుడు 5000 ఏనుగులు, అయ్య బాబోయ్, ఇంక వీడు గుండె ఆగిపోతుందనమాట. అలాగా అదేం కర్మయోగమో ధర్మరాజు వీడికి ఇచ్చాడు. వీడి పద్దు రాసుకుని ఎవరెవరి పేర్లు అన్ని పేర్లు రాసుకున్నాడండి. ఆ మాట మళ్ళీ తండ్రితో చెబుతాడు, అందుకు చెబుతున్నానమాట, వాడేం సామాన్యుడు కాదు, ఎంత జ్ఞాపక శక్తి అంటే మొత్తము యజ్ఞములో వచ్చినటువంటి వాళ్ళు 500,000 మంది కానుకలు ఇస్తే 500,000 మంది పేర్లు వాళ్ళు ఏమిచ్చారో చెప్పేసేటవాడు. వాడు మహామేధావి, ఏవి కానుకలే, మిగతావి మాత్రం పట్టించుకోడు వాడు, వాడికి ఎంతసేపు డబ్బు పెచ్చ. అందుకని వాడు ఈ డబ్బుల లెక్క, అసలు వీళ్ళకి ఏం వచ్చాయి, ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, భోజనాలకు ఎంత అయింది, రాబడి ఎంత, ఇక ఈ భవనం ఎలా ఉంది, మైసభ ఎలా ఉంది, ఇవన్నీ చూడడానికి 3 నెలలు ఉండిపోయాడు. అలా ఉన్న రోజున ఏం చేసేట, వీడికి కూడా శకుని సాయంగా ఉండేవాడు. ఒక రోజున శకునితో కలిసి మయసభకి వెళ్ళాడు. ఆ మయసభలో ఏం జరిగింది, ఓ చోట నేల కనబడింది, ఓహో నేలయా అనుకుంటూ నేల మీదకి అడుగు పెట్టబోయాట. ఆ నేల కాస్త నీళ్లు, దాంతో వీడిలా పంచి పైకెత్తుకుని పెడుతున్న వాడు కాస్త నేలనుకుని పెడుతున్నటువంటి వాడు నీళ్లలో పడి డామని మునిగిపోయాడు. పక్కన ఉన్నవాడు పక్కపక్క నవ్వారు. వాడి పరిస్థితి ఏమైపోయిందంటే, ఓ చోట తలుపు కనబడేది, తలుపు అనుకుని దగ్గరికి వెడితే తలుపు కాదు, కేవలం గోడ,
ఒరే తలుపులో ఉందిరా ఇది గోడ అనుకున్నట్ట. ఓ చోట గోడ అనుకుని వెళితే ఆ తలుపు తీసి ఉంది పైగా డామ్మని పడిపోయాడు తలుపులోంచి. గోడేమో అనుకుని దగ్గరికి వెళ్ళిన చేత్తో తరవపోతే అది తలుపు అవడం వల్ల పడిపోయాడు. నీళ్లున్న చోటేమో నేల అనుకున్నాడు, నేలన్న చోట నీళ్లు అనుకున్నాడు. అందుకే నీళ్లున్న చోట నేల అనుకుని అందులో పడ్డాడు అనమాట. బట్టలు తడిశాయి, తడవగానే పక్కనున్న పాండవులు నవ్వారు, ద్రౌపది నవ్వింది, భీముడు వచ్చి బట్టలు ఇచ్చాడు. అది ఇంకా కసివేడికి, తమ్ముడు పడిపోయావా, బట్టలు తడిశాయా, ఇదిగో నా బట్టలు కట్టుకో అని భీముడు తన బట్టలు ఇచ్చాడు. దాంతో వీడు కోరగా చూశాడు. అంటే మనకి ఈ మయసభ ఈ డైలాగులన్నీ నాటకం సుమ, వాడు ఏం మాట్లాడలే దుర్యోధనుడు. అక్కడ నవ్వును చూచి ఉడికిపోయాడు, భీముడు ఇచ్చిన బట్టలు కట్టాడు. ఈ విధంగా మయసభలు అనేక వింతలు విశేషాలు చూసి ఉడికిపోయి ఇంక ఇక్కడ ఉండద్దు బాబా, ఇప్పటికే 3 నెలలు చూసాం, ఈ వైభవం చూసే కొద్దీ పిచ్చెక్కిపోతుందని శకునితో కలిసి హస్తినాపురానికి వెళ్ళాడు. ఇక వెళ్ళడం వెళ్ళడం తలుపు వేసుకుని అందులో ముసుకేసుకు పడుకున్నాడు. వాడికి ఇక నిద్ర లేదు, ఆహారం లేదు, శరీరం అంతా పాడైపోయింది. అలా దుర్యోధనుడు పాడైపోయి ఉంటే వాడి దగ్గరికి శకుని వచ్చాడు. ఆ సంభాషణ ఇంక మిగతా కథా విశేషాలతో రేపు యథాప్రకారంగా కలుసుకుంటాం. రేపు పాండవులు అరణ్యవాసానికి వెళ్ళేటటువంటి ఘట్టం కూడా రాబోతుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.